ರಾಮ 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 ಹರೇ ಹರೇ. అంటే రాముడు అంటే ఇక్కడ అయోధ్య రాముడే, సీతారాముడే, దశరథ రాముడే, ఇక్కడ రాముడు అంటే. ఆ కృష్ణ భక్తులు కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాముడు అంటే బలరాముడు అనుకుంటారు. మామూలుగా పురాణ అంతర్గతంలో రాముడు అంటే దశరథ రాముడు, ఇక్కడ హరే కృష్ణ అని చోట హరే కృష్ణ అని కూడా అనకూడదు. ముందు శాస్త్రం మన శాస్త్ర ప్రకారం అనాలంటే ఇలా కూడా అనకూడదు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శాస్త్ర విరుద్ధంగా కూడా మనం చెయ్యొచ్చు కానీ ఫలితం ఉండదు. ముందు రాముడు తర్వాత కృష్ణుడు, ఆయనేమో పూర్ణావతారం, ఈయన పరిపూర్ణ అవతారం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అందరేంటి సిగ్గుపడే వాళ్ళకి చదువు రాదు, దోషాలు నశించు. సంకీర్తన బాగా చేస్తే మనం వాక్కుచోటు చేసిన పాపాలన్నీ పోతాయి. మనం కొంతమంది ఒక్కొక్కసారి పరుషవాక్యాలు మాట్లాడతాం, ఈ నోటితోటి సంకీర్తన చేస్తే పరుషవాక్యాల వల్ల వచ్చిన మనకు దోషాలు పోతాయి. నీకు అలవాట్లేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది సాంప్రదాయం పురాణాంతర్గతం. కానీ ఈ గౌడీ మఠం వాళ్ళు, హరే కృష్ణ వాళ్ళు, ఈ శ్రీకృష్ణ చైతన్య ఈ పక్కన ఉన్నాడు, శ్రీకృష్ణ చైతన్య వాడు ఇచ్చే ఏం చేశాడంటే ఈ శాస్త్ర ప్రకారం అయితే ఇలా చెప్పాలి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ శ్రీకృష్ణ చైతన్యం వచ్చాడు ఏం చెప్పాడంటే, ముందు కృష్ణుని మొదలుపెట్టాడు, తర్వాత రామనామం చైతన్యం పెట్టాడు. ఎలాగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఆయన అడిగారు, ఇదో మన శాస్త్రంలో ఇలా ఉంది కదండి, మీరు ఎలా పలుకుతున్నారు, ఇది న్యాయం కాదని. మేము ఎలా పలుకుతున్నాం, మీరు ఎలా పలకండి, నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. ఈ కృష్ణ భక్తులందరికీ వీళ్ళని చూసి దొరలకు కూడా ఇది అలవాటు అయిపోయింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ ఇది శాస్త్రంలో ఇలా లేదు. శ్రీకృష్ణ చైతన్యం వచ్చి ఈ సాంప్రదాయం పెట్టాడు. శాస్త్రంలో ముందు రామనామే చెయ్యాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవళ్ళ మాట ఎందుకు, మనం శాస్త్ర విరుద్ధంగా చెయ్యొచ్చు కానీ ఫలితం ఉండదు. శాస్త్ర ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది. మనం ఎలా చేయటం మంచిది, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అంటే మనకు సంకీర్తన అలవాట్లేదు. కొంతమందికి అసలు ప్రసంగాలు ఉండవు. కొన్ని కొన్ని ఆశ్రమాల్లో సంకీర్తనలో నామం ఏదైనా చదివితే పురాణం కానీ సంకీర్తన, చాలా ఆశ్రమాల్లో సంకీర్తన అసలు ప్రసంగాలు ఉండవు. ఉన్నా ఎప్పుడూ అరగంట చేసి చెప్తారు, అదే మొక్కుబడి కోసం. ఎక్కువ ఆశ్రమాల్లో సంకీర్తనలో చేస్తారు. తర్వాత రాబోయే ప్రవచనాలు ఈ నెల 20వ తేదీ మురమళ్ళ, మురమళ్ళ శివాలయం అది నిత్య కళ్యాణం. దేవుడికి అక్కడ రోజు కళ్యాణం అవుతుంది. అయితే ఆ కళ్యాణం మనం చూడటానికి అవకాశం లేదు. రాత్రి 8 మొదలు పెడతారు, 10:30 అవుతుంది అది. నన్ను ఒకసారి బలవంతాన్ని కూర్చోబెట్టారు, 8 మొదలు పెద్ద తర్వాత అప్పుడు దాకా కూర్చుంటే శనగలు ఇస్తారు. అయితే కళ్యాణం మధ్యలో ఎవరు మనం ఓపిగ్గా కళ్యాణం పూర్తయ్యే వరకు కూర్చుంటే మట్టుకు శనగలు ఏదో ఇస్తారు. అది 8 మొదలు పెడతారు, 10:30 వరకు కళ్యాణం ఉంటుంది. రోజు భజంత్రీలు ఉంటాయి. మామూలుగా మన పెళ్లిళ్ళు తంతు ఎలా ఉంటుందో ప్రతిరోజు అలా చేస్తారు. భజంత్రీలు ఉంటాయి సరిగ్గా పెళ్లిళ్ళు తంతు, మన పెళ్లిళ్ళు 2 గంటలు 3 గంటలు ఉంటున్నాయి కదా, అలాగే అక్కడ చేస్తారు. కాశీలో నిత్య కళ్యాణం ఉంది, మురమళ్ళలో నిత్య కళ్యాణం ఉంది. అది ప్రాచీనమైన క్షేత్రం. అది మురమళ్ళ అంటే పూర్వం మునులు తపస్సు చేసుకున్న ఏరియా అది. మురమళ్ళు అయింది. ముని మునులు మందల మందలకి ఉండేవారు అక్కడ, అంత ఎక్కువ మంది ఉండేవారు. తర్వాత మునులున్న ఏరియా కాబట్టి దాని చివరికి మురమళ్ళ కింద ఆ మునులున్న ఏరియానే మురమళ్ళ కింద అంటున్నారు. అది ప్రాచీనమైన క్షేత్రం, అది మురమళ్ళ కూడా శివాలయం, అది ప్రాచీనమైన క్షేత్రం. ఆ మురమళ్ళలో ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. అంటే అది దూరం కొంచెం, ఎక్కడో అమలాపురం తాలూకా, అమలాపురం తాలూకాలో ఉంది. అంచేది మీరు అందరినీ రమ్మని కాదు, సమాచారం చెబుతున్నాం అంతే. మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి దగ్గర రావాలి రండి. తర్వాత 1వ తేదీ రమణ దేవుడు ఆగమనం, రమణస్వామి అరుణాచలానికి ఆగమనం. ఆ సంవత్సరం ఏంటంటే 1896 సంవత్సరంలో ఏమైందంటే కృష్ణాష్టమి 31వ తేదీన వచ్చింది. ఆగస్టు అంతా ఏళ ఆగస్టు 13వ తేదీ ఆ సంవత్సరం 31వ తేదీన వచ్చింది కృష్ణాష్టమి. అంటే ఇంగ్లీష్ టారియర్ ప్రకారం 31వ తేదీనే భాగవతర్ గారు ఇంటికాడ భోజనం చేసి ఆ రాత్రికి ట్రైన్కి వచ్చి తెల్లారుజామున ట్రైన్ ఉంటే 1వ తేదీ ఉదయానికి తిరువన్నమలై చేరుకున్నాడు. ఇంటికాడేమో 1 ఆగస్టు 1929 మధ్యాహ్నం బయలుదేరాడు. 30, 31, 1వ తేదీ ఉదయానికి అరుణాచలం వచ్చాడు. అచ్చా రమణ మహర్షి అరుణాచలేశ్వరు అరుణాచలం వచ్చిన అది ఆ రోజు, అది ఆ రోజునే ఐభీమారంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. ఐభీమారంలో కళ్యాణ మండపంలో, ఐభీమారం కళ్యాణ మండపంలో, ఐభీమారంలో కూడా కళ్యాణ మండపం ఉంది. అది మెయిన్ రోడ్ పక్కన ఉంది ఐభీమారంలో. 1వ తేదీ ఐభీమారంలో మధ్యాహ్నం 2 గంటలకి ఐభీమారంలో సత్సంగ సమావేశం. సెప్టెంబర్లో ఇంకే ఉన్నాయి ఆప్షన్ ఎప్పుడన్నా మాకు జ్ఞాపకం వస్తే అప్పుడు ఐభీమారంలో చెప్తాం. సరే సెప్టెంబర్ కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఐభీమారంలో చెప్తాం. సరే ఈ రోజున కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి. ఎలా మనకి మన అవతారాల్లో 2 ముఖ్యమైన అవతారాలు, ఒకటి శివాలయం, ఒకటి శివుడు లింగోద్భవం లింగరూపం ధరించిన రోజు, కృష్ణుడు మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజు. అది శివరాత్రి, ఇది కృష్ణాష్టమి. శివరాత్రికి శివరాత్రి రోజున ఇద్దరు రాత్రి 12 గంటలకే ఉద్భవించారు. అంటే పరమేశ్వరుడు లింగరూపం ధరించింది కూడా శివరాత్రి రోజున రాత్రి 12 గంటలకు, కృష్ణుడు కూడా ఈరోజు రాత్రి 12 గంటలకి మధురలో జైల్లో కారాగార వాసు జైల్లో ఉదయించాడు. మధురలో జైలు ఉంది, మీరు చూడవచ్చు, ఇప్పుడు కూడా జైలు ఉంది. ఆ జైల్లో జన్మించాడు కృష్ణుడు. అందుకే ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే కృష్ణ జన్మస్థానానికి వస్తున్నామని అంటారు. కృష్ణుడు ఎక్కడ జన్మించాడు? జైల్లో పుట్టాడు కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే జైలుకి వెళ్ళి వచ్చామంటారు కొంతమంది. కృష్ణుడి జన్మస్థానం నుంచి వస్తున్నామంటే జైల్లోంచి విడుదలయ్యం వస్తున్నామని. అంటే కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. అంటే మధుర వెళ్ళిన వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు కూడా జైలు ఉంది. అయితే మనకి ఆ శివరాత్రి రోజున కూడా పగలు ఉపవాసం చేస్తారు, రాత్రి జాగరణ చేస్తారు. అంటే శివుణ్ణి స్మరించుకుంటూ కృష్ణాష్టమి రోజున కూడా కృష్ణ భక్తులు ఎవరు ఈ రోజున భోజనం చేయరు. అసలు ఇవాళ పగలు అసలు భోజనం చేయరు. కొంతమంది మంచినీళ్ళు ఏ పుచ్చుకుంటారు, ఏ ఆపిల్కాయ తింటారు. కొంతమంది ఇవాళ కృష్ణాష్టమి రోజున కృష్ణ భక్తులు నిర్జల ఉపవాసం చేస్తారు. కొంతమంది నిర్జల ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకోరు. ఈ రాత్రి నిద్రపోరు, ఈ పగలేమో ఏమో తీసుకోరు, రాత్రి నిద్రపోరు. కొంతమంది కృష్ణుడు 12, 12:30 ఆ టైంలో జైల్లో జన్మించాడు. ఆ టైం అయిపోయిన తర్వాత కొంచెం ఏదైనా ప్రసాదం తింటారు, ఆకలికి తట్టుకోలేని వాడు. అప్పుడు పర్వాలేదు, 12 ఇంటికి ఆయన జన్మిస్తాడు. 12 తర్వాత 12:30 కొంతమందికి ఏదో ప్రసాదం, కృష్ణ ప్రసాదం కింద తింటారు. కొంతమంది ఈ రోజున పగల మంచినీళ్ళు కూడా ముట్టుకోరు, ఆహారం కూడా తీసుకోరు, కొంతమంది ఉపవాసం చేస్తారు. అది ఆయన జైల్లో పుట్టాడు. ఆయన జన్మించింది విశ్వాసు నామ సంవత్సరం. మన తెలుగు సంవత్సరాల ప్రకారం అది విశ్వాసు నామ సంవత్సరం లేదు అందరూ నాకు సరిగ్గా గుర్తురావటం లేదు. విశ్వాసు నామ సంవత్సరం ఆ సంవత్సరంలో కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు భూమి మీదకి వచ్చి 5200 సంవత్సరాలైంది. ఇప్పుడు కృష్ణుడికి ఈ భూమి మీదకి వచ్చి 5200 సంవత్సరాలైంది కృష్ణుడికి. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది యేసుక్రీస్తుకి వచ్చి. బుద్ధుడు వచ్చి 3000 సంవత్సరాలైంది. కృష్ణుడు వచ్చి 5000 యేసుక్రీస్తు కంటే పూర్వంవాడు బుద్ధుడు, బుద్ధుడి కంటే 2000 సంవత్సరాల పూర్వంవాడు కృష్ణుడు. అది కృష్ణుడు ఎక్కడ జన్మించాడు? ఆ మధురలో జన్మించాడు. కృష్ణుడు ఇవాళ బహుళ అష్టమి, ఇవాళ విశ్వాసు నామ సంవత్సరం, అది సంవత్సరం నాకు గుర్తు రావటం లేదో ఉంది. తర్వాత ఇవాళ బహుళ అష్టమి, బహుళ అష్టమి ఇవాళ 12 గంటలకు వచ్చింది అష్టమి, రేపు మళ్ళీ 12 గంటల దాకా ఉంటుంది అష్టమి. అయితే వైష్ణవులు ఇవాళ చేయటాలి, రేపు చేస్తున్నారు. వైష్ణవులు అంటే నిలువు బొట్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఇవాళ చేయటం లేదు రేపు చేస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే రేపు రాత్రి అసలు అష్టం లేదు, ఈ రాత్రి అష్టం ఉంది. అయితే వైష్ణవుల లెక్క ఏంటంటే వాళ్ళు ఏ ప్రకారం కృష్ణ శ్రీరామనామ కానీ కృష్ణాష్టమి కానీ ఎలా చేస్తారంటే సూర్యుడు ఉదయించే టైంలో చిది ఉండాలి. ఇవాళ సూర్యుడు ఉదయించినప్పుడు అష్టం లేదు, రేపు సూర్యుడు ఉదయించినప్పుడు అష్టం ఉంటుంది. అంచేత వైష్ణవులు రేపు చేస్తున్నారు, స్మార్తులు మనం చేస్తున్నాం. మన అందరినీ స్మార్తులు అంటారు. స్మార్తులు అంటే మనకు శివకేశవ భేదం లేదు. మనం శివాలయంలోకి వెళ్తాం, కృష్ణుడు ఆలయంలోకి వెళ్తాం, రామాలయంలోకి, శివకేశవ భేదం లేని వాళ్ళు స్మార్తులు. అంటే కృష్ణుని ఆరాధిస్తాం, శివుణ్ణి ఆరాధిస్తాం, రాముణ్ణి ఆరాధిస్తాం, ఆ భగవంతుని యొక్క అన్ని రూపాలను ఆరాధిస్తాం. వాళ్ళు వైష్ణవులు. వైష్ణవులు అంటే మహావిష్ణువే కృష్ణుడి రూపంలో వచ్చాడని, మహావిష్ణువే కృష్ణుడి రూపంలో వచ్చాడని. మనం ఎక్కువ మన స్మార్తులు కృష్ణుడిని ఏమంటారంటే ఈశ్వరుడు అంటారు. భగవద్గీత చెప్పేవాళ్ళు కూడా ఈశ్వరుడు ఇలా చెప్పాడు అంటారు. భగవద్గీత చెప్పేవాళ్ళు ఎవరో కృష్ణుడు ఇలా చెప్పాడు అని చెప్పరు, ఈశ్వరుడు ఇలా చెప్పాడు, పరమాత్మ ఇలా అన్నాడు అంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ ఇలా చెప్పాడంటారు, పరమాత్మ ఇలా చెప్పాడంటారు, కానీ కృష్ణుడు ఇలా చెప్పాడంట అనరు. పరమాత్మ ఇలా చెప్పాడు, భగవంతుడు ఇలా చెప్పాడని చెప్తారు, కానీ వసుదేవుడి గారు అబ్బాయి ఇలా చెప్పాడని ఎవరో చెప్పరు. ఆయన పరమాత్మ ఇలా చెప్పాడు, ఈశ్వరుడు ఇలా చెప్పాడు అంటారు కొంతమంది. ఎవరు అద్వైతులు కూడా, శంకరాచార్యులు వారు వాళ్ళు కూడా ఈశ్వరుడు ఇలా అన్నాడు కదా గీతలో 5వ అధ్యాయంలో ఇలా చెప్తారు. ఈశ్వరుడు అంటే ప్రభువు, ఈశ్వరుడు అంటే యజమాని, ఈశ్వరుడు అంటే ప్రభువు. అంటే మొత్తం అంతా సృష్టిని ఎవడైతే ఆదేశించగలడో, ఈ జీవకోటిని, ప్రకృతిని ఎవడైతే శాసించగలడో, ఏ వస్తువుని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ మనిషికి ఏ అధికారం ఇవ్వాలో, తర్వాత సృష్టిని నడిపేవాడు, సృష్టిని సృష్టించిన వాడు, నడిపేవాడు, లయం చేసేవాడు, అధికారం అన్నమాట వాడు. ఈ ఆ సృష్టికి అధికారం ఎవడంటే ఈశ్వరుడు, వాడే కృష్ణుడు. ఈశ్వరుడు అని అంటాం మనం. ఎక్కువ అద్వైతులు కృష్ణుడు ఈశ్వరుడు ఇలా అన్నాడు కదా అంటారు. వాళ్ళు మనకు ఈశ్వర అంటే మనకు భగవాన్ ఉపాచారం ఉంటుంది, కానీ కృష్ణ ఉపాచారం ఎక్కడ ఉండదు. ఆయన ఎలా చెప్పాడంటే భగవద్గీత చెప్పేటప్పుడు కూడా కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు. వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు అన్న, భగవంతుడు అయి చెప్పాడు కాబట్టి, పరమాత్మ అయి చెప్పాడు కాబట్టి, బ్రహ్మం అయి చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత అని పేరు వచ్చింది. తర్వాత కృష్ణుడు ఆయనకి 162 సంవత్సరం మధురలో జన్మించాడు. బహుళాష్టమి అంటే అమావాస్య ముందు వచ్చే రోజున అష్టమిని బహుళాష్టమి అంటారు, పౌర్ణమి రోజు వచ్చే అష్టమిని ఏమో శుద్ధాష్టమి అంటారు. ఇప్పుడు వచ్చేది అమావాస్య బహుళాష్టమి, ఈ రాత్రి 12 గంటలకి అర్ధరాత్రి కాడ ఆయన దేవకి వసుదేవుడు. దేవకి కడుపులో పుట్టలేదు ఆయన. ఇప్పుడు మనందరం కడుపులోంచి బయటకు వచ్చాం, ఆయన కృష్ణుడు దేవకీదేవి యొక్క కడుపులోంచి బయటకు రాలేదు. మధురలో కూడా మీరు ఎప్పుడైనా కృష్ణుడు ఏ జైల్లో పెట్టాడో ఆ జైలు ఇప్పుడు ఉంది, ఆ జైల్లో తిన్నప్పుడు అక్కడ రాసి ఉంచారు, కృష్ణుడు ఇక్కడ పుట్టినవాడి వలె కనిపించాడు అని రాశారు. అంటే వసు దేవకీదేవి యొక్క పొట్ట చీల్చుకుని మామూలుగా మనుషులందరూ ఎలా పుడతారో అలా పుట్టలేదు. ఎవరు? కృష్ణుడు. అంటే ఇక్కడ ఆ దేవకీదేవి యొక్క, ఆ దేవకీదేవి దగ్గర మహావిష్ణువు కృష్ణుడు రూపంలో అవతరించాడు. అంటే అక్కడ పుట్టినవాడి వలె కనిపించాడు. కృష్ణుడు పుట్టలేదు, పుట్టినవాడి వలె కనిపించాడు. ఒక రూపం తీసుకున్నాడు భగవంతుడు అక్కడ ఆ గదిలో. అంటే వాళ్ళ అమ్మ దగ్గర వసుదే దేవకీదేవి దగ్గర ఒక రూపం ధరించాడు. అంచేత తల్లి అని అంటారు, దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు అని అంటారు కదా. అందరు మనుషుల్లాగా కృష్ణుడు పుట్టలేదు. అక్కడ రాసి ఉంచారు మధురలో, కృష్ణుడు ఇక్కడ పుట్టాడని చెప్పలేదు, ఇక్కడ పుట్టినవాడి వలె కనిపించాడు. అంటే చిన్నపిల్లవాడి కింద అక్కడ దర్శనమిచ్చాడు, మహా తేజస్సు రూపంలో దర్శనమిచ్చాడు. ఎప్పుడు? అష్టమి రోజున. అష్టమి రోజునే బహుళ అష్టమి రోజునే దర్శనం రాత్రి అంటే రాత్రి 12 గంటలకు కృష్ణుడు ఉద్భవం కాలం ఈ రాత్రి 12 గంటలకు అది బహుళ అష్టమి రోజునే. తర్వాత నక్షత్రమే రోహిణీ నక్షత్రం. ఈయన రోహిణీ నక్షత్ర జాతకుడు కృష్ణుడు. రాముడు పునర్వసు నక్షత్ర జాతకుడు. అది శివుణ్ణి నిత్యావతారం అంటారు, రాముణ్ణి పూర్ణావతారం అంటారు, కృష్ణుని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే భగవంతుడికి ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలతోటి జన్మించిన వాడు కృష్ణుడు. భగవంతుడికి ఎన్ని కళలు ఉన్నాయంటే 16 కళలు ఉన్నాయి. ఆ 16 కళలతోటి జన్మించాడు కృష్ణుడు. అంటే దాన్ని పూర్ణావతారం అంటారు, పరిపూర్ణ 100% కంప్లీట్గా 100% కంప్లీట్నెస్. ఇంకా అవతారంలో వెరుచుండదు. అది ఇవాళ మధురలో జన్మించాడు, మధురలో జన్మించాడు. మధుర గోకులం బృందావనం ఇవన్నీ పాలకులకి దొడ్డిపేటలు ఓ పక్కన ఉంది, తర్వాత నరసాపురం ఓ పక్కన ఉంది, అలాగే మధురకి గోకులం ఓ పక్కన ఉంది. గోకులన్నే రేపళ్ళు అంటారు, వ్రేపళ్ళు అంటారు. ఈ గోకులన్నే రేపళ్ళు అంటారు, వ్రేపళ్ళు అని కూడా అంటారు గోకులం. బృందావనం అంటే బృందావనం. మధుర నుంచి బృందావనం వెళ్ళటానికి నా యమునాన్ని దాటక్కర్లేదు, ఈ గోకులం వెళ్ళటానికి దాటాలి. అప్పుడు ఈ కంసుడు ఏం చేశాడంటే, వాడు ఔరంగజీబు అంటాడు కంసుడు. ఔరంగజీబు ఏం చేశాడంటే, తండ్రిని అన్నదమ్ములందరినీ జైల్లో పడేసి సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రిని జైల్లో పడేశాడు షాజహాన్ ఆలయం. వీడికంటే పెద్దోళ్ళు ఉన్నారు, న్యాయంగా పెద్దవాడికి వస్తుంది సింహాసనం. అన్నగారిని జైల్లో పడేసి వాడు సింహాసనం కూర్చున్నాడు. ఈ కంసుడు అంటే వాడి తండ్రి పేరు కృష్ణుడు, తాతగారి పేరు ఉగ్రసేనుడు, అంటే కంసుడి తండ్రి. ఆయన జైల్లో పడేసి ఇడే సింహాసనం మీద నేనే రాజుని రా అన్నాడు కంసుడు. అంటే బలవంతుడిదే రాజ్యం. ఎవడికి బలం ఉంటే ఆడికే రాజ్యం. ఇప్పుడు కూడా మనకు రోజులు అలా వస్తే రేపు వద్దు. చైనా కూడా అంతే. మన ఇండియాకి చైనాకు ఉన్న సరిహద్దు పేచీ ఉంది. ఆ సరిహద్దు పేచీ తమలదు. ఊరికే కాలక్షేపానికి టాక్స్ అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా బలవంతుడిదే రాజ్యం కింద ఉంది. అంటే ఆ పూర్వం అంత తీవ్రంగా లేకపోయినా ఇప్పుడు కూడా బలవంతుడిదే రాజ్యం కింద ఉంది. అప్పుడు ఏం చేశాడు ఈ కంసుడు ఉగ్రసేని జైల్లో పడేసి నేనే రాజునని కూర్చున్నాడు. ఈ దేవకీ వసు దేవులకి వివాహం అయిన తర్వాత ఒక అశరీర వాడు ఏమని చెప్పిందంటే, నువ్వే రాజు అంటున్నావు, నీ తోబుట్టు ఇక అష్టమ గర్భంలో నిన్ను చంపేవాడు పుడుతున్నాడు అన్నాడు. అష్టమ గర్భంలో పుడతాడు నీ తోబుట్టుకి నిన్ను చంపేవాడిని పెళ్ళైన తర్వాత తీసుకెళ్తానంటే చెప్పింది అశరీరవాణి. అప్పుడు వసుదేవుడు దేవకిని చంపేయడానికి కత్తి తీస్తాడు. అంటే నేను చంపేస్తే ఇంక నీకు పిల్లలు పుట్టరు కదా, నేను పిల్లలు పుట్టకపోతే నన్ను చంపేవాడు రాడు. అప్పుడు వసుదేవుడు అంటాడంటే, నీ తోబుట్టుని అలా చంపకో. ఇప్పుడు అశరీరవాణి ఏం చెప్పింది, అష్టమి గర్భంలో పుడతాడని చెప్పాడు. మొత్తం పిల్లలందరినీ నీకు పుట్టగానే నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేయి. అష్టమ గర్భంలో పుట్టినవాడిని కూడా నీకు ఇస్తాను, నువ్వు చంపేవని ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎవరితోటి? కంసుడితోటి. అయితే ఒడంబడిక ప్రకారం మీరు ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ ఉంటే ఎలా కూర్చుంది, ఎక్కడో పుడితే నాకు ఎక్కడ దొరుకుతారని ఇద్దరిని జైల్లో పడేశాడు. ఎవరిద్దరిని? హలో, మొట్టమొదటి పిల్లడు, రెండో పిల్లడు, మూడో పిల్లలు వరుసగా ఇచ్చేసేవాడు. ఎవరికి? ఆడికి. ఆడ కంసుడితే చంపేసేవాడు. ఈ అష్టమ గర్భంలో ఏమైందంటే, అష్టమ గర్భం వచ్చినప్పటికీ కృష్ణుడు వీడు అక్కడ దర్శనం ఇచ్చాడు. ఎక్కడ పుట్టిన వాడు వలె కనిపించాడు. కనిపించి వసుదేవుడితో ఏం చెప్పాడంటే, నన్ను తీసుకొని గోకులంలో పడేయమన్నాడు. రేపళ్ళన్నా గోకులం అన్నా ఇదంతా ఊరు మధురైన వాళ్ళు చూసి రావచ్చు. అన్నీ మూడు ఇలా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి నందిని కృష్ణుణ్ణి కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, పెంచిన తల్లిదండ్రులు యశోద నందుడు. కన్న తల్లిదండ్రులు వేరు, పెంచిన తల్లిదండ్రులు వేరు. ఎవరిని? కృష్ణుని. కృష్ణుని ఊరికే ముద్దు ముచ్చట తల్లిదండ్రులకి లేదు. కృష్ణుడు యొక్క ముద్దు ముచ్చట తీర్చుకున్నవాడు యశోద అని నందుడని అని అందరూ అందునుడు అంటారు. అంటే వాణ్ణి కృష్ణుడు ఏమంటారని నందనందుడు అంటే, నందనందుడు అంటే నందుని కుమారుడని అంటే పెంచుకున్నాడు కదా, మరి ఆడే పెంచాడు కాబట్టి నందనందుడు. నందనందుడు అంటే నందుని కుమారుడు అని చెప్తారు. నువ్వు నందుని ఇంటికాడ పడయి, అక్కడ యోగమాయ ఉంటుంది, అంటే దుర్గ యోగమాయగా పుట్టింది, అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడయి, ఎక్కడ దగ్గర మన వసు జైల్లో పడయి, దేవకి దగ్గర పడాయని చెప్తాడు. సరే ఈయన తీసుకెళ్ళి నది దారిస్తుంది. నది అప్పుడు వరదల్లో ఉంది, నది వరదల్లో ఉంది. నది అంటే ఆ నది యమునా నది వరదల్లో ఉంది. అక్కడ వంతి, ఇప్పుడు అయితే వంతిని కట్టాడు, అప్పుడు వంతిని లేదు. వంతిని లేకపోతే ఎలాగ ఈయన తీసుకెళ్ళటం అంటే ఎలాగమ్మా? అదే నది దారిచ్చింది ఎవరికి? ఈ కృష్ణుని ఓకునలోకి తీసుకెళ్ళటానికి యమునా నది దారిచ్చింది. దారి చింతరాజు కొంత దూరం వచ్చాక కొంచెం నది పెరగటం ప్రారంభించింది. ఎందుకంటే ఇది ముంచేద్దామని కదా, కృష్ణుడి పాదాలను ముద్దు పెట్టుకోవాలనిపించింది నది. నువ్వు ఎత్తుకుని తీసుకొస్తాడు చంటి పిల్లడు కదండి, పురుట్లో పురుట్లో పిల్లడు కదా, ఎత్తుకుని తీసుకొస్తాడు అంటే పాదాలను ముద్దు పెట్టుకోవాల్సింది నదికి. యమునాది గీడి భయం వేసింది, మళ్ళీ ఏంటి మనం మధ్య వచ్చాక నది పెరుగుతుంది అంటారు. ఊరికే ఇలా ఎత్తుకొస్తా అంటే కృష్ణుడు పాదాలు ముట్టుకుని మళ్ళీ కిందకి అడిగిపోయింది అది. ఊరికే పాదాలు ముద్దు పెట్టుకుందామని వచ్చింది అంటే ప్రకృతికి అధిపతి ఆయన నారాయణుడు. ప్రకృతి అది చంటి పిల్లవాడు రూపంలో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి నందుడి ఇంటికాడ పడవేశాడు. ఎవరిని? ఆ కృష్ణుడు. నందుడి ఇంటికాడ ఉన్న యోగమాయ తీసుకెళ్ళి దేవకి పక్కన పడవేశాడు. సరే వెలువ వచ్చినప్పటికి కేర కేరమైన శబ్దం అనిపిస్తే బట్టలు వెళ్ళి కంసుడితో చెప్పారు, తీసుకురాలంటే అమ్మాయి అష్టమ గర్భంలో అమ్మాయి పుట్టిందన్నారు. అమ్మాయి పుడితే అంటే ఎవరు పుట్టినారు నన్ను చంపేస్తారు కదా అష్టమ గర్భంలో అని యోగమాయన ఏం చేశాడంటే పైకి ఎగరేశాడు. కృష్ణుని పైకి ఎగరేసి నరికేస్తాడు మాట పిల్లలు అందన్నాడు. అలా ముగ్గురిని అందరిని అలా నరికేశాడు ఎవడు? కంసుడు. యోగమాయ ఏంటంటే పైకి ఎరిగింది, పైకి ఎగిరిపోయి కింద పడకుండా ఆవిడ మహాదుర్గ. ఆవిడ పైకి ఎగిరిపోతూ, ఇరే నేను నువ్వు నేను కాదు నిన్ను చంపటం, నిన్ను చంపేవాడు పుట్టేశాడు అప్పుడని ఆడు ఎప్పుడు చెప్పేసింది. అది ఎక్కడ గోకులు పెరుగుతున్నాడని చెప్పేసింది. ఆడు పుట్టడం అయిపోయింది, పెరగటం అయిపోయింది. అప్పుడు ఇది వేళ ఏళ్ళకి రెండో రోజు రాత్రి పుట్టేశాడు, ఏళ్ళకి రెండో రోజు పేరు గోకులు. నందుడి ఇంటికాడని చెప్పలేదు, గోకులంలో పెరుగుతున్నాడు, వాడి చేతిలో నువ్వు చచ్చిపోతావు, నేను ఎవడో రక్షించడం అని చెప్పి యోగమాయ మాయం అయిపోయాడు. అక్కడి నుంచి గోకులానికి రాక్షసులు అందరినీ పంపేవాడు. ఎవడు? ఈ గోకులానికి కృష్ణుడు గోకులంలో ఉన్నాడు, అయితే నన్ను చంపేసేవాడు ఇంకా బతుకు ఉన్నాడన్నమాట వాడు అని గోకులానికి వాడు గోకులానికి ఓ రోజుకో రాక్షసుడు రోజుకో రాక్షసు అని చంపేయమని. చివరికి ఎవరికి ఈ ఊళ్ళో ఎవరికి పురుడు వచ్చింది, ఈ ఊళ్ళో ఎవరికి పురుడుకు వచ్చిందని ఈ రాక్షసులు ఎంక్వైరీ చేశారు. కొత్తగా ఎవరి ఇంట్లో పురుడు వచ్చిందని ఎవడో నందుడి ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు కేరకారమంటున్నాడని పోతన వచ్చింది మాట. ఆ రాక్షసుది పోతన, అది పోతన దాని పేరు. అది రాక్షసి. ఈ ఇంట్లో ఎవరి ఇంట్లో పురుడు వచ్చింది? గోకులంలో చిన్న ఊరు, ఎవరి ఇంట్లో పురుడు వచ్చినా తెలిసిపోతుంది కదా. ఏమంటే నందుడి ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, నిన్నే పుట్టాడు, నిన్న మొన్న పుట్టాడు, కేరకారమంటున్నాడంటే అప్పుడు పోతన నందుడి ఇంటికి వచ్చేసింది. కరెక్ట్ అడ్రస్కి వచ్చింది. కరెక్ట్ అడ్రస్కి వచ్చి అప్పుడు ఇది వచ్చిన ఈ పోతన 9వ రోజున వచ్చింది. ఎంక్వైరీ చేసుకెళ్ళిపోయింది, కన్ఫర్మ్ చేసుకుంది నందుడి ఇంటికాడ కుర్రోడు ఉన్నాడని కౌన్సిల్తో చెప్పింది. అయితే చంపేయమని చెప్పాడు. ఎలా చంపటం? 9వ రోజు పిల్లోడు. అప్పుడు ఏం చేసిందంటే తన స్తనాలకి విషం రాసేసుకుంటాడు. ఈ స్తనాలకంతా విషం రాసేసి ఆ యశోదతోడు ఏం చెప్పిందని, మీ పిల్లోడికి పాలు ఇస్తానమ్మా నేను అంటే, యశోద ఈ బాబు పాలు ఇయ్యంత యశోద పాలు ఇయ్యం అది ఆ స్తనాలకు విషం రాసుకుని పాలు ఇచ్చింది. అది ఎవడు? వాడికి 9వ రోజు పిల్లోడు పాలు తాగుతున్నాడు. వాడేం చేశాడు? పాలు తాగాడు తాగాడు తర్వాత దీని రక్తం కూడా తాగేశాడు. వాడు ఏం చేశాడంటే ముందు పాలు తాగాడు. పాలు తాగిస్తే మామూలుగా ఆ కృష్ణుడు డోరు తీసి తన సన్నిధిలో పెట్టింది ఎవరు పోతున్నా. ఆ పాలు తాగేశాడు. పాలు తాగేసిన తర్వాత రక్తం తాగేసి మొత్తం తోడేస్తే చచ్చిపోయింది అది పాప. 9వ రోజునది, 9 రోజున పోతను చంపేశాడు. ఉంటే ఇంత పిల్ల పడుతుందన్నాడు. పాలు ఇస్తానంటే పాలు వద్దండి తాగేస్తాడు. తాగేసి అది తాగేసాడు. తాగేస్తే పోయి ఇలాగ చాలామంది రాక్షసు ఇలా ఇలా చెప్పాలంటే ఇంక అదిలోకి వెళ్ళి ఇంక రాక్షసులు గోకులంలోంచి బయటికి వెళ్ళే మనం 4 గంటల దాకా కూర్చున్నాం. ఇంకా నీకైనా ముద్దు ముచ్చట ఏముంటుంది? ఇంకా గోకులంలోంచి కర్రాలి కదా మనం, గోకులంలోంచి కదలాలి కదా. గోకులంలోకి చాలామంది రాక్షసులను చంపాడు. అంటే ఒక పోతను చచ్చిపోయింది, ఇంకో రాక్షసుని పంపాడు, ఆడు ఇంకో రాక్షసుని పంపాడు, ఇలా కంసుడు పురమాయించి ఇలా పంపుతూ ఉండేవాడు కృష్ణుడు. యశోద ఇక్కడ ఈ పెరివి దొంగతనాలు, ఎన్న పూస దొంగతనాలు ఇక్కడ నేర్చుకున్నాడు. ఎవడు ఈ ఇక్కడ గోకులంలోనే ఎక్కువ, గోకులంలో పెరిగి అందరూ ఇలాగ తిరగడు. పొద్దున్నే ఆడు ఇంకా బద్దకించి ఆలస్యంగలేసి వెళ్ళిపోయాడు. అయ్యి ఎన్న పోసి తినటానికి, పాలు తాగటానికి, నీగడ తినటానికి ఆ ఊళ్ళో వెళ్ళిపోయాడు. గోకులంలో తిరుగుతాడు. వాళ్ళు ఎక్కువ గోవింద దామోదర మాధవ, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా గోవింద అని పిలిచేది. ఎవరు పొద్దున్న లెగిశాడు అనుకోండి, లెగిసి మంచం మీద కూర్చుంటాడు మంచం, అరే గోవింద మాధవ దామోదర బద్దకం విడిచిపెట్టరా, ఆవులు మేపటానికి తోలికెళ్ళాలి, ఇంకా మంచం మీద కూర్చుంటామని చేసి. ఇంకా మంచం మీద కూర్చుంటామంటే ఆవులను తోలికెళ్ళాలి కదా మేపటానికి అని. గోవింద 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 తర్వాత దామోదర మాధవ, మీరందరూ చదిపోయినప్పుడు ఈ 3 ముక్కలు అనుకోండి. వాళ్ళ అమ్మ యశోద ఎలా పిలిచేది, గోవింద మీరు రాసుకోండి, మీరందరూ మీ శరీరం విడిచిపెట్టి, మీ ప్రాణం మీ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు ఈ 3 ముక్కలు అనుకోండి, రాసుకోండి అందరూ. వాళ్ళ అమ్మ యశోద ఎలాగ పిలిచేది, గోవింద దామోదర మాధవ, ఎరే గోవింద ఎరే దామోదర ఎరే మాధవ అని పిలిచేది. అలా మీరు కూడా ఈ 3 ముక్కలు రాసుకుని మన శరీరం శవం అయ్యే ముందు గోవింద గోవింద దామోదర మాధవ అని అలా మీరు కూడా అనుకుంటే మనకు మోక్షానికి అర్హత కలుగుతుంది. చనిపోయేప్పుడు ప్రాణ ప్రయాణ టైంలో, అంటే మన శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఈ 3 ముక్కలు అనుకోండి, గోవింద గోవింద దామోదర మాధవ, ఇలా స్మరించుకోండి. వాడు అలాగ రోజు ఆవులు తోలికెళ్తూ ఉండడు, ఈ గోపాలను చూడు ఆడుకునేవాడు. ఈ లోపల రాక్షసులు వస్తే అందరినీ సాగు, రోజుకో రాక్షసుని పంపేవాడు కంసుడు. ఈ రాక్షస సంహారం ఒక్కో రోజు అది జన్మించిందే రాక్షస సంహారాన్ని కాదు, వాడు రాక్షసులను చంపుతూ ఉండడు. ఒక రోజునే ఏదైందంటే వీడు ఎన్న పోస్తున్నాడు లేదా మేగడ తిన్నాడు మట్టి తింట మొదలెట్టాడు. మట్టి తింట బలరాముడు చూశాడు. బలరాముడు చూసి, అమ్మ ఆడు తమ్ముడు ఏం చేస్తాడు అంటే ఎనపోసి తింటున్నాడు, మేగడ తింటున్నాడు అలవాటే కదా అంటారు అంది. ఎనపోసి తినకుండా మనం ఆయన ఆఫ్ చేయలేము, అలవాటు పడిపోయాడు. ఎనపోసి తింటున్నాడు మేగడ తింటున్నాడు, వాళ్ళింటికాడు పాలు తాగుతున్నాడు అంటే ఆడికి అలవాటే కదా, మనం ఇంకేం చేస్తామంటే అది కాదమ్మా మట్టి కూడా తింటున్నాడు. అరే బడవా మట్టి తింటున్నాడు, మట్టి కూడా అలవాటు చేసుకున్నాడా, మట్టి కూడా తినేస్తాడు, పోయి ఎన్న పోసి తింటే తింటాడు, మేగడ తింటే తింటాడు, అయితే మట్టి కూడా తింటాడని కర్ర పుచ్చుకుని బయలుదేరి చేసేద్దాం అని ధరువు. అదే నోరు తినరా అప్పుడు మీ అన్నయ్య చెప్పాడు, ఏమన్నా నువ్వు మట్టి కూడా తింటున్నావని, ఇదో మట్టి కూడా నోట్లో ఎంతో కొంత కనిపిస్తుంది అది కర్ర వేసుకొచ్చి నువ్వు ముందు నోరు తెరిగి దెబ్బ కొట్టేస్తానని చెప్పింది. ఆడి నోరు తెరిచాడు ఎవడు కృష్ణుడు, 14 రూపాయలు ఆడు నోట్లో కనపడి వాడి ఆడు ఇంటికి తిన్నాడంటే అన్నగారు ఎలా వెళ్ళి చెప్పేస్తాడని, మట్టి తింటాడని, మట్టి తింటే అది కొట్టడానికి వస్తుంది అంటే అన్ని లోకాలని తల్లికి తన నోట్లో చూపించడానికి మట్టి తిన్నాడు. కర్ర పుచ్చుకుని వెళ్ళిపోయింది. మట్టి కూడా ఏదో నిలగడ తింటున్నాడు, ఎన్న పోసి తింటాడు, మట్టి కూడా తింటాడు నేర్చుకున్నాడండి. ఆ దూడలు కూడా ఒకసారి మట్టి తింటాయి, ఆవు దూడలు కూడా మట్టి తింటాయి, అప్పుడు బుట్టలు కడతారు వాళ్ళకి ఆవుది వాళ్ళకి. అలాగే వీడు మట్టి తినేస్తున్నాడు, మట్టి తినేస్తాడు, వీడు చెప్తాడు కర్రెసుకు వచ్చి మట్టి తింటాం అలవాటు. దూళ్ళకైతే బుట్టలు కడతారు నోటికి, ఏంటి మట్టి తినకుండా అని. ఇది మట్టి తింటామని కర్ర వేసుకొచ్చింది కొట్టేద్దామని. కొట్టేటప్పటికీ నా నోట్లో నీ నోరు తెరువు మట్టి ఉంది కదా నాకు తెలుస్తుంది కదా అంటే నోరు తెరిచాడు. 14 రూపాయలు ఆడ నోట్లో చూపించాడు. విశ్వరూపం ఈ లోకాలన్నీ చూపించి ఇద్దరికే చూపించాడు. భారత యుద్ధం ముందు భారత యుద్ధంలో 11 అధ్యాయంలో అర్జునుడికి చూపించాడు. ఇక్కడ ఎక్కడేమో తల్లికి చూపించాడు. ఎక్కడ పెంచిన తల్లికి చూపించాడు. పెంపుడు తల్లి ఎవరు? యశోద. పెంపుడు తల్లికి చూపించాడు. ఇక్కడ వాడు ఎవడు? కృష్ణ. అంటే ఎన్నపోస దొంగతనం చేయటం అంటే మీ మనస్సు సంస్కారం పొందితే ఎన్నపోస ఎంత మృదువుగా ఉంటే మీ మనస్సు అంత మృదువుగా ఉంటే మీ చిత్తంలో అంత సంస్కారం ఉంటే మీగడలాగా ఎన్నపోసలాగా మీ మనస్సు అంత సంస్కరింపబడితే మీ హృదయం అంత సున్నితంగా ఉంటే వాడు దొంగతనం చేస్తే మీకు తన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. అది ఎన్నపోస దొంగతనం అంటుంది. ఎన్నపోసు దొంగతనం అంటే మీ మనస్సు మన మనస్సు రాళ్ళు మెరుగు కంకర రోడ్డు మీద ఉన్న కంకర రాళ్ళు మెరుగు మన మనస్సు కంటే. మనకు దేవుడు తన స్వరూపం ఉంటాను కాడు అమ్మాది ఇక్కడ ఆడేమైనా మనలాగా ముద్దాడు. సర్వం తెలియామి సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అంటే ఆ రోడ్డు మీద ఉన్న మన మనస్సుల కంటే రోడ్డు మీద ఉన్న కంకర రాళ్ళు మెరుగు. ఎవడకైతే మనస్సు ఎన్నపోసలాగా మేగల్లాగా ఎవడ మనస్సు అయితే సంస్కరింపబడిందో ఎవడైతే వాసనారహితుడయ్యాడో వాడికి తన స్వరూపాన్ని ఇస్తాడు. వెన్నపోసు దొంగతనం అంటే మీ మనస్సు పక్వానికి వస్తే మీ మనస్సుకి అర్హతకు మోక్షం పొందడానికి యోగ్యత కలిగితే అర్హత కలిగితే పరమాత్మను దర్శించడానికి మీకు డిజర్వ్ అయితే మీరు తన మీ మనస్సే కదా అడ్డు. బంధానికి మనస్సే కారణం, మోక్షానికి మనస్సే కారణం. మిమ్మల్ని బంధించేది మనస్సే, మీ మోక్షానికి దారి చూపించేది మనస్సే. అంచేది ఏదైతే మీకు మోక్షం రాకుండా ప్రతిపదంగా ఉందో ఆ మీ మనస్సును ఆయన తినేస్తాడు. అది అన్నపోస్తులాగా సున్నితమైతే మీ మనస్సును ఆయన తినేసి మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వాడు దేవాది దేవుడు, వాడే వాసుదేవుడు, వాడే దామోదరుడు, వాడే నారాయణుడు. కృష్ణుడు చెప్పేది ఏంటంటే మీ డబ్బు మీ ఇంట్లో పెట్టుకోండి, మీ డబ్బు మీ ఇంట్లో పెట్టుకోండి, మనసులో భగవంతుని పెట్టుకోండి అని. మీ డబ్బు మీ బంగారం అని ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి లేదా బ్యాంకులో పెట్టుకోండి. మీ డబ్బు మీ ఇంట్లో దాచుకోండి, మీ మనసులో దాచుకోకండి. మీ డబ్బుని మీ మనసులో భగవంతుని పెట్టుకోండి. మీ ఇంట్లో డబ్బు పెట్టుకోండి, మీ మనసులో భగవంతుని పెట్టుకోండి. అది భగవాన్ ఉవాచ. మీకు బంగారాలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ మీ మనసులో మటుకి బంగారాన్ని ధనాన్ని సంపదని మొయ్యొద్దు. భగవంతుని మొయ్యండి. మీ మనసులో భగవంతుని పెట్టుకోండి, మీ మనసులో భగవంతు. మీ ఇంట్లో డబ్బుని పెట్టుకోండి. మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా మనం ఊర్లో డబ్బుని మోసుకెళ్తాం, సంపదను మోసుకెళ్తాం. అస్తమానం ఇదేం మోస్తుంటే మనకు అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది. నేను అనే తలంపు నుంచి నాది ఈ ఫండమెంటల్గా ప్రతి మనిషిని ప్రతి జీవుణ్ణి పాడు చేసి రెండే తలంపులు, నేను అనే తలంపు నాది అనే తలంపు. ఈ రెండు మహాపాపాలు తెచ్చి పెడుతుంది. ఈ రెండు అసలు మనిషి పాపం చేయడానికి ఈ రెండే తలంపులు, నేను అనేది తలంపు, నాది అనేది తలంపు. ఈ మహాపాపాలు తెచ్చి పెడుతుంది ఈ రెండు తలంపులే. ఈ రెండు మంటే ఈ రెండు ఎవడు ఏ పాపం చేసినా ఎవరిలో ఏ దోషం ఉన్నా ఈ రెండు తలంపులే కారణం. ఏ రెండు తలంపులు? నేననే తలంపు, నాదనే తలంపు ఉన్నంతకాలం పైకి ఉడికే పెద్ద మనుషుల కింద కనిపించినా ఈ చెప్పని కూడా పాపాలు చేయకుండా దోషాలు చేయకుండా ఉండలేరు. ఆవిడ తెలుస్తూ ఉంటుంది ఏ మనుషులే. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మీలో ఏ కల్మషం ఉందో భగవంతుడికి తెలుసు. భగవంతుడికి తెలియకుండా ఉండదు. ఆ కలమషాలను తొలగించడానికే ఈశ్వరుడు రాముడు మహావిష్ణువు రాముడు రూపంలో వచ్చాడు, కృష్ణుడి రూపంలో వచ్చాడు. వాళ్ళు స్మరిస్తే చాలు మనం పవిత్రులు అయిపోతాం. వాళ్ళు పరమ పవిత్రులు. ఎవరు వాళ్ళు? రాముడు కృష్ణుడు ఆ రెండు అవతారాలు మనకు చాలా ముఖ్యమైన అవతారాలు. ఊరికే వాళ్ళు స్మరిస్తే చాలు మనం పరమ పవిత్రులు అయిపోతాం. అంటే మన హృదయాల్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ తోడేస్తారు బయట. ఆవు ఈందంటేనే ఆ దూడ మీద ఉన్న మా ఏ విధంగా అయితే ఆవు నాకేస్తుందో అలాగే భక్తుల యొక్క దోషాలను కూడా భగవంతుడు నాకేస్తాడు. భక్తుని అనుగ్రహిస్తాడు, అనుగ్రహించాను స్వరూపిస్తాడు. భక్తులంటే యోగ్యత, భక్తులంటే ప్రేమ. భక్తి అంటే ఏంటని మీరు తేలిగ్గా అనుకుంటున్నారు, అందరికీ కలగదు. భక్తి అనేది కొంతమందిని రంపం పెట్టి కోసేసినా భక్తి కలగదు. చాలా మంది భక్తి భక్తి అంటే తేలిక అనుకుంటున్నారు, కలగదు కదా. రాదు అసలు కొంతమంది ఎన్నో జన్మల నుంచి సంస్కారం ఉంటేనే కానీ భక్తి సంస్కారం కాదని. భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే ఆప్యాయత, భక్తి అంటే పూజ. మీరు ఎవరికైనా పెద్దలకు పూజ చేస్తున్నారు కూడా అదే భక్తితో. భక్తికి 10 అర్థాలు ఉన్నారు, నానా అర్థాలు. భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే ఆప్యాయత, భక్తి అంటే సేవ. మీరు ఎవరికైనా పెద్దలకు సేవ చేస్తుంటే, దీనికి ఎవరికైనా ఉపకారం చేస్తుంటే, ఇదంతా భక్తిలోకి వస్తుంది, ఇదంతా కూడా భక్తిలోకి వస్తుంది. అంచేత రామావతారం, కృష్ణావతారం మనకు చాలా ముఖ్యమైనటువంటి అవతారం, మనకు చాలా ముఖ్యమైనటువంటి అవతారం. అంచేత రాముని స్మరించినా కృష్ణుని స్మరించినా మనం తరించిపోతాం. ఆ రెండు అవతారాలు మన హిందూ మతంలో 7 అవతారం రాముడు, 8 అవతారం కృష్ణుడు. ఆ రెండు తరించిపోతాం. అంటే రాముడిని విడిచిపెట్టిన తర్వాత ఆ సీతమ్మ లంకలో, ఇది అశోకవనంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అశోకవనంలో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి వెళతాడు. అంటే భగవంతుని విడిచిపెట్టేసిన జీవుడు ఎలా ఉంటాడు? ఇక్కడ వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. దేవుడితో సంబంధం లేని మనుషులందరూ ఎలా ఉంటారో, దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, అంతర్యామైనటువంటి నారాయణుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో ఆ వాల్మీకి చెప్తాడు. ఆంజనేయ స్వామి సీతను చూస్తాడు. ఆంజనేయ స్వామి వచ్చి అశోకవనం అంతా వెతికి తిరిగి వెతికి వెతికి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. రాముడి వియోగంలో ఉంది, ఆ చెట్టు కింద కూర్చుని. అప్పుడు ఆంజనేయ స్వామి చూస్తున్నప్పుడు సీతమ్మ ఎలా ఉందో వాల్మీకి చెబుతాడు. ఎలాగుంది సీతమ్మ, ఎలా ఉంది? ఆంజనేయ స్వామి చూస్తున్నాడు. అంతకుముందు సీతమ్మను ఎప్పుడు చూడలేదు ఎవరు. ఆంజనేయ స్వామి అంతకుముందు సీతమ్మను ఎప్పుడు చూడలేదు. ఆ అశోకవనంలో చూస్తున్నాడు. ఎలాగుంది సీతమ్మ, నీళ్లు లేని చెరువులాగా కనిపిస్తుంది. వాల్మీకి వర్ణన చూడదు. అంటే భగవంతుడికి దూరం అయిపోతే మన గతి కూడా అంతేను. వాళ్ళకి ఎంత అధికారం ఉండనివ్వండి, ఎంత సంపద ఉండనివ్వండి, నీళ్లు లేని చెరువులాగా కనిపిస్తుంది. ఎవరు? సీతమ్మ. ఇంకెలా కనిపిస్తుంది? ఎండిపోయిన నదిలాగా కనిపిస్తుంది. ఇంకెలా కనిపిస్తుంది? సూర్యగ్రహణం రోజున ఆ రాహు వచ్చి సూర్యుని పట్టేస్తాడు. ఆ సూర్యగ్రహణం అంటే రాహు వచ్చి ఆయన పట్టుకుంటాడు. ఎవరిని? సూర్యుని పట్టుకున్నాడు. 1-2 గంటలు పట్టేసుకుంటాడు. పట్టేసుకుంటే అంత చీకటిగానే ఉంటుంది. ఆ రాహు ఎంతసేపు అయితే సూర్యుని పట్టుకున్నాడు అప్పుడు అంతసేపు చీకటి వెలుతురు ఉండదు. సూర్యగ్రహణం రోజునే లోకం ఎంత చీకటిగా కనిపిస్తుందో, సూర్యగ్రహణం రోజున సూర్యుడు ఎలా ఉంటాడో అలాగుంది సీతమ్మ. ఇంకా ఎలా ఉంది సీతమ్మ, ఇంకా ఎలా ఉంది సీతమ్మ? ధనం కోసం ఎదురు చూస్తూ, డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎవరికైతే డబ్బు దొరకదో, ఏంటి ఎన్నాళ్ళు చూసినా డబ్బు ఎదురు చూస్తున్నాం, డబ్బు కోసం డబ్బు చేతికి అందటా లేదని ఉసూరు అంటే ఎలా ఏడుస్తూ కూర్చుంటే అలాగుంది సీతమ్మ. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదనుకోండి, రేపు వచ్చేస్తుంది, సారా పంట పండేస్తుంది, ఆడా పంట అది పండదనుకోండి, డబ్బు ఇక వచ్చి నల్లి డబ్బు వస్తుంది అనుకుంటాం, రాదనుకోండి చేతికి. డబ్బు కోసం ఎదురు చూసి ఆ డబ్బు చేతికి అందకపోతే ఆడు ముఖం ఎలా ఉంటుందో అలాగుంది సీతమ్మ. ఇంకా ఎలా ఉంది సీతమ్మ, నిందర మోసిన కీర్తి పరువులాగా ఉంది. కొంతమందికి కీర్తి ఉంటుంది, కొంతమందికి గౌరవం ఉంటుంది, కానీ ఆ కీర్తిలో కూడా కొంతమందికి నిందలు ఉంటాయి. అలాగే నిందల మోస్తున్న గౌరవంలాగా, నిందల మోస్తున్న కీర్తిలాగా ఉంది సీతమ్మ. అంటే సీతమ్మ ముఖం ఎలా కనిపిస్తుంది ఎవరికి? నీళ్ళు ఏదో చెరువులాగా కనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంది? మీరు ఇంటికాడ పొయ్యి రాజేసుకుంటారనుకోండి, ఉదాహరణకి ఒంటికాడ పొయ్యి రాజేసుకుంటే ఇంటి ఎందుకు పనికి రాని పని వస్తువులని మీ పొయ్యిలో ఎలా పడేస్తే అప్పుడు మీ మనసు ఎలా ఉంటుందో అలాగుంది సీతమ్మ. అది కాదు, మీరు వంట వండుకోవడానికి పొయ్యి రాజేసుకున్నారనుకోండి, ఎందుకు పనికిరాని వస్తువులు తీసుకొచ్చి ఎవడో అందులో పడేసాడు అనుకోండి, చేపించోడని ఆ పొయ్యి, ఆ పొయ్యి మీకేమనుకుంటారు, పొయ్యి అంతా రోత అయిపోతుంది కదా, అలాగుంది సీతమ్మ. ఎలాగుంది సీతమ్మ, పూజ చేసి పూజ కొంతమందికి పూజ చాలా శ్రద్ధగా చేసుకుంటారు. ఆ పూజ చేసుకుంటే ఏ కారణం వల్ల పూజ మధ్యలో చెడిపోతే వాళ్ళ ముఖాలే ఎలా ఉంటాయి? అలాగుంది సీతమ్మ. అవి బాబు ఇంకా చెప్పేశాడు, మర్చిపోయిందండి. ఆ వాల్మీకి ఇంకా చెప్పేశాడు, అంటే మన ముఖాలు రకరకాల ముఖాలు ఎలా ఉంటాయని సీతమ్మ గురించి చెప్పేశాడు. పూజ చేసి ఏదైనా మీరు పని మొదలు పెట్టారనుకోండి, మధ్యలో చెడిపోయింది అనుకోండి, అసలు మీ ముఖం ఎలాగ వస్తుందో, మీ ముఖం ఏమైపోతుందో, మధ్యలో మంచి పని ఏదో చేసుకుంటారో మధ్యలో చెడిపోయింది అనుకోండి, అప్పుడు బాధపడిపోతుంది. అలాగుంది సీతమ్మ. డబ్బు కోసం ఎంత ఎదురు చూస్తున్నా డబ్బు చేతికి అందకపోతే వాడు ముఖం ఎలా ఉంటుందో అలాగుంది సీతమ్మ. ఇదంతా వాల్మీకి మర్చిపోయినాడు, ఇంక ఎన్ని చెప్పాడో వాల్మీకి. ఇవన్నీ ఆంజనేయ స్వామి నోటమంట మనకు చెప్పిస్తాడు. వాడు దొరక వాడు కనపడ్డాం, చెప్పిన వాడు కనపడ్డాం. ఆంజనేయ స్వామి నోటమంట వాల్మీకి చెప్పిస్తాడు. నీళ్ళు లేని చెరువులాగా ఉంది, ఎండిపోయిన నదిలాగా ఉంది సీతమ్మ ముఖం. పరమాత్మ దూరం అయితే మనం మన గతి కూడా అంతే. అంటే భక్తి విలువ మనకు ఎందుకు తెలియటం లేదంటే అసలు మన మనసులో కల్మషం ఉంది. ఆ కల్మషం ఉండటం వల్ల మనకు భక్తి విలువ తెలియటం లేదు. అది కారణం అది. అది భక్తిలో విలువ లేదని ఎందుకు అనుకుంటామంటే మనసులో ఉన్న కల్మషం భగవంతుని పాదాలందు మనకు గౌరవం కలగనివ్వదు. ఈశ్వరుడి పాదాలయందు మనకు అసలు గౌరవం కలగనివ్వదు. ఇది మహామాయ. ఏ పాము నోట్లో ఉన్న విషయం పామును చంపదు. పాము ఎవరిని కలిస్తే వాడిని చంపేస్తుంది. అలాగే మాయ ఈశ్వరుడి చేతిలో ఉంది. కృష్ణుడిలో ఉన్న మాయ కృష్ణుడు ఏమి చేయదు, కానీ ఆ కృష్ణుడి యొక్క మాయలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మసి అయిపోతారు. ఆ మాయలోంచి బయటకు వస్తే కదా భగవంతుడు దొరికేది మనకు. మాయ ఎక్కడో లేదు, భగవంతుడిలో ఉంది మాయ. అయితే ఏ భగవంతుడిలో మాయ ఉందో ఆ భగవంతుని మాయ ఏమి చేయదు, అది యోగకోటిని పట్టుకుంటుంది. అంచేత భగవంతుడు ఏ మనుషులైతే భగవంతుడు ఏ మాయ అయితే భగవంతుడు భగవంతుని పాదాలు కనుక ఆశ్రయిస్తే భగవంతుడి స్వాధీనంలో ఆ మాయ ఉంటుంది కాబట్టి ఆ మాయ మనకు స్వాధీనం ఆ మాయ మనకు దారిస్తుంది. ఇందుకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరింటికైనా పెంపుడు కుక్కలు ఉంటాయి, కొంతమంది ఇంటికాడ పెంపుడు కుక్కలు ఉంటాయి, అవి మళ్ళీ వాడు మీదకు వచ్చేస్తాయి, ఒకసారి నిజంగా కలిసేస్తాయి, పెద్ద ప్రమాదం. అప్పుడు యజమాని ఇలా జాకీ జాకీ లేదా వాళ్ళ జోలికి వెళ్ళకని ఏదో అంటాడు, ఏదో వాళ్ళకి ముద్దు పేర్లు ఉంటాయి. మనం నిజంగా చంపేస్తున్నాం, కొన్ని కుక్కలు మనం చంపేయగలం, మన ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తు అన్నీ ఉంటాయి. అప్పుడు వాడు యజమాని పిలుస్తాడు కుక్కని, అప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడు ఎవడ భగవంతుడికి ఎవడి మీద అయితే అనుగ్రహం ఉందో వాడి మీద మనం భగవంతుడి పాదాలను ఆశ్రయించి కనుక ఉంటే ఈ భగవంతుడికి ఆ భగవంతుడి అనుగ్రహం మనం ఆ మాయ మనకు దారిచ్చి కృష్ణుడి దగ్గర భగవంతుడు ఐక్యమైపోవడానికి మాయ పక్కన తప్పకుంటుంది. అయితే ఎవరి భగవంతుడి అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికే మాయ రాదు, కానీ మాయ దారిస్తుంది, కానీ మిగతా వాళ్ళందరినీ ఎవరిని మాయ విడిచిపెట్టదు. రామకృష్ణుడి తల్లి, రామకృష్ణుడి తల్లి పేరు జ్ఞాపకం రావట్లేదు. దక్షిణేశ్వరంలో చనిపోయింది రామకృష్ణుడి తల్లి. చనిపోతే గంగానది ఒడ్డిన దక్షిణేశ్వరం పక్క నుంచే గంగానది ప్రవహించింది కలకత్తాలో. అంటే దక్షిణేశ్వరం కలకత్తాలో ఒక భాగం. సరే చనిపోతే దక్షిణేశ్వరం గంగానది ఒడ్డినే రామకృష్ణుడు ఆవిడ తల్లిని దహనం చేశాడు. ఆవిడ తల్లిని ఎక్కడ దహనం చేశాడు, ఆవిడ దక్షిణేశ్వరంలోనే చనిపోయింది. దక్షిణేశ్వరం చనిపోతే గంగానది ఒడ్డును తీసుకెళ్ళి రామకృష్ణుడి తల్లిని దహనం చేశారు. ఆ దహనం చేసి చితి మీద పెట్టినప్పుడు రామకృష్ణుడు పాదాలకు నమస్కారం పెడతాడు. ఎవరికి? రామకృష్ణుడు ఆ తల్లి పాదాలకి నమస్కారం అని నిప్పు పెట్టే ముందు, నిప్పు పెట్టే ముందు ఆ తల్లికి నమస్కారం పెట్టి ఒక విచిత్రమైన మాట అన్నాడు. నేను నీ కడుపుని పుట్టాను, ధన్యుడని అనలేదు. ఏం మాట్లాడదు రామకృష్ణుడు అంటాడు, నేను నీ కడుపును పుట్టానమ్మా, నేను ధన్యుని అనలేదు, నువ్వు నన్ను కన్నావు కాబట్టి నువ్వు ధన్యురాలి అమ్మా అమ్మా అన్నాడు. ఇదేంటండి, నేను నీ కడుపును పుట్టాను, నువ్వు ధన్యురాలు అమ్మా అనలేదు, అమ్మా నీ కడుపులో నేను కడుపులో నేను పెరిగాను, నువ్వు భగవంతుని కడుపులో మోసావు. అమ్మా నువ్వు భగవంతుడిని నీ కడుపులో మోసావు. ఇప్పుడంటే శరీరం శవమైంది, కానీ ఈ శరీరంలో భగవంతుని కడుపులో మోసావు కాబట్టి నువ్వు ధన్య రాలి. అమ్మా నేను ధన్య రాలేదు, నువ్వు ధన్య రాలేవు అన్నాడు రామకృష్ణ. ఈ మాట అన్న తర్వాత అప్పుడు ఆ చితి అప్పుడు దానికి నిప్పు పెట్టారు శబాన. నేను ధన్యుడు, నీ కడుపులో నేను పుట్టాను కాబట్టి నేను ధన్యుని అనలేదు. భగవంతుడు భగవంతుడిని శరీరంలో మోసి కన్నావు. భగవంతుని శరీరంలో మోసావు కాబట్టి నేను ధన్యుని అంటే నువ్వు ధన్యు రాలి అమ్మా అంటాడు రామకృష్ణ. అది భక్తి. అంటే కొంతమందికి భక్తి ఎలా ఉంటుందంటే స్వామి తిరియానందనే రామకృష్ణుడు, వివేకానంద ఎటువంటి వాడు, తిరియానంద ఎటువంటి వాడు, మొత్తం 16 సైన్యం ఉన్నారు. వాళ్ళు తిరియానంద కూడా రామకృష్ణ సమకాలికులు. ఎవరు? తిరియానంద, వివేకానంద, కోటేశ్వరి పిలిచే. రామకృష్ణుడికి ఇద్దరు ఒకసారి యూరప్ కంట్రీస్కి వెళ్ళారు. యూరప్ కంట్రీస్కి వెళ్తే నాకు నువ్వేదో ఆ దేశాలు వెళుతున్నా, ఇతర దేశాలంటే నాకు ఇష్టం ఉండదు. కొంతమందికి అసలు సముద్రం దాటం ఇష్టం ఉండదు. నేను రానన్నాడు తిరియానంద. నేను గురువు గారి పని చేస్తున్నాను, నువ్వు కూడా రావాలన్నాడు. నేను నా సొంత పని లేదు కదా, నేను నా సొంత పనికి వెళ్తాం లేదు, గురువు గారి పని చేస్తున్నారని నువ్వు రావాలంటే తిరియానంద వచ్చాడు. వీళ్ళకి కొన్ని కొన్ని చోట్ల వెళ్తే ఏం చేశారంటే ఒక గదిలో 2 వేసి ఇద్దరిని పడుకోమన్నవారు. ఒక గదిలో కొన్ని కొన్ని చోట్ల అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఫ్రాన్స్లో కానీ ఏదైనా ఒక గదిలో 2 వేసి ఒక మంచం మీద వివేకానందని, ఒక మంచం తిరియానందని పడుకోమన్నారు. పడుకుంటే తిరియానంద ఏం చేశాడు అంటే ఆ మంచం పక్కకు గెంటేసి వాళ్ళు ఇచ్చిన పరుపు కింద వేసుకుని ఆ పరుపు మీద పడుకున్నాడు. అంటే ఇంక ఏమనిచ్చింది, వివేకానందతో సమానంగా మనం మంచం మామూలుగా మంచం మీద పడుకుంటే పడుకోవచ్చు. ఆయన రామకృష్ణుడేమో విష్ణు అంశ, వీడు శివాంశివుడు. శివుడు పక్కలో మనం సమానంగా పడుకోవడం మంచిది కాదేమో అని మంచం పక్క తీసేసి ఆ పరుపు కింద పెట్టి పరుపు మీద పడుకున్నాడు. అది భక్తి. అంటే మంచం మీద పక్కన పెట్టేసి మంచం మీద పరుపు కింద వేసుకుని అప్పుడు పడుకున్నవాడు తిరియాలని. అంటే స్వామీజీ పక్కన సమానంగా మనం పడుకోవటం అనిపిస్తాను. ఇప్పుడు మళ్ళీ రామాయణంలోకి వచ్చాం. సీత ముఖం ఎలా ఉందో చెప్పడానికి వాల్మీకి చెప్పిన మాటల గురించి రామాయణంలోకి వచ్చాం. ఎంత చూసినా డబ్బు చేతిలో పడకపోతే వాడి ముఖం ఎలా ఉంటుందో సీత ముఖం అలా ఉందని. ఎండిపోయిన నదిలాగా ఉంది, నీళ్లు లేని చెరువు లాగా. తర్వాత గోకులాంచి వచ్చాడు. గోకులంలోంచి వీడిని అక్కడికి, గోకులాంచి ఎక్కడికి వెళ్ళాడు, బృందావనం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, అది వనం, బృందావనం. అదేంటది వనం, బృందావనం. అక్కడికి వెళ్ళాడు బృందావనం, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కృష్ణుడి చరిత్ర మీరు బాగా చదివితే ఏదో రాసరలు చేశాడని. అక్కడ రాసరలు చేసినప్పుడు వైడి వయసు ఎంత, 5 పిల్లవాడు. 5 పిల్లవాడికి కామక్రోధాలు ఏముంటాయి, ఎందుకని? నీకు ఇందులో రహస్యం ఉంది. మీరు కృష్ణుడి యొక్క రాసరలు చదువుతుంటే మనకు బయట ఉన్న శత్రువులు కొంతమంది ఉంటారు, ఇంట్లో ఉన్న శత్రువులు కొంతమంది ఉంటారు, హృదయంలో ఉన్న శత్రువులు కొంతమంది ఉంటారు. శత్రువులు 3 ఉంటారు. బయట కొంతమంది శత్రువులు ఉంటారు, ఇంట్లో కొంతమంది శత్రువులు ఉంటారు. ఇంట్లో కూడా శత్రువులు ఉంటారు, బయట కనపడకపోయినా ఇంట్లో కూడా శత్రువులు ఉంటారు. ఇంట్లో శత్రువులు ఉంటారు, బయట శత్రువులు ఉంటారు, హృదయంలో శత్రువులు ఉంటారు. హృదయంలో ఉన్న శత్రువులే కామక్రోధములు, అది హృదయంలో ఉన్న రోగాలు. అది శరీరంలో ఉన్న రోగాలు కాదు, మనస్సులో ఉన్న రోగాలు కాదు. అది పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి మనం మందులు బుచ్చి చేసుకుంటే తగ్గిపోయేది కాదు. అది హాస్పిటల్కి వెళ్ళి మా ఎమోషన్స్ తగ్గుతాయి, కానీ కామక్రోధాలు జన్మ జన్మల నుంచి వచ్చి హృదయంలో ఉంటాయి, హృదయంలో పాచుకుని పోయింటాయి. కృష్ణుడి తత్వం మీకు అర్థమైతే, రాసలీలను చదివి మీకు ఆనందించగలిగితే మీలో ఉన్న కామక్రోధాలు సమూలంగా నాశనం అయిపోతాయి. అది భాగవతం. భాగవతం జీవితం గడపాలనుకున్నవాడు భాగవతం చదవడం. భాగవత జీవితం, హోలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, మెంటల్ లైఫ్ కాదు, హోలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. భాగవతం జీవితం గడపాలనుకునే వాళ్ళందరూ భాగవతం చదవండి, బాగుపడాలనుకునే వాళ్ళందరూ భాగవతం చదవండి. అంటే భాగవతం చదివినప్పుడు మన కృష్ణుడి మీద ప్రేమ పుట్టకుండా ఆగదు. కృష్ణుని ప్రేమించకూడదు అనుకున్నా కృష్ణుని ప్రేమించకుండా ఉండలేదు. గోపికలు ఏమన్నారంటే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి, గోపికలు ఇవన్నీ చూస్తాడే మనమే ముద్దబ్బాయిలు అనిపిస్తుంది. మరి నూతుల కప్ప ఏం చేస్తుంది, ఇదే సముద్రం అనుకుంటుంది. నూతుల కప్ప నూతి దాటి ఎప్పటికి వెళ్ళలేదు, ఆ నూతుల కప్ప ఇదే సముద్రం అనుకుంటుంది. మన ఇక్కడ ఏదో జిన్నూరులో నాలుగు గోళ్ల మధ్యన కూర్చుని మనమే తెలివైన వాళ్ళు, మనమే బుద్ధిమంతులు, మనమే భక్తులు అనుకోండి, ఏం తెలియించాలి వాళ్ళు. మనం భక్తులను ఎందుకు అనుకుంటున్నామంటే మనకు తెలియించడం మీద అనుకుంటున్నాం. తెలుస్తున్నాడు ఎవడు అనుకోడు. అంటే ఎవడికైతే భక్తి ఉందో ఆడి భక్తులు అనేది తెలుస్తుంది, అది భక్తి కాదు. ఎవడికైతే మంచితనం ఉందో ఆడికి మంచితనం ఉందో ఆడికి తెలుస్తుంటే మంచి కాదు. కృష్ణుడు అంటాడు, కర్మ ఏడుస్తూ చెయ్యకు యజమానిలా చెయ్యవేదా అంటాడు భగవద్గీత. దంచి పడేస్తాడు సబ్జెక్ట్. అందరూ ఏడుస్తాయి, బాబు ఈ సంసారం మొదలైపోతున్నాం అండి, చాకరీ తప్పటాలేదండి, ఎంత చాకరీ చేసినా ఎవడు మెచ్చుకునేవాడు కనపడతాడు, చచ్చిపోతున్నామండి బాబు సంసారం మొదలైపోతున్నాం. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. పోనీ కష్టపడి చేసినా సంతోషించేవాడు ఒక్కడు. భోజనాలకు సిద్ధమవుతున్నారు, భోజనాలు సిద్ధమవుతున్నారు, కానీ ఏదో పాపం కష్టపడుతున్నారు ఇంట్లో సంతోషించాడు అక్కడ కనపట్టలేదు. ఈ చాకరీలు తప్పటాలేదు అని అనుకుంటారు జనరల్గా, మనం అనుకుంటాం కానీ చాకరీలు తప్పటాలేదు అని ఏడుస్తూ చేయకు యజమానిలా చెయ్యి. చాలామంది ఏమంటారంటే, ఏమండో మాకు ఇష్టం లేకపోయినా డ్యూటీ కాదండి. అంటే మన దేశం పాడైపోవడానికి కారణం ఏంటంటే కృష్ణుడి పద్ధతి వదిలేస్తుంది. కృష్ణుడి పద్ధతి ఎక్కువ అమెరికాలో ఆచరిస్తున్నారు. మన దేశం పాడైపోవడానికి కారణం ఏంటంటే జీతం అంటే ఇష్టం మనకి, ఉద్యోగం అనే ఇష్టమే, కానీ పని అంటే ఇష్టం ఉండదు. మన దేశం పాడైపోవడానికి కారణం అది. జీతం అంటే బాగా ఇష్టం, ఆ ఒకటే దానికి వచ్చేవాడికి జీతం కావాలి. జీతం ఇష్టం, ఉద్యోగం కూడా ఇష్టమే, కానీ ఇష్టం లేనిది పని. ఉద్యోగం దొరకాలి, జీతం వచ్చేయాలి, ఏమీ పని చేయకూడదు. ఇది మన దేశం, భారతదేశం పాడైపోవడానికి ఇది ఒకటే కారణం. జీతం కావాలి, ఇంకా పని చేసినా చేయపోయిన జీతం కోసం ఎదురు చూడటం. జీతం కావాలి, ఉద్యోగం కావాలి, పని అసలు చేయకూడదు. ఈ దేశం కుళ్ళిపోవడానికి, పాడైపోవడానికి, పతనం అయిపోవడానికి ఇదే కారణం. కృష్ణుడు అంటాడు, నువ్వు పని యజమానిలా చేయరా, ఏడుస్తూ చేయకు. కొంతమంది అంటారు, ఏదో రుణం ఉన్నాడు బాబు వాడికి చాకరీ చేయలేకపోతున్నా అంటారు కొంతమంది. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే చెడ్డవాళ్ళు కాదు, మామూలుగా పని అది చిరాకు పెడుతున్న వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఏదో రుణం ఉండవుండే, రుణం తీర్చేసామండే, ఆ రుణం కోసం ఇంత అలా అనుకుంటారు కదా. అలా ఎంచుకురా, నువ్వు యజమానిలా చెయ్యి, నువ్వు ఇష్టమే చెయ్యి. ఎలాగా ఏదో రుణం తీర్చుకుంటున్నావు, ఏదో వాళ్ళకి రుణం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చేస్తున్నావు, ఇలా అనుకోకు. యజమానిలా చెయ్యి, ఇష్టంలా ఇష్టంతో చెయ్యి. అది భగవంతు నీ పని కాదు, భగవంతుని పని అని చెయ్యి. నువ్వు ఏడుస్తూ చేయకు, నువ్వు నౌకరీ చేసినట్టు చేయకు, యజమానిలా చెయ్యి, బాధ్యత కలిసి అంటాడు స్వామి. ఎందుకే ఎందుకు చెప్తున్నానంటే, గోపికలు అన్నారు ఒకసారి కృష్ణుని, గోపికలు అన్నారు అందరూ ఏమంటే, గోపికలు కృష్ణుని బాగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటారు మామూలుగా. ఉద్ధవుడు కూడా ఎవడైనా కృష్ణుడి భక్తులు, మేము బాగా భక్తులు అనుకుంటే గోకులు వెళ్ళి అక్కడ బృందావనం వెళ్ళి చూసిరమ్మన్నాడు కృష్ణుడు. అంటే బృందావనం వెళ్ళి చూస్తే గోపికలకు ఉన్న భక్తి మనకు లేదని తెలుస్తుంది. గోపికలకు ఉన్న భక్తి మీకు లేదని కృష్ణుడు చెప్పకుండా మీరు వెళ్ళి చూడండి, పోయా వెళ్ళి బృందావనం వెళ్ళి చూసిరండి అన్నాడు. ఆ గోపికలు ఏమన్నారంటే, మన భక్తి ఆ గోపికలు అన్న మాట మన లెంపలు వాయించినట్టు ఉంటుంది. మన అందరం ఏదో కొద్ది గొప్ప భక్తి ఉందనుకుంటున్నాం మనం. గోపికలు ఏమన్నారంటే కృష్ణుడు, ఏంటయ్యా మా దగ్గర ప్రేమ ఉంది, శుద్ధ ముద్దులు ఎండిపోయిన మూళ్ళు మేము, నువ్వే మాకు ప్రేమ ఇచ్చావు, నువ్వే మాకు ప్రేమ ఇచ్చి మా ప్రేమతో నువ్వు ప్రేమించబడుతున్నావు, మేము నేను ప్రేమిస్తున్నమాట నిజమే. ఆ ప్రేమ ఎవరిచ్చారు మాకు, మేము శుద్ధ మూళ్ళు మట్టి లాంటి వాళ్ళం, మేము ఎండిపోయిన మూడు లాంటి వాళ్ళం, నువ్వు మాకు ప్రేమను ఇచ్చావు, నువ్వు ఇచ్చిన ప్రేమతోటి నిన్ను ప్రేమిస్తున్నావు, ఇందులో మాదేముంది, మాదేమీ లేదు కృష్ణ. అరే మాధవ గోవింద, నువ్వే మా నిన్ను ప్రేమిస్తున్నాడు నిజం, ఆ ప్రేమ ఎవరిచ్చారు మాకు, నువ్వే ఇచ్చావు, నువ్విచ్చిన విరామంతో నిన్ను ప్రేమిస్తున్నాక మా సొంతమే ఉంది, ఇందులో మా సొంతం ఏమి లేదు. ఆ బుద్ధి మనకు లేదు. మాకు దేవుడు ఏంది భక్తి ఉంది, దేవుడు ఏంది ప్రేమ ఉంది అనుకుంటున్నావు, కానీ ఆ గోపికలకి తట్టిన బుద్ధి మనకు లేదు. నువ్వు ఇచ్చావు ప్రేమ, నువ్వు మాకు ప్రేమ. ఈ మూడు బొచ్చుకులకి నువ్వు ప్రేమ ఇవ్వకపోతే దేని ఎలా నిన్ను ప్రేమించగలవు? మాకు నీ మీద ఎలా ఏకాగ్రత కుదురుతుంది? అసలు నువ్వు మమ్మల్ని కడిగి కడకపోతే, నువ్వు మాకు ప్రేమ ఇవ్వకపోతే నేను ఎలా ప్రేమించగలం? నా నీ పట్ల నువ్వు భక్తిని మాకు ప్రసాదించకపోతే నీ పట్ల భక్తి ఎలా కుదురుతుంది మాకు? అది మాకు సాధ్యమా? ఈ జీవ లక్షణాలతో బతుకుతున్నాము మేము, మాకు సాధ్యమా అని గోపికలు అన్నారు. ఇంకెక్కడికి వచ్చాడు బృందావనుడు. బృందావన విహారి ఆయన ఎవరు? బృందావనే విహారి. ఇది మర్చిపోకు. వాళ్ళ అమ్మ ఏమని పిలిచింది? యశోదే అని పిలిచి మర్చిపో. చచ్చిపోయినప్పుడు అనుకోవాలి, శరీరం చచ్చిపోయినప్పుడు. ఇప్పుడు అది వాళ్ళ అమ్మ ఏమని పిలిచింది? ఏ గోవింద దామోదర మాధవ, ఏ గోవింద, ఆవులు నేపి టైం అయిపోయింది, ఇంకా మంచం మీద కూర్చున్నావండి. గోవింద గోవింద దామోదర మాధవ, అది మర్చిపోకండి. మళ్ళీ తర్వాత ఇక్కడ బృందావనం అయిపోయినారు. వీడు చాలామంది రాక్షసులను పంపాడు, కానీ వాళ్ళు అందరూ చనిపోతున్నారు. ఎవరు వీడికి అవలయలుగా చంపేస్తాడు. మురికి ఎలా? కృష్ణుడు అతి బలవాన్. కృష్ణుడు అతి బలవాన్ అంటే కృష్ణుడి గారి గమ్మత్తు ఏంటంటే, మిమ్మల్ని చంపాలంటాడు, మిమ్మల్ని చంపాలంటాడనుకోండి, వాడికి కత్తి అక్కర్లేదు, బాణం అక్కర్లేదు, చక్రం అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు. ఏ అమ్మ బాగున్నావా అని నీ మీద చెయ్యేసామని చచ్చిపోతాం. అతి బలవాన్. ఇప్పుడు రాముడు రావణాసురుడితో పెద్ద రోజుల తరబడి యుద్ధం చేసినట్టు ఇదంతా ఉండదు. ఏం అక్కర్లేదు. ఏ రావణాసురుడు కులాసాగా ఉన్నాడు, ముట్టుకున్నట్టు చచ్చిపోతాడు. అయితే కృష్ణుడిదేమి? కృష్ణుడి దగ్గర ప్రమాదం ఏంటంటే, మీరు కృష్ణుడికి 1000 ఇస్తే 1000 పైసలు మీకు వచ్చేస్తాయి. కృష్ణుడికి 1000 రూపాయలు ఇస్తే మీకు ఎంత? 1000 రెట్లు. అప్పుడు 1000 రూపాయల మీదే 1000 రెట్లు వచ్చేస్తాయి. అంటే ఏది మన కృష్ణుడు ఇస్తే అది తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు ఒకసారి ధర్మరాజు ఏం చేశాడంటే, నాలో ఉన్న దోషాలు ఏమంటే నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? కృష్ణుడికి. అప్పుడు భీముడు అన్నాడు, ఎప్పుడు ఇవ్వకన్నాడు. అడిగి అది మాయావి ఎవడో ఉరికే మన తోడు తిరుగుతున్నాడని, వాళ్ళకి ఏం చేయాలి? అమాయకుడు అనుకోక మన తోడు ఏదో బాబా బాబా అని తిరుగుతున్నాడని. నువ్వేదో వాళ్ళలో పడక, నువ్వు నాలో ఏదో దోషాలు ఉన్నాయి. కృష్ణుడి దగ్గర మా ఏంటంటే, మనకు మంచి ఇస్తే 1000 రెట్లు ఎక్కువ వచ్చేస్తున్నట్టు, మనకు చెడ్డిస్తే 1000 రెట్లు తిరిగి వచ్చేస్తున్నట్ట. నీలో 4 దోషాలు ఇచ్చావనుకో, మళ్ళీ 1000 రెట్లు వచ్చి నీ మీద పడిపోయింది. మొయ్యలేవు అన్నాయా, ఆడికి నీ దోషాలు కాదు, నీవు అనిపించినా పోతున్నాడు. ఇది ఏమన్నాడే? దేవుడు దేవుడు అనుకుంటారని పరమాత్మ నాలో ఉన్న దోషాలు నీకు ఇచ్చేస్తాడు. భీముడు ఆగన్నాడు, ఇది మాయావి, ఇవ్వక, నీ దోషాలు ఇవ్వకు, 1000 రెట్లు అయి నీకు వచ్చేస్తుంది. మంచి మనం మంచి ఇస్తే అడిగి 1000 రెట్లు తిరిగి వచ్చేస్తుంది మనకి, అడిగి చెడ్డిస్తే 1000 రెట్లు తిరిగి వచ్చేస్తుంది. నువ్వు ఒక నీలో దోషాలు ఏమి లేవు, పోను ఒకటి ఉందనుకున్నావు, ఒకటి ఇచ్చావనుకో 1000 రెట్లు అయి నీ వచ్చి మొయ్యలే బాబు దోషాలు అని చెప్పాడు. నువ్వు అలా ఎప్పుడు ఇవ్వక కృష్ణుడికి అన్నాడు. ఊరికే బావా బావా అని తిరుగుతున్నాడని గౌకు నమ్మద్దు అని చెప్పాడు. అడు మాయావి, ఏ పని ఎందుకు చేస్తున్నాడు, ఎప్పుడు ఎలా చేస్తున్నాడో తెలియదు. అప్పుడు ఇక్కడికి ఎవరిని పంపారు? అక్రూరిని పంపాడు. ఎక్కడికి అంటే, వీడు ఎవరిని పంపినా వీడు చావటాలేదు. రాక్షసులు చాలా మందిని చంపాం, అయితే మనమే చంపేద్దాం. మధుర తీసుకొచ్చి, మధుర అంటే కృష్ణుడి జన్మస్థానం మధుర. ఇప్పుడు మీనాక్షి గుడి ఉన్నది మధురాయి, దక్షిణాదిలో ఉన్నది మధురాయి, అది మధుర, మధురాధిపతి అంటారు అందుకే కృష్ణుని. అంతా తీపే, చూపు తీపి, నోరు తీపి, అటు తినేది తీపి. 56 రకాల మీరు పెట్టగల శక్తి ఉంటే 56 రకాల స్వీట్లు తింటాడు. కొన్ని కొన్ని చోట్ల 56 రకాల స్వీట్లు నైవేద్యం చేస్తారు. ఇప్పుడు బృందావనంలో అక్కడ మరి ఆ స్వీట్లు ఎలా వండుతారు? కానీ మనకేదో మైసూరు పాకం పాలపళ్ళు కాదా ఏం తెలుసు, అంతకంటే ఏం తెలియదు మనకి. అది ఉత్తర బృందావనంలో చాలా శ్రీకృష్ణుడు చేసిన జన్మస్థానం ఉంది. ఇప్పుడు ఇటువంటి చోట్ల పూరీలో అటువంటి చోట్ల 56 రకాల స్వీట్లు చేసి నైవేద్యం చేస్తారు. ఈ రోజున ముందు రోజు పెట్టకపోయినా కృష్ణాష్టమి రోజు 56 రకాల స్వీట్లు చేసి నైవేద్యం పెడతారు. మనకేదో 4-3 రకాల స్వీట్లు కంటే తెలియదు మనకి. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అలవాటు స్వీట్లయ్యే వాళ్ళకి అలవాటు. ఎందుకు 30 స్వీట్లున్న హోటల్ నేను చూశాను, కృష్ణుడు యొక్క 30 స్వీట్లు ఉన్నాయి. అక్కడ కారపూస ఉందా, ఇంకా పకోడీలు ఇద్దరు, ఇటు పెసరట్టు ఇడ్లీ ఏమి ఉండదు, చాయ్ ఉంటుంది ఇస్తాడు. మన ఏం తిన్నా ఆ స్వీట్లు తిని టీ తాగాలంటే ఇంకోటి ఏమి ఉండదు, కారం ఉండదు అక్కడ. నేను కొన్ని హోటల్స్ చూశాను అక్కడ శ్రీకృష్ణ జన్మస్థానంలో, అది కలకత్తాకు 4 గంటల ప్రయాణం. అది అది శ్రీకృష్ణ చైతన్యుడు అక్కడ జన్మించాడు. చైతన్యుడు శ్రీకృష్ణ చైతన్యుడు కొవ్వూరు కూడా వచ్చాడు. కొవ్వూరులో ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ గౌడీ మఠం కట్టాడు. అది కొవ్వూరులో గౌడీ మఠం ఉంది, ఆయన ఎక్కడ కూర్చున్నాడో కొవ్వూరులో అక్కడే. కృష్ణం వందే జగద్గురు, కేవలం ఒక ప్రాంతానికి గురువు కాదు, జగత్తికంతా గురువు. ఒక ప్రాంతానికి గురువు కాదు, జగత్తికంతా గురువు. జగద్గురువాడు. మనం కృష్ణుని అంచేపు దేవుడి కన్నా చూస్తాం, గురువుగా చూడం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప గురువు కూడాను. ఎవరు? పరమాత్మ. అంటే అక్కడికి బృందావనంలో వచ్చాడు. బృందావనంలో వచ్చి అక్రుడు తీసుకెళ్ళటానికి వచ్చారు. అక్రుడిని తీసుకొస్తే గోపికులు పట్టుకుని ఆయన పట్టుకు తిట్టారు, నీకు పేరు ఎవడ పెట్టాడు రా అని. నువ్వు క్రూరుడివే, కానీ నీకెవడో అక్రూరుడు అని పేరు పెట్టాడు. కొంతమంది ఎప్పుడు అసూయ చోటు ఉంటారనుకోండి, వాడికి అనసూయ అని పేరు పెట్టారని కూడా పేరు కుదరదు కదా. నిరంతరం అసూయతో బాధపడే వాళ్ళకి అనసూయ అని పేరు పెడితే పేరు ఏసగా ఉంటుంది. అలాగే నువ్వు క్రూరు, నీకు అక్రూరుడని ఎవడ పేరు పెట్టాడు భయ్యా? నీకు అక్రూరు, నువ్వు క్రూరుడివే. మాకు గోపు భగవంతుడిని మాకు దూరం చే, పరమాత్మను మాకు దూరం చేసేస్తున్నావు అంటే వీడు వాడి చావుకే మనల్ని పిలుస్తున్నాడని కృష్ణుడు అర్థమవుతుంది. అక్రుడు నేను కూడా వస్తాను, నన్ను ఆహ్వానం ఇస్తున్నావు కదా అని బలరామకృష్ణుని బయలుదేరారు. ఎవరిని అక్కడ వీళ్ళు చక్రాలు పట్టుకుని ఏలాడారు. ఎవరు? గోపికులు చక్రాలు పట్టుకుని ఏలాడారు. అంటే కృష్ణుని బాహ్యంగా చూస్తున్నారు. కృష్ణుడు మనకు అంతర్యామి. కృష్ణుడెవడు? మనకు అంతర్యామి. కృష్ణుని గోపికులు వాళ్ళకంటే వేరుగా చూస్తున్నారు. కృష్ణుడు అంతర్యామి. కృష్ణుడి శరీరం ఈ భూమి మీదకి వచ్చి 120 సంవత్సరాలు అటు ఇటు తిరిగి అదృష్టం అయిపోయింది. కానీ కృష్ణుని ఎక్కడ దర్శించాలి? ఎక్కడ దర్శించాలి? మన హృదయంలో దర్శించాలి. వాడు అంతర్యామి. ఎవడు? కృష్ణుడు అంతర్యామి. ఇక్కడ అంతర్యామిగా కృష్ణుని ఎప్పుడైతే భగవంతుని ఇక్కడ మనం అంతర్యామిగా దర్శించామో అది మనకి కడసారి జన్మ. ఇంకా జన్మలేదు మనం. బయట కృష్ణుని చూడటం కాదు, ఆ కృష్ణుడు మనకి ఆత్మగా ఉన్నాడు, చైతన్యముగా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. వాడిని మనం కృష్ణుని మన హృదయంలో ఉన్న కృష్ణుని కనుక మనం దర్శించేది గడిచి అది మనకు కడసారి జన్మ. అయితే అది కామక్రోధాల్లోంచి మన మనస్సు విడుదల పొందకుండా ఆయన దర్శించడం సాధ్యం కాదు. అది శివపురాణంలో ఎక్కడ ఉంది? 3వ కన్ను తెరిచి కామాన్ని దహించాడు, కాలితోటి తన్ని కాలుని దూరం చేశాడు. అంటే యమధర్మరాజుని ఒకసారి కాలుతో తన్నాడు శివుడు. అంటే యమధర్మ మన ప్రాణాన్ని తోడుకెళ్ళేవాడు ఎవడో? యమధర్మరాజు. మన ప్రాణాన్ని ఆడే తోడుకెళ్ళిపోతాడు. అంటే కాలు యమధర్మ చావుని కాలుతో తన్నాడు ఎవడో? శివుడు. కామాన్ని 3వ కన్ను తెరిచి దహనం చేశాడు. మన పుట్టికి కామం కారణం, మనం చనిపోవటానికి యముడి కాలం కారణం. కాలం వచ్చేవాడికి అందరూ, ఇప్పుడు అందరూ నామరూపాలు ఇక్కడ అందరే ఉన్నాయి. కానీ ఇంకో 100 ఏళ్ళు చూస్తే ఇక్కడ ఇందులో ఒక్క నామరూపంగా అందరూ చచ్చిపోతాం. అంటే కాల ప్రవాహంలో అందరూ చచ్చిపోతారు. అంటే నామరూపాలు ఇవన్నీ గుణాలు, మంచి గుణాలు, చెడ్డ గుణాలు, నామరూపాలు ఇవన్నీ మనస్సు ఎంత ముఖ్యమో అంతే, మనస్సు ఎంత నిజం అయ్యి కూడా అంతే నిజం, మనస్సు కూడా అంతే నిజం, ఇంతే నిజం. ఒక మంచివాడు అన్నాడు కృష్ణునితోటి, అందరూ నన్ను గుణవంతుడు అంటున్నారు, నాలో మంచి గుణాలు ఉన్నాయని నాకు కూడా తెలుస్తుంది. ఓ కృష్ణ, ఓ మాధవ, ఓ యాదవ, ఓ వాసుదేవ, ఎందుకురా నాకు ఈ మంచి గుణాలు? నీలో ఐక్యం అవ్వటానికి, ప్రజలు చెప్పుకోవడానికి నాలో ఈ మంచి గుణాలు ఉన్నాయి, నీలో ఐక్యం అవ్వటానికి సహకరించలేని ఈ మంచి గుణాలు కూడా, మంచి గుణం నాకు ఎందుకు అయ్యా కృష్ణ ఈ మంచి గుణాలు అన్నాడు. అది గొప్పతనం. కొంతమంది మీరు మంచివాళ్ళు అంటే పొగిడిపోతారు పిచ్చోళ్ళు. నన్ను లోకంలో అందరూ మంచివాడు మంచివాడు అని చెప్పుకుంటున్నారు, నీలో ఐక్యం కానీ మంచితనం నాకు ఎందుకన్నాడు భక్తుడు. ఎందుకా భక్తి? అయితే మీకు అంట్లో, మీకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం ఉంది, ఆనందం లేదు, బట్టలు ఉన్నాయి, తిండి ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, మీ మనసుకి శాంతి లేదు, ఎందుకు వచ్చి బతికలేయని. ఓ భక్తుడు అన్నాడు, నన్ను అందరూ గుణవంతులు అంటున్నారు, మంచివాడు అంటున్నారు, ధర్మరాజుతో సమానం, ఎందుకు వచ్చిన ఈ గుణాలు? ఈ మంచి కూడా నీలో ఐక్యం కావటానికి నేను నాకు సహకరించిన ఈ గుణాలు గుణాలా? ఆ గుణాలు నాకు ఎంచుకన్నాడు అది భక్తుడు. ఎంచుగా గుణాలు మంచివాడే మంచివాడే ఎందుకు నీరు ఐక్యం నీరు ఐక్యం అవటానికి పనికిరాని ఈ మంచితనం నాకెందుకు ఇది ఒక మంచితనమా? లోకులు చెప్పుకుంటే నాకు కలిసి వచ్చేదేంటి? మంచివాడని చెప్పుకుంటారు నాకు కలిసి వచ్చేదే నీలో ఐక్యం కావాలి కదా. నాలో ఉన్న మంచితనం నిజమైతే నీలో ఐక్యం కావాలి కదా. నీలో ఐక్యం కావడానికి పనికిరాని గుణాలు నాకెందుకు అయ్యా కృష్ణ? వాసుదేవ ఎంత సుప్రీంకి వెళ్ళి చెబుతున్నారు ఎందుకు ఈ మంచి గుణాలు? యేసుక్రీస్తు అంటాడు మీరు ఎవరికైనా ఎల్లమ్మకో పుల్లమ్మకో మీరు ఏదైనా సహాయం చేస్తున్నారనుకోండి, మీరు ఎవరికైనా సమాజంలో మీకంటే ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారనుకోండి, సాయం చేస్తాను నేను ఎల్లమ్మకి ఇచ్చాం పుల్లమ్మకి ఇచ్చాం అనుకుంటున్నారు, అది అబద్ధం, దేవుడికి అప్పిస్తున్నారన్నాడు బైబిల్లో. అంత అపూర్వంగా చెప్పాడు చూడండి. దేవుడికి మీరు ఎవరికైనా మీరు సహకారం చేస్తాంటే వాళ్ళకి ఎల్లమ్మకి చేశాం పుల్లమ్మకి చేశాం అని మీరు అనుకుంటున్నారు, అది అబద్ధం, దేవుడికి మీరు అప్పిస్తున్నారు. మీ అప్పు మీరు తీర్చే వరకు దేవుడు విశ్రాంతి తీసుకోడు. ఎంత అపూర్వం చూడండి. సంతే మీరు ఎవరికైనా పండు చేతికిస్తే వాళ్ళకి పండు ఇచ్చామనుకుంటున్నారు, పండు వాడికి ఇవ్వడం కాదు, దేవుడికి అప్పు ఇచ్చారు. మీరు మళ్ళీ మీ పండు మీకు తిరిగి రెట్టింపు చేసి మీ పండు మీకు ఇచ్చే వరకు, ఇప్పుడు మనకి ఏదైనా అప్పు ఉంటే తీర్చుకుంటాం కదా, అలాగే దేవుడు కూడా మీ అప్పు మీకు తీర్చేస్తాడు. మీరు ఎవరికైతే పండు ఇచ్చారో వాడు ఎలాగ తీర్చలేడు, కానీ దేవుడు మటుకి అప్పు తీర్చి తీరుతాడు వాడు అన్నాడు బైబిల్లో. ఎంత అపూర్వం, ఎంత అద్భుతం, ఎంత ఉదాత్తమైన ఎక్స్ప్రెషన్ చూడండి. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి. మీరు ఎవరికైనా సహాయ సహకారములు అందిస్తే అది వాళ్ళకి ఇస్తున్నామని మీరు అనుకుంటున్నారు, అది అబద్ధం, దేవుడికి మీరు సాక్షాత్తు భగవంతుడికి అప్పిస్తున్నారు అన్నాడు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. మీరు అంటే దేవుడు దివాళా చేస్తాడా? దేవుడు మీకు ఇచ్చింది మీకు ఇవ్వలేడా? అసలు ఈశ్వరుని శబ్దం ఐశ్వర్యంలోంచే వచ్చింది, ఆయన కర్మ ఫల ప్రదాత. అంటే అంతర్యాముగా ఉండి ఆ దేహానికి ఏ కర్మను అనుసంధానం చేయాలో అలా అనుసంధానం చేస్తూ ఉంటాడు. ఒకసారి కుంతీదేవిని ఆ మేనత్త కృష్ణుడికి మేనత్త కుంతీదేవి అమ్మ నీకేం కావాలని అడిగాడు. ఆడికి ఏదో కృష్ణుడు ఎలా అడగాలనిపించింది, నాకు ఎప్పుడు కష్టాలు ఇయ్యే వాసుదేవా, నాకు ఎప్పుడు కష్టాలు కావాలని చెప్పింది ఆవిడ. ఏంటి కష్టాలు ఎవరు కోరుకోరు, నువ్వు కష్టాలు ఎవరు కోరుకోరు, నువ్వు కష్టాలు కోరుకుంటున్నావేంటనే కుంతి, నువ్వు ఇచ్చిన కష్టాలు నాకు కష్టాలు ఎందుకు అడుగుతున్నానంటే కష్టాలు అనిపిస్తే ఆ మనిషి పరమ పవిత్రుడు అవుతాడు, నిన్ను తెలుసుకునే యోగ్యత కలుగుతుంది వాసుదేవ. కష్టాలు అనుభవించడం వల్ల కష్టాలు వస్తే చాలామంది చిరాకు పడిపోతారు. ఎవరికైనా మీకు ప్రారంభాన్ని బట్టి కష్టాలు వస్తే అది ఇష్టంగా కనుక అనిపిస్తే అడి కడిగిన అంటే ముత్యాన్ని బాగా కడిగితే ముత్యం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ జీవుడు కష్టాలు అనిపిస్తే అంత స్వచ్ఛమైపోతాడు ఇష్టంగా అనిపిస్తే. అప్పుడు కదా కృష్ణ నీలోనే ఐక్యం అయిపోయింది అంటాడు కుంతీదేవి. కష్టాల వల్ల ఆ మనిషి పరిశుద్ధుడు అవుతాడు అట్ని ఇష్టంగా అనిపిస్తే, అప్పుడు నీలో ఐక్యం చేసుకుంటావు కదా వాసుదేవ. నాకు కష్టాలు అయ్యి డబ్బు పెట్టి భోగాలు కొనుక్కోగలం, కానీ డబ్బు పెట్టి జ్ఞానాన్ని కొనుక్కోలేము, డబ్బు పెట్టి భక్తిని కొనుక్కోలేము, డబ్బు పెట్టి మందులు కొనుక్కోగలం, కానీ డబ్బు పెట్టి ఆరోగ్యం కొనుక్కోలేము. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అక్రూరుడు తీసుకెళ్ళాడు. అక్రూరుడు తీసుకెళ్ళాడు. వీళ్ళు బండి చక్రాలు పట్టుకున్నారు. వాడు నెమ్మదిగా చోరు అప్పుడు తిట్టిపోసారండి ఎవరిని? అక్రూరుడు తిట్టిపోసాడు. కానీ యజ్ఞ ఎందుకు ధర పెట్టాడంటే వీడిని సంహారం చేయడం కోసం. ఎవరిని? కృష్ణుని సంహారం చేయడం కాదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు విరహం అంటే దేవుడు వేరు నేను వేరనే తలంపు మీద వాళ్ళకి బాధ కలిగింది. ఎవరికి? ఆ గోపికలకి. అదే దేవుణ్ణి మన హృదయంలో అనుభవిస్తుంటే అంతర్యాముగా ఉన్నా ఆ రోజు ఏ రోజు ఏ కృష్ణుడైతే రూపం ధరించాడో ఆ కృష్ణుడు మనకి ఇక్కడ అంతర్యామిగా ఉన్నాడు. వాడిని కనుక అనుభవంలోకి వస్తే అది ఎన్లైటన్మెంట్ అంటారు. ఏంటది అది ఎన్లైటన్మెంట్? అది మనకి భగవంతుని మీద ప్రేమ ఉంటే వాయిదాలు ఎక్కర్లేదు, డిలే ఎక్కర్ ఈ జన్మలోనే. ఇప్పుడే ఆ మహాజ్ఞానం ఏది, ఆ మహా తేజస్సు ఈ శరీరంలో ఉండగా అనిపించవచ్చు. వాడే జీవన ముక్తుడు. శరీరంలో ఉండగా ముక్తి రావచ్చు మనకు, శరీరంలో ఉండగా మనం ముక్తి రావచ్చు, శరీరంలో ఉండగా మోక్ష సుఖాన్ని పొందవచ్చు, శరీరంలో ఉండగా మహాజ్ఞానం మహా తేజస్సు తాలూకు శాంతిని పొందవచ్చు. శరీరం చనిపోవడానికి ముక్తికి సంబంధం లేదు, శరీరం ఉండగానే మోక్షాన్ని మనం అనుభవించవచ్చు, మోక్ష సుఖాన్ని శాంతి సుఖాన్ని మనకి అనుభవించవచ్చు. ఇక్కడ వైకుంఠం మన హృదయంలోనుంది, సూర్య మండలం మన హృదయంలోనుంది, కైలాసం మన హృదయంలోనుంది, అంతర్యామిగా కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ఆయనే భగవద్గీతలో చెప్పాడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. నీ మనస్సు శిరస్సులో ఎంత సహజంగా ఉంటుందో, నీ హృదయంలో అంత మనస్సుని నీ హృదయంలో తీసుకెళ్ళి నీ మనస్సును అక్కడ ముంచితే, నీ హృదయంలో తీసుకెళ్ళి నీ మనస్సుని అక్కడ నిలబడితే కొంతకాలానికి సహజంగా అక్కడ ఉండేది కరిగిపోతుంది. ఎప్పుడు ఆ హృదయంలో మనస్సు కరిగిపోతుంది, అప్పుడు దేవుడు వేరు నేను వేరనే భేద బుద్ధి నశిస్తుంది. అది ఫైనల్ స్టేట్, అది చరమస్థితి, అది పరమస్థితి. ఆ స్థితికి మీరు అందరూ మేలుకోవాలి. మీరు బయట ఉన్న కృష్ణుడి గురించి మనం చెప్పుకుంటున్నాం, మీ హృదయంలో కృష్ణుడికి మీరు మేలుకోవాలి. వాడు అంతర్యామిగా ఉన్నాడు. ఆ కృష్ణుడు మనకు దూరం అవచ్చు, ఆ కృష్ణుడికి మనం దూరం అవచ్చు, కానీ ఇక్కడ అంతర్యామిగా కృష్ణుడికి దూరం అయ్యే సమస్య లేదు. అందుకే అర్జునుడు అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు. సుఖం ఎక్కడా లేదు, నా స్వరూపంలోనే ఉంది. ఆనందం ఎక్కడో బజార్లో వెతుక్కుంటున్నారు, ఎక్కడెక్కడో ఆనందం వెతుక్కుంటున్నారు, ఎక్కడెక్కడో సుఖాన్ని వెతుక్కుంటున్నారు. నాలోనే సుఖం ఉంది, ఎక్కడ నా స్వరూపంలోనే సుఖం ఉంది. అది నిజమైన సుఖం, అదే నిజమైన సుఖం, శాశ్వత ముగింపు లేని సుఖం. ఎవడకైతే ఎవడ ప్రేమ అయితే భగవంతుడి యందు ముగింపు లేకుండా ఉందో, స్థిరంగా ఉందో, నిలకడగా ఉందో, నిత్యముగా ఉందో, వాడికే నిత్యమైన మోక్షం కలుగుతుంది. వాడేమో వాడికి నిశ్చయంగా ఉండే ఆ జ్ఞానానికి జ్ఞానంలోకి మేలుకుంటాడు వాడు. నిత్య ఈశ్వరుడితోటి నిత్య సంబంధం ఉండాలి మనకి. కృష్ణుని అంటే ఆత్మ, కృష్ణుని అంటే ఆత్మ అంటే మనమే, ఆత్మ అంటే నేనే. కృష్ణుని అంటే అయాం దటయాం. ఏంటది అయాం దటయాం? నేను ఏదిగా ఉన్నానో అదే నేనై ఉన్నాను, నేను ఏదిగా ఉన్నానో అదే, నేను ఏదిగా ఉన్నానో అదే నేనై ఉన్నాను కూడా. అంత నీకంటే ఇష్టమైన వస్తువు ఇంకేది లేదు. నువ్వు ఏదిగా ఉన్నావో దానికోసమే నీ భర్తను ప్రేమిస్తున్నావు, దానికోసమే నీ సంతానాన్ని ప్రేమిస్తున్నావు, దానికోసమే నీ డబ్బును ప్రేమిస్తున్నావు, దానికోసమే నీ బంధువుని ప్రేమిస్తున్నావు. నువ్వు ఏదిగా ఉన్నావో దానికోసమే నువ్వు ప్రేమిస్తున్నావు. ఏది చేసినా నీకోసమే చేస్తావు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే నీకోసమే వాళ్ళని ప్రేమిస్తావు. అర్జున ఆత్మానుభవం పొందిన తర్వాత, అమృతానుభవం పొందిన తర్వాత దానికి మించిన సుఖం కానీ దానికి సమానమైన సుఖం కానీ ఈ సృష్టిలో కానీ ఇతర లోకాల్లో కానీ ఎక్కడా లేదు. అంటే ఆత్మసుఖం పొందిన తర్వాత దానితో సమానమైన సుఖం కానీ దానితో సమానమైన శాంతి కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడా లేదని నీకు అనుభవం ఎక్కువ వైద్యం అవుతుంది. భగవాన్ అంటారు, నా దేహము నేను కానప్పుడు మీ దేహం మీరు ఎలా అవుతారు? బాగా అర్థం చేసుకోండి, నా దేహము నేను కానప్పుడు మీ దేహం మీరు ఎలా అవుతారు? అసలు దేహమే లేని వాడికి కాలం ఏముంది, కామం ఏముంది? అది మూలంలో ఓడగొట్టు పడేస్తాడు. దేహం ఉన్నవాడికి కామం, దేహం ఉన్నవాడికి కాలం వచ్చింది, వాడు చచ్చిపోయాడు అంటారు. అది దేహమే లేని వాడికి కామం ఏంటి, కాలం ఏంటి? అంటే ఇప్పుడు ఇంతకీ చెప్పేది ఏంటంటే, కాలాన్ని జయించాలన్నా కామాన్ని జయించాలన్నా కాలాన్ని తన్నిడి వాడిని, కాలాన్ని తన్నిన వాడిని, కామాన్ని కాల్చి బూడిచ్చేసిన వాడిని ఆశ్రయించవయా, పరమేశ్వరుని ఆశ్రయించవయా? కామాన్ని నాశ కామాన్ని బూడిచ్చేశాడు, కాలాన్ని తన్నాడు. అలా పరమేశ్వరుడు ఏం చేశాడు? కామాన్ని బూడిచ్చేశాడు, కాలాన్ని తన్నాడు. కాలం వల్ల చావం వస్తుంది, కామం వల్ల పుట్టుకు వస్తుంది. ఈ రెండాటిలోంచి నువ్వు బయటపడాలంటే ఈ రెండాటిని తన్ని విడిచిపెట్టిన పరమేశ్వరుడి పాదాలను ఆశ్రయించు అని జీవుడికి బోధిస్తున్నాడు. కామం వల్ల మనిషి పుడతాడు, కాలం వచ్చేటప్పుడు చచ్చి ఊరుకుంటాడు. అంతే కదా, కాలం వచ్చేటప్పుడు చస్తాడు, కామం వల్ల పుడతాడు. ఈ కామాన్ని జయించిన వాడు శివుడు, కాలాన్ని తన్నినవాడు శివుడు. ఆ పరమాత్మను ఆశ్రయించను, ఈ రెండాటిలోంచి విడుదల పొందుతావు. ఎక్కడో నాకు తొందరగా పంపేద్దాం, కృష్ణుడి చరిత్ర ఎక్కువ టైం తీసేసుకుంటాను. వీడు ఎక్కడో బృందావనంలోంచి వెళ్ళాడు అంటే ఈ గోపికలు అంతర్యామిగా వాడిని శప వేరుగా చూస్తున్నారు కృష్ణుణ్ణి, అది వేరుగా అంతర్యామిగా అనుభవించడం, వేరుగా వియోగం భరించలేకపోతున్నారు, కృష్ణుని యొక్క వియోగం భరించలేకపోతున్నారు. అప్పుడు గోపికులు జాతిగా కృష్ణుడు నచ్చ చెప్పాక గోపికులకి చక్రాలు ఎంతవరకు బండి చక్రాలు పట్టుకున్నారు, ఎక్కడికి వెళ్లకుండా మధురలోకి వెళ్లకుండా. మధుర సరే అక్రూరుడు తీసుకు అక్రూరుడు రథం చూలేడు, అక్రూరుడు రథం చూలాడు. అక్రూరుడు కృష్ణ భక్తుడు, పైకి కనపడ్డాడు కృష్ణ భక్తుడు. ఓ చోట ఓ చెరువు ఉంది మధురికి బృందావనానికి ఒక చెరువు ఉంది, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగొస్తాను. అక్కడ రథం తీయాడు ఎవడు? అక్రూరుడు. వాడిని అనుగ్రహించాలనుకున్నాడు, వాడి చెరువులోకి వెళ్ళాడు మంచినీళ్ళు తాగట్టు. అక్కడ కృష్ణుడు చెరువులో ఈయన దర్శనం ఇచ్చాడు. ఇదేంటి ఇక్కడికి చెరువు లోపల కనిపిస్తున్నాడేంటి, నాకంటే వచ్చి చెరువులో మునిగాడని మళ్ళీ రథం అంత తీస్తే అక్కడ కూర్చున్నాడు. ఏంటి ఇప్పుడే కదా నేను రథంలో కూర్చోబెట్టి ఇక్కడికి వస్తే చెరులో కనిపిస్తున్నాడు ఏంటి, మరి చెరులో దాక్కున్నాడేంటి వీళ్ళని, ఒకవేళ రథం నుంచి బయటపోయి ఇక్కడికి వచ్చేసాడు రథంలో చూస్తారు, రథంలోనూ కృష్ణుడు రథంలోనూ ఉన్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడు అంటే తన భక్తుడికి దర్శనం, నీటిలో కూడా తన దర్శనం ఇచ్చాడు. అక్రూరుడికి నీటిలో కూడా దర్శనం ఇచ్చాడు పరమాత్మ. మధుర తీసుకొచ్చారు, మధుర తీసుకొచ్చి అప్పుడు రోజు స్త్రీ బట్టలు తీసుకెళ్తాను కుబ్జి అనే ఒక అమ్మాయి, వీడు మధురలో ఎంటర్ అయ్యాడు. ఎవరు మధురలో కృష్ణుడు ఎంటర్ అయ్యాడు అంటే వీడికి స్త్రీ బట్టలు భీమవరంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉతికిన చాకలం కోళ్ళ కొసక్కోవడం. వాళ్ళకు ఉతికిన చాకలే, ఇంకో ఆళ్ళ బట్టలు స్త్రీ చేయాలి, తల 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 మెరిసిపోతూ ఉండాలి. చివరికి వీళ్ళందరూ దేవాలయాలు కూడా తీసేశారు, దేవాలయాలు కూడా అయిపోయినాయి, తలతల మెరిసి బట్టలు అయిపోయినాయి, దేవాలయాలు అయిపోయినాయి. ఇంకా ఆ గొడవ ఎందుకులేండి, భీమవరం గొడవ ఎందుకు? ఇప్పుడు వాడు మధురలో ఎక్కడున్నా మధురలో ఈ కుబ్జ ఏం చేస్తానంటే రోజు కంస మహారాజు గారికి స్త్రీ బట్టలు చేసుకెళ్ళి భీమవరం కూడా మనకెందుకు? ఇప్పుడు ఎక్కడున్నా మధురలో ఉన్నాం మనం, మధుర నుంచి మళ్ళీ భీమవరం రావటం ఎందుకు? ఆడు ఆ కుబ్జేమో ఏంటి స్త్రీ బట్టలు మెరిసిపోతున్నాయి, రాజుగారి బట్టలు ఎలా ఉంటాయి? అది ఏమో వంకలు వంకలు, మనిషి బాగుండదు కానీ ఆ బట్టలు బాగా చేస్తుంది. ఆ కుబ్జి ఎలా ఉంటుందంటే మనిషి పెద్ద బాగుంది, అంద వికారంగా ఉంటుంది, ఇస్త్రీ మట్టికి ఆవిడ చేతి ఇస్త్రీ చేయించుకున్న వాళ్ళు ఇంకో చాకలు దానికి బట్టలు ఇవ్వరు. అది కంస మహారాజుకి ఒక్కదానికి ఒక్కడికే చేస్తున్నారు. వెళ్తాండి కృష్ణుడు, ఏంటమ్మా ఏం బట్టలు బట్టికి వెళ్తామంటే ఆ బట్టలు నాకు ఈయన వేసుకుంటావు, ఓరు ముద్ద నీకే ఉండదు మహారాజుకి బట్టల, నువ్వేసుకుంటాను ఏంటంటే గొల్ల పిల్లవాడా, ఈ రాజుకి మహారాజుకి బట్టలు నేను మహారాజు చాకలు దాన్ని, నేను ఈ బట్టలు నాకు నేను వేసుకుంటానంటే ఏంటి, నేను మహారాజు అది మంచిమించిగా అష్టావక్రుడికి 8 వంకర్లు అది 20 వంకర్ల చూడ ఉంది ఆ కుబ్జ, ముక్కు ఒక రకంగా ఉంటుంది, కళ్ళు ఒక రకంగా ఉంది, కానీ పనిలో నేర్పి ఇస్త్రీ బట్టలు గొప్పగా చేసేస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే అది నీ ఎవరు కంస మహారాజు బట్టలు ఉంది, అప్పుడు దాని దగ్గరికి వెళ్ళాడు, ఒక్క లెంపక వాయించాడు దాన్ని, ఆ బట్టలు నీ పుచ్చేసుకుని దాని కాళ్ళ మీద వీడి కాళ్ళు పెట్టి వంకర్లు అన్నీ తీసేశాడు. ఆడు అంటే అనుగ్రహం సార్, ఓ దెబ్బ కొట్టాడు దాని వంకర్లన్నీ తీసేసా, బట్టలు లాగేసి నేసేసుకున్నాడు ఆడు కంస కృష్ణుడు. అది అష్టావక్రుడికి అష్టవంకర్లు తినది, అన్ని వంకర్లే, దాని కాళ్ళు మీద కాళ్ళు పెట్టి దాని జుట్టు పట్టుకుని లాగాడు, మొత్తం వంకర మొత్తం శరీరాన్ని లాగాడు, అన్ని వంకర్లు పోయినాయి. వాడు దేవుడు బట్టలన్నీ లాగేసుకున్నాడు. ఎంత అందంగా తయారైంది అంటే కుబ్జే, దాన్ని అంతకుముందు చూసిన వాళ్ళు ఇది కుబ్జ అంటే ఎవరైనా నమ్మరు. అంత అందంగా తయారు చేసి పడేశాడు. కానీ బట్టలు లాగేసుకున్నాడు. ఎవడవు వీడు కృష్ణుని బట్ట తర్వాత వెళ్ళాడు, కోట దగ్గరికి వెళ్ళాడు. చాలామందిని పెట్టాడు. ఎవరు చాలామందికి ఏనుగుని పంపాడు, ఇంకా పెద్ద పెద్ద యోధుని పంపాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చి లోపల చంపేయమని ఎవరిని పెద్ద పెద్ద ఏనుగులు పెట్టాడు, పెద్ద పెద్ద మహాయోధులను పంపారు, యోధులను పంపాడు. అంటే ఆయన మహాజ్ఞానే కాదు, అతి బలవాన్. ఆయన ఏనుగులను చంపడానికి పెద్ద యుద్ధం చేయక్కర్లేదు. ఇప్పుడు కృష్ణుడు కూడా వీళ్ళందరిని చంపాక సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవడు కృష్ణుడు చంపండరా, యోధులందరిని చంపండరా చంపండరా అంటున్నాడు. కృష్ణుడు మామూలుగా ఉరికి కంసుని భయం, కృష్ణుడి దగ్గరికి వచ్చేవాడికి భయం వేసింది. ఎవరికి ఆ భయంలో చచ్చిపోయాడు అంత కృష్ణుడు. కృష్ణుడితో రాముడు రావణాసుడు యుద్ధంలాగా పెద్ద యుద్ధం అనేది ఎవరికి, కృష్ణుడికినే. రామ రావణ యుద్ధంలాగా కృష్ణుడికినే కంసుడికి యుద్ధం అవ్వలేదు. ఉడికి వెళ్ళి పైకి స్టేజ్ మీదకి వెళ్ళాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, వెళ్ళి ముట్టుకున్నాడు, చచ్చిపోయాడు. అయిపోయింది అంటే ఎందుకు చచ్చి భయం వల్ల చచ్చిపోయాడు. కంసుడు కృష్ణుడితో యుద్ధం వల్ల చని కృష్ణుడు అంటే భయం పుట్టి కంసుడు చచ్చిపోయాడు. కృష్ణుడు చచ్చిపోయిన తర్వాత అర్జునుడు ఎవడు కంసుడు చచ్చిపోయిన తర్వాత కంసుడి తండ్రిని జైల్లో పెట్టాడు, రాజు అయ్యాడు, అక్రమంగా అయ్యాడు. అప్పుడు వాడిని విడిచిపెట్టాడు. కంసుడు ఎవరినైతే బందికణాలు విడిచిపెట్టారో, ఎవడైతే ఎంతమంది అయితే వాళ్ళందరినీ జైల్లోంచి విడిపించేశాడు. అంటే కంసుడు ఎంతమందిని అయితే జైల్లో పెట్టాడో వాళ్ళందరినీ విడిపించాడు. ఎవడు తర్వాత ఇంకా మన భగవద్గీత కూడా కొంత చెప్పుకుందాం. ఈ కృష్ణుని కథతోడు ఎలాగ ఉంటుంది ఇక్కడ కృష్ణుడి కథ. తర్వాత అక్కడ తర్వాత మళ్ళీ ఈ బాలకృష్ణుడు గొడవ చెప్పుకున్నాం. అప్పుడు ఈవేళ ఇవాళ మామూలు పెద్ద కృష్ణుడికి ఎవరో పూజ చేయరు. కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడికే చేస్తారు. గోపాలకృష్ణుడు బాలకృష్ణుడికి ఇవాళ కృష్ణాష్టమి రోజుని భారతంలో అర్జునుడి పక్కన నిలబడ్డ యోధుల్లాగా చేయరు. భీష్ముడి మీద యుద్ధానికి వెళ్ళాడు కదా, అలా ఎవరికి చేయరు. బుల్లి కృష్ణుడు బాలకృష్ణుడు ఇవాళ పుట్టాడు కదా అని చిన్న అబ్బాయికే చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎలా చేస్తారంటే ఇవాళ బాలకృష్ణుడికి ఏం చేస్తారంటే స్నానం చేస్తారు, వాడికి పంచామృతాలతో చేస్తారు. తర్వాత గంగానది నీళ్లు తిరుగుతాయి, గంగానది చేసి స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఆడికి 56 పిండి వంటలు నైవేద్యం పెడతారు బాలకృష్ణుడికి. బాలకృష్ణుడికి నైవేద్యం పెట్టాక ఉయ్యాలు కొంటారు, మంచి మంచి ఉయ్యాలు. ఆ ఉయ్యాల్లో పడుకోబెడతారు. ఏమండి బాలకృష్ణుని ఊపుతారు, పాటలు పాడుతూ ఊపుతారు. ఇలా పెద్ద కృష్ణుడు ఎవరికి పూజ చేయాలి, ఇలా అందరూ బాలకృష్ణుడికే చెయ్యాలి. బాలగోపాల కృష్ణుడు అంటే భారతంలో యుద్ధం చేసిన కృష్ణుడికి ఎవరు ఇలా పూజ చేయకూడదు. చిన్న కృష్ణుడు ఇవాళ పుట్టాడు కదా, అంటే చిన్న కృష్ణుడికి ఇవాళ పూజ చేస్తారు. బాలకృష్ణుడికే ఇవాళ ఎవరు పూజ చేస్తున్నా బాలగోపాల కృష్ణుడికే పూజ చేస్తారు. అది అందుచేత అక్కడి నుంచి ఆ కృష్ణుడి కథ అంతా మనం భగవద్గీతలోకి రాలేము. ఇప్పుడు తర్వాత భారతంలో భారత యుద్ధం జరుగుతుంది. భారత యుద్ధం జరిగినప్పుడు మళ్ళీ భగవద్గీత అంటే అప్పుడు గురుస్థానం పొందాడు. అంటే భగవద్గీత గురువై చెప్పాడు లోకానికి. అప్పుడు దేవుడే గురివై చెప్పాడు. నీకు అర్థమవుతుందా? ఆయన మనం దేవుడు అనుకుంటే ఎంత దేవుడు అంత గురువు కూడాలి, ఎంత దేవుడు అంత గురువు కూడాలి భగవద్గీత చెప్పాడు. అది మర్రి మామూలు వాక్ ద్వారానే చెప్పాడు. మర్రి చెట్టు కింద లీల కింద, మర్రి చెట్టు కింద లీల చూడవయ్యా అన్నారు దక్షిణామూర్తిని. మర్రి చెట్టు కింద జరుగుతుంది లీల. ఏంటది ఎక్కడ ఏ చెట్టు కింద? మర్రి చెట్టు కింద జరుగుతుంది పోయే లీల. మామూలు గురువు గారేమో యవనంలో ఉన్నాడు, శిష్యులందరూ ముసలోళ్ళు, శిష్యులందరూ ముసల వయసు వచ్చేసింది. గురువు గారు చూస్తే యవనంలో ఉన్నాడు, ఆడు మాట్లాడటం లేదు, వీళ్ళు మాట్లాడటం లేదు. ఆయన మహామనువులో ఉన్నాడు. మనోనాశనం అయిన తర్వాత ఏ మౌనం వస్తుందో ఆ మర్రి చెట్టు కింద ఆడు అలా కూర్చున్నాడు. వాడు మౌనం చూసి వీళ్ళ సందేహాలన్నీ పారిపోయినాయి. ఎవరి సందేహాలు? ఈ మునులు సందేహాలన్నీ పారిపోయి మునులు సందేహాలన్నీ పారిపోయినాయి. అంతే కదా, మనకి సందేహాలు ఎప్పుడు తలంపుల్లోంచి వస్తాయి. వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపు నుంచి సందేహాలు వస్తాయి. అంతే కదా, వాసనారహితులు కానీ జ్ఞానస్థితిని పొందలేడు వాడు. అంచేత వాళ్ళకి అంటే ఆత్మస్థితి పొందే వరకు, బ్రాహ్మీ స్థితి పొందే వరకు, స్వరూప జ్ఞానం కలిగే వరకు మంచిని చెడ్డ అనుకుంటారు, చెడ్డని మంచి అనుకుంటారు. ఏదో రకమైన సందేహం ప్రతి జీవుణ్ణి పీడించి తీరుతుంది. భయం పీడిస్తుంది, అనుమానం పీడిస్తుంది, వేదన పీడిస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తాము, చచ్చిపోయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందని భయం ఉంటుంది. అన్ని రకరకాల భయాలతోటి పీడిస్తారు. ఎప్పుడు స్వరూప జ్ఞానం కలిగే వరకు ఈ అనుమానాలు ఉన్నని చెప్పు, జీవ లక్షణాలు ఉన్నని చెప్పు, అనుమానాలు ఉంటాయి. పరమాత్మ స్థితి పొందిన తర్వాత వాడికి ఎప్పుడైతే జ్ఞానం ఉండదో, సందేహాలు ఉండవు, దేవుడు ఉన్నాడా లేడా అని ఇటువంటి సందేహాలు కూడా ఉండవు. అది ఏ మర్రి చెట్టు కింద జరుగుతుందో అయ్యే ఒక లీల, అది ఏమిటి లీల? దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు, ముసలవాడు శిష్యుడు ఎదురుగుండా కూర్చున్నాడు. వాడికి మాట లేదు, వీళ్ళకి మాట లేదు, ఆయన మహామౌనంలో ఉన్నాడు. వీళ్ళకి సందేహాలన్నీ ఎగిరిపోతున్నాయి, వాసనలన్నీ కాలిపోతున్నాయి. ఎవరికి? ఈ శిష్యులకి. గురువు ఏ స్థానంలో ఉన్నాడు, గురువు ఏ స్థాయి ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడు, ఆ చైతన్య స్థాయి శిష్యులు కూడా అందుకున్నారు. ఆ చైతన్య స్థానం లీల, ఇది మహాలీల. ఇదంతా మౌనంలో జరిగిపోతుంది ఆ మర్రి చెట్టు కింద. ఎక్కడ మాటలు లేవు, పని అయిపోతుంది. తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. మాట మంచి లేదు, పని అయిపోయింది. బ్రహ్మజ్ఞానులు అయిపోయిన వాళ్ళు కూడా బ్రాహ్మణ స్థితిని పొందారు. అయ్యే కృష్ణుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని, మాట కూడా అనుగ్రహం ఆయన, మాట కూడా అనుగ్రహం, చేత అనుగ్రహం, చూపు అనుగ్రహం, అంతా చంద్రబింబం లాంటి ముఖం. కామక్రోధాలను చేయించడం నీ కష్టం కానీ పరమాత్మ శరణాగతి చేయని వాడు పరమాత్మ కష్టమే ఉంది కదా. హృదయంలో దాక్కుంటాయి. ఎక్కడ కామక్రోధాలు? హృదయంలో ఉన్న దాక్కు, హృదయంలో ఉన్న దొంగలు. ఇంట్లో ఉన్న దొంగలు కాదు, బయట ఉన్న దొంగలు కాదు, హృదయంలో ఉన్న దొంగలు. అవి ఎప్పుడు విజృంభిస్తాయి చెప్పడం. మిగతా వికారాలు చాలామంది అరిషడ్డు వర్గాలని చెప్తారు. ఇంకా మిగతా వికారాలు ఎన్నున్నా, మిగతా చెడ్డ గుణాలు ఎన్నున్నా, ఈ రెండాట్లోంచి వస్తాయి. ఈ రెండాట్లోంచి కామక్రోధాలు. అయ్యి అదే మహాశని. నీకు జన్మ పొడిగిన శని తెచ్చేది ఏంటంటే అదే మహాశని. అవి ఎక్కడ దాక్కున్నాయి? హృదయంలో దాక్కున్నాయి. ఆ హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిని ఆశ్రయిస్తే అవి పోతాయి. అప్పటి వరకు పోయినట్టు కనిపిస్తాయి, కానీ పోవు. హృదయంలో ఉన్న దాక్కున్న దొంగలు. ఇంట్లో దాక్కోలేదు వాళ్ళు, నీకు అర్థమవుతుందా? బయట ఎక్కడో దాక్కోలేదు, నీ హృదయంలో దాక్కున్న, నీ హృదయంలో ఉన్న దొంగలు. వాళ్ళు ఎప్పుడు విజృంభిస్తారో చెప్పలేము. కృష్ణుడు సరే కంస తర్వాత రాజ్యాన్ని ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడు. అంటే కృష్ణుడి తాతగారిని కంసుడు సంహారం అయిన తర్వాత ఎవరు ఈడు ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడు, ఎవరు తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా కంసుడి సైన్యం అంతా కూడా కంసుడిని చంపాక కంసుడి సైన్యం అంతా వచ్చేస్తుంది ఎవరు కృష్ణుడిని చంపడానికి. అప్పుడు ఈడన్నాడు, కృష్ణుడితో అన్నాడు, నువ్వు కంసుడిని చంపావు కదా, మళ్ళీ సైన్యాన్ని అంతా నువ్వేం చెప్తావు, నా వాటా చేసుకుంటావు అన్నాడు. ఆడందరినీ చంపేశాడు. ఇప్పుడు కృష్ణుని కంసుడిని ఎప్పుడైతే చంపాడో, కంసుడు సైన్యం అంతా వచ్చేస్తుంది కృష్ణుని చంపడానికి. అప్పుడు బలరాముడు కూడా ఉంటాడు కదా, అన్నగారు కూడా ఉన్నాడు కదా. అంటే రామావతారంలో తమ్ముడి కింద ఉన్నాడు, కృష్ణావతారంలో అన్నగారి కింద ఉన్నాడు. రామావతారంలో ఎలా ఉన్నాడు? తమ్ముడి కింద ఉన్నాడు. కృష్ణావతారంలో లక్ష్మణ్ అంటే బలరాముడు. రామావతారంలో తమ్ముడి కింద ఉన్నాడు, కృష్ణావతారంలో అన్నగారి కింద ఉన్నాడు. ఆ కంసుడు ఈ కృష్ణుని చంపడానికి వచ్చిన సైన్యాన్ని అంతా వాడు చంపేశాడు. నా వాటాకాలను నేసుకుంటాను అని ఆ సైన్యాన్ని ఎవడు చంపేశాడు? వాడు బలరాముడు చంపాడు. అంటే ఎక్కడ హృదయము, హృదయములో అంటే నీ నీ బ్రెయిన్లో నీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో, నీ హృదయంలో మనస్సు నిలకడ సంపాదించగలిచి నీ మనస్సు హృదయంలో నిలకడ సంపాదించగలిచి నీ మనస్సు హృదయంలో నిలకడ ఉండాలి. అక్కడ నిలకడ సంపాదించగలిగితే ఈ శరీరం శవం అవ్వకముందే ఈ శరీర విషయం నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే అక్కడ నిలకడగా ఉంచితే అక్కడ ముంచి ఉంచితే అది కరిగిపోతుంది. హృదయంలో మన మనసును ముంచేసలా ఉంచితే అది ఏమవుతుంది, కరిగిపోయి ఆత్మాకారం చెందుతుంది. అప్పుడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందుతావు. అది నిలబడాలి అక్కడ. అది ఇంకోటి ఏదో అసలు ఇంకోటి భక్తి ఏదో ఏదో రాముడో కృష్ణుడో శివుడో శంకరుడో గురువు ఎవడో ఒకడు అలా భక్తి మనకు ఏకాగ్రత ఆ దేవతా పురుషుడి మీద ఏకాగ్రత కలగడం పూర్వపుణ్యం లేకుండా కలగదు. మనకు అంత భక్తి అని తేలిక కాదు, ఏకాగ్రత నిలబడాలి కదా. అక్కడ పూర్వపుణ్యం లేకపోతే అక్కడ ఏకాగ్రత నిలబడదు. ఆ ఏకాగ్రత వస్తే అంతా వచ్చేసినట్టే మనకు. ఏకాగ్రత అనేది జ్ఞానం మన హృదయంలోనే ఉంది. జ్ఞానం అంటే ఏంటి, మన హృదయంలోని సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. అది జ్ఞానం అనేది తాళం చేయలాగా ఉపయోగపడుతుంది మనకి. మన హృదయంలోనే ఎనపెట్టింది, కానీ ఏకాగ్రత అనేది తాళం చేయి. ఆ తాళం చేయి సంపాదించుకుంటే అది ఆ పెట్టిన మనమే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఆ కీ ఉండాలి, ఆ కీ ఉండాలి. ఆ కీ మనం సంపాదించుకోవటమే జ్ఞానం, అది జ్ఞానం. జ్ఞానం అనే తాళంతో నీ హృదయాన్ని అక్కడ ఓపెన్ చేసుకుంటే సత్యం ఉంటుంది. అది ఏం సత్యం, మనం అనుకున్నటువంటి మామూలు నోటితో పారమార్థిక సత్యం. అది ఏంటది, పారమార్థిక సత్యం. అక్కడ ఉంది స్వేచ్ఛ, సుఖము, శాంతి, ఆనందం. అక్కడ హద్దులు లేవు, దానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. నీకు హద్దులు కనిపిస్తాంటే, పరిమితులు కనిపిస్తాంటే, బంధాలు కనిపిస్తాంటే నీకు ఆ వస్తువు తెలియలేదని అర్థం. హద్దులు ఉన్నది అహంకారం, పరిమితులు ఉన్నది అహంకారం, నామరూపాలను పట్టుకునేది అహంకారం. నీకు అర్థమవుతుందా, ఇవన్నీ అహంకారం. హద్దులు పరిమితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అహంకారం ఉన్నట్టే. అది అసలైన వస్తువు హద్దులు లేదు, పరిమితులు లేవు. దానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. పాండవులు చచ్చిపోయారు అనుకోండి, పాండవులు ఐదుగురు చచ్చిపోయారు అనుకోండి, ఆ సైన్యం ఏమవుతుంది, చెల్లాచెదురు అయిపోతుంది అంతే కదా. ఇప్పుడు ఆ సైన్యంలో ముక్కులు చచ్చిపోయారు అనుకోండి, కౌరవులు ఉన్నారు, దుర్యోధనుడు చనిపోయాడు అనుకోండి, భీష్ముడు చనిపోయాడు అనుకోండి, ద్రోణుడు చనిపోయాడు అనుకోండి, కర్ణుడు చనిపోయాడు, సైన్యం ఉన్నా వాళ్ళకి చెల్లాచెదురు అయిపోతుంది ఆ సైన్యం. నాయకులందరూ చదివి సీతమ్మ ముఖం ఎలా ఉందంటే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఎన్ని చెప్పాడు వాల్మీకి అయ్య బాబా, చెప్పాడు వాల్మీకి అయ్య బాబా, ఎన్ని సీతమ్మ ముఖం ఎలా ఉందంటే, నాయకులందరూ చనిపోయిన తర్వాత సైన్యం ఎలా ఉంటుందో అలా సీతమ్మ ముఖం ఉందటండి. ఎన్ని చెప్పాడు, ఇవన్నీ సీతమ్మ గురించి చెప్తున్నాడా, మన గురించి చెప్తున్నాడా, వాల్మీకి అనిపించింది నాకు. అదే సీతమ్మ గురించి ఒంపెట్టి మన మీద మన గురించే చెప్తున్నాడు, ఇవన్నీ మన జాతకాలు అనిపించింది. ఏమని చెప్పాడంటే వాల్మీకి, సీతమ్మ ముఖం ఆన్ చేస్తాము ఎలా కనిపిస్తుంది అంటే, నాయకులందరూ చనిపోయిన సైన్యం ఎలా ఉంటుందో సీతమ్మ ముఖం ఆన్ చేసాము ఎలా కనపడింది అటండి. పాండవులందరూ చనిపోయాక సైన్యం ఎలా ఉంటుందో సీతమ్మ ముఖం అలా కనిపించిందని. నాయకులు చనిపోయిన తర్వాత సైన్యులాగా సీతమ్మ ముఖం ఉంది అంటే దిక్కు ఎటు దారి ఎటు కనపడటం లేదు, అలా సీతమ్మ ముఖం కనిపిస్తుంది. ఎవరికి, ఆంజనేయ స్వామికి. అదే పరమాత్మకు దూరమైన జీవుడి లక్షణాలు అలాగే ఉంటాయని. 120 సంవత్సరాలు జన్మించాడు. భగవద్గీత కాదు, ఉద్ధవ గీత అని ఉంటుంది. ఉద్ధవుడు వాడు బాగా స్నేహితుడు, కృష్ణుకి స్నేహితుడు, కిచెన్ క్యాబినెట్ వాడు. వాడు గొప్ప భక్తుడు. ఎవడు, ఉద్ధవుడు. కృష్ణుడు కూడా ఉండేవాడు. కృష్ణుడికి శరీరం విడిచి 120 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 120 సంవత్సరాలు కృష్ణుడు ఉంటాడు. అది కృష్ణుడు శరీరం విడిచిపెట్టే టైం అయిపోయిందని అనుకున్నాడు. ఎవడు, ఉద్ధవుడు. ఉద్ధవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు నాకు ఏదైనా బోధించు చివరి రోజులంటే, అప్పుడు ఉద్ధవ గీత చెప్పాడు. దాన్ని ఏమంటారు, మొత్తం కృష్ణుడు చివరి రోజుల్లో ఉద్ధవుడికి చెప్పినంత భక్తి గురించే చెప్పాడు. అంటే అసలు భక్తి రుచి తెలిసాక నీకు జ్ఞానం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. మీకు భక్తి రుచి అటువంటిది, అసలు మామూలుగా జ్ఞానం గొప్పదని అనుకుంటాం కదా మనం, కానీ భక్తి రుచి తెలిసాక తనకి జ్ఞానం ఎందుకు అనిపిస్తుంది. అటువంటి పరాభక్తి అది. అదేంటది పరాభక్తి, అది ఉద్ధవుడికి బోధించాడు చివరి రోజుల్లో. ఎవరికి, ఇప్పుడు తర్వాత ఏమన్నాడంటే, నా శరీరం నిరయ నా శరీరం అయిపోయిన తర్వాత రామకృష్ణుడు ఏమన్నాడంటే భార్యతో ఏమని చెప్పాడంటే శారదా, నేను నా శరీరం క్షేమం అయిపోయిన తర్వాత నువ్వు కలకత్తాలో ఉండకో, వెళితే నువ్వు పుట్టింటికి వెళ్ళిపో లేదా అత్తవారింటికి వెళ్ళన్నాడు. శారదన ఏమన్నాడు, నువ్వు కలకత్తాలో ఉండొద్దు, వెళితే పుట్టింటికి వెళ్ళిపో నువ్వు లేకపోతే అత్తవారింటికి వెళ్ళి, రెండు 10 మైళ్ళు దూరం అంతే కామార్పుగురికి చేయడం. ఇక్కడ ఉండు లేకపోతే నీకు అత్తవారింటికాడు ఉండే, అత్తవారింటికి పుట్టింటికాడు ఉంటే నీకు ఎక్కడ ఉండాలంటే ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ ఉండు, నేను శరీరం విడిచిపెట్టాక నువ్వు కలకత్తాలో ఉండొద్దు అని చెప్తాడు ఎవరు, రామకృష్ణుడు. కానీ తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవరు, రామకృష్ణుడు శిష్యుడు ఏనుగులు అయిపోయారు. వీళ్ళు పెద్ద పెద్ద మేడల్లో ఏసీ గదుల్లో నిలబడి ఉండటం మొదలు పెట్టారు. ఎవరు తర్వాత ఈవిడి కామార్పుగురుగులో జయరామ్ బాటిలో ఉండేది ఎవరు, అప్పుడు రామకృష్ణానంద్ వెళ్ళి నువ్వు కలకత్తా వచ్చేయి, నీకు ఇక్కడ మేడ కడతావు అక్కడ ఉండొచ్చు అని చెప్పినాను. ఇప్పుడు గురుదేవులు చెప్పారు నాకు ఉంటే జయరామ్ బాటిలో ఉన్నావున్నారు ఇక్కడ ఉన్నాను నేను కలకత్తా రానని చెబుతుంది. అప్పుడు గురుదేవులు చెప్పినప్పుడు చెప్పారు, అప్పుడు నువ్వు మేమేమో నువ్వేమో తాటాకి ఇంట్లో ఉంటున్నావు, మేము మేడల్లో ఉంటున్నావు, ఇది బాగోలేదు. నువ్వేమో తాటాకి ఇంట్లో ఉంటున్నావు, మేమేమో మేడల్లో ఉంటున్నావు, ఇది ఇది పద్ధతి కాదు. ఇది నాడు బతిమాలు తీసిపోయారు, ఎక్కడికి కలకత్తా తీసిపోయారు. నువ్వేమో తాటాకి ఇంట్లో ఉంటున్నావు, మేము చూస్తే మేడలో ఏసీ గదిల్లో ఉంటున్నాం మేము, మేము తాటాకి ఇంట్లో ఉంటాం మాకు నచ్చలేదు. అప్పుడు చెప్పిన అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు గురుదేవుడు చెప్పాడు అని కలకత్తా తీసిపోయారు. అంటే ఏముందండి, ఎవరు నీ భాగ్యం ఏమిటి, ఏమమ్మా ఏమని పొగండి శబరి అన్నట్టు రామకృష్ణ పరమహంస శరీరం చనిపోయినప్పుడు వల్లకాట్లోకి తీసుకెళ్ళినప్పుడు 10 మంది ఉన్నారు. రామకృష్ణ పరమహంస శరీరం శవమైనప్పుడు శ్మశానానికి మోసుకున్నప్పుడు 10 మంది ఉన్నారు. రామకృష్ణుడు శరీరం, రామకృష్ణుడు ధర్మపత్ని ఎవరు శారద పోయినప్పుడు 24,000 మంది వచ్చారు శ్మశానానికి. ఆవిడ దశ అది, ఈడి దశ అది, అది ఎవరు చెబుతాం అంటే, రామకృష్ణుని భార్య శరీరం విడిచిపెట్టినప్పుడు 27 మంది శ్మశానానికి వచ్చారు, రామకృష్ణుడి శరీరం విడిచిపెట్టినప్పుడు 10 మంది మోసివాళ్ళు తప్పించు ఇంకో ఆడుగురు. ఆయన చేతి ఎవరు అదృష్టానికి ఎవరు ఏం చెబుతాం మనం, ఏమి భాగ్యమమ్మా, ఏమి సంపద పట్టిందమ్మా శబరి, శబరికున్న భాగ్యం ఎవరికుంది అలా చెప్పినాడు. శారదగా భాగ్యం పట్టింది మనం ఏం చేస్తాం, రామకృష్ణుడికి లేని గౌరవం అప్పుడే కాదు ఇప్పుడు కూడా. ఆ శ్మశానానికి 20,000 ఇప్పుడు కూడా అంతే, 12,000 మంది సన్యాసులు ఉంటే 7,000 మంది శారదామాత భక్తులు. ఇంకెంతమంది ఉన్నారు, 12 మందిలో 12లో 7 తీసేస్తే ఇంకెంతుంది, 5 గురు మీకు అర్థమవుతుందా, 3,000 మంది రామకృష్ణుడి భక్తులు, 2,000 స్వామీజీ భక్తులు అయిపోయింది. ఇప్పుడు కూడా శారదకే భక్తులు ఎక్కువ. అది ఎవరి భాగ్యం, నీ భాగ్యం ఏమని చెప్పనంటే శారద భాగ్యం అటువంటిది, మనం ఏం చేయలేము, భాగ్యాన్ని మనం తీయలేము. అంటే ఒంటి మీద గౌరవం ఉందంటే ఆ గౌరవం మనం ఎక్కడ చెడగొట్టగలం. అంటే రామకృష్ణుడి ఒంటి మీద లేని గౌరవం శారదకు వచ్చింది. ఈయన ఆ తర్వాత ఇక్కడి నుంచి జరాసంధుడు, ఈ జరాసంధుడు ఒకడు ఉండేవాడు, ఆడు కృష్ణుని తమ జరాసంధుడు ఏమంటే కంసుడు మామగారు, కంసుడు మామగారు జరాసంధుడు, ఆడు అల్లుడిని చంపాడని చంపడానికి వస్తూ ఉండేవాడు. ఎవరిని, కృష్ణుని చంపడానికి. ఈ గొడవలు పడలేక కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి ద్వారక వెళ్ళిపోయాడు. ద్వారక వెళ్ళిపోయి అక్కడ మహానగరాన్ని బంగారం చుడక ద్వారక నిర్మించాడు. ఇటు జరాసంధుడు వస్తే పారిపోయేవాడు, కానీ జరాసంధుని చంపడానికి ఒప్పుకోలేదు. ఎవడో కృష్ణుడు, ఇదే మాయ మీరు అర్థం చేసుకోండి. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆ కర్మ నడుస్తూ ఉంటుంది కదా, దాన్ని గౌరవిస్తాడు. ఇప్పుడు ప్రారంధం నడుస్తూ ఉంటుంది కదా, ఆ ప్రారంధాన్ని గౌరవిస్తాడు. జరాసంధుడు ప్రారంధం ప్రకారం భీముడి చేతిలో చచ్చిపోవాలి, ఈయన చంపకూడదు అంటే అది అది ఏంటంటే అది ప్రారంధం. అదేంటది ప్రారంధం, కొంతమందికి భాగవతంలో ప్రహ్లాదుడి చరిత్ర కొంతమందికి ఇష్టం, శ్రీకృష్ణుడి చరిత్ర కొంతమందికి ఇష్టం, నాకు రంచిదేవుడి చరిత్ర బాగా ఇష్టం. నాకు రంచిదేవుడు కేవలం ప్రారంధానికి స్వాధీనం, ఆడికి రేపు రోజు అక్కర్లేదు. రంచిదేవుడికి రేపు రోజు అక్క ప్రారంధం ఎలా ఉంటే అలాగా. పట్టాభిషేకం టంగుటూరి ప్రకాశం గారికి రేపు అక్కర్లేదు, నాకు రేపు కావాలన్నాడు టంగుటూరి భట్టాభిషేకరామయ్య గారు. ఆ రంచిదేవుడికి రేపు అక్కర్లేదు, ఏ రోజు గడిస్తే ఆ రోజు సరిపోతున్నాడు. అంటే ప్రారంభమే పోషిస్తున్న మనలనేటువంటి పూర్తి నమ్మకం గలవాడు రంచిదేవుడు. మన దేహాన్ని ఏ ప్రారంభం అనిపించడానికి దేహం వచ్చిందో ప్రారంభమే మన దేహాన్ని పోషిస్తుందని పూర్తిగా నమ్మినవాడు రంచిదేవుడు. శరీరాన్ని ప్రారంభ వశం చేసిన వాడు రంచిదేవుడు. సంతోషం, రంచిదేవుడికి సంతోషం వస్తే పొంగిపోలేదు, ఏదైనా నష్టం వస్తే కుంగిపోలేదు. ఏం చేద్దంటే ప్రారంధాన్ని బట్టి సంతోషం వచ్చింది, నష్టం కూడా ప్రారంధాన్ని బట్టి వచ్చింది, లాభం ప్రారంధంలో ఉంటే వచ్చింది, నష్టం ప్రారంధంలో ఉంటే వచ్చింది, నాకేం సంబంధం లేదు, ఇది ప్రారంధం తీసుకొచ్చింది గొడవలని దేహాన్ని ప్రారంధానికి ఇచ్చేసి హాయిగా ఉన్నవాడు రంచిదేవుడు. సిరొచ్చి మీద పడినప్పుడు ఆడికి ఏం అనిపించలేదు రంచిదేవుడికి, దారిద్ర్యం అనిపించినప్పుడు రంచిదేవుడికి అనిపించలేదు, అప్పుడు పొంగిపోలేదు, ఇక్కడ కుంగిపోలేదు, ప్రారంభం చేసే పనులు అనుకున్నాడు రంచిదేవుడు. భారత యుద్ధం జరిగే ముందు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ద్వారకలో ఉన్నాడు. జరాసంధుడికి జరాసంధుడికి గొడవ పడవ అక్కడికి వెళ్ళి ద్వారక జరాసంధుడిని చంపేయడం కాదు, జరాసంధుడి ప్రారంధం భీముడి చేతిలో చనిపోవాలి. ఆ ప్రారంధాన్ని గౌరవించడం కోసం ద్వారక వెళ్ళిపోయాడు. ద్వారకలో మహాద్వారక, బంగారు ద్వారక, స్వర్ణ ద్వారక, అక్కడ ద్వారక నగరం నిర్మించాడు. మీకు అది అప్పుడు భారత యుద్ధం ప్రారంభమే ముందు ఈ దుర్యోధనుడు అర్జునుడు అక్కడికే వెళ్ళారు. ఎక్కడికి అక్కడ ఎక్కడికి వెళ్ళారు, ద్వారక వెళ్ళారు అని కూడా సహాయం అడగటం కోసం. ఇలా భారత యుద్ధంలో నువ్వు సహకరించాలని అడిగారు, సహకరించాలని అడిగారు. అడిగితే అప్పుడు మనకి ఈ కథ వస్తుంది, నేను ఒక తరపున ఉంటాను, నా సైన్యం అంతా ఒక తరపున ఉంటుంది. అయితే నేను ఉంటాను కానీ ఆయుధం పట్టుకోను, ఊరికే ఉంటాను ఆయుధం పట్టుకోను, కానీ ఏదో ఒకళ్ళ తరపున ఉంటానంటే దుర్యోధనుడు ఏమన్నాడంటే నువ్వు ఏం ఆయుధం పట్టుకొని అంటున్నావు కాబట్టి నువ్వు వద్దు నాకు, నీ ఆయు సైన్యాన్ని ఇమ్మన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే కృష్ణుడిని కోరుకున్నాడు, ఏమని నేను కోరుకుంటున్నా మరి యుద్ధం ఏమీ చేయను అన్నాడు. యుద్ధం చేయకపోయినా అక్కర్లేదు, కూర్చో సరిపోతుంది అన్నాడు. అప్పుడేమో అర్జునుడి వాట కృష్ణుడు వచ్చాడు, దుర్యోధనుడి వాటాకి వాడి సైన్యం అంతా వెళ్ళింది. సరే భారతం, ఆ భారత యుద్ధం జరిగినప్పుడే భగవద్గీత చెప్పాడు. నీకు అర్థమవుతుందే, ఆ భగవద్గీతలో వాడికి మొదటాధ్యాయం అంతా దుఃఖం. నీకు అర్థమవుతుందే, ఆ దుఃఖంలోంచి వాడికి, దుఃఖంలోంచి సఫరింగ్లోంచి జ్ఞానం ఉదయించింది. ఎవడికి, మనకి ఏడిస్తే రోగం వస్తుంది, అర్జునుడు ఏడిస్తే యోగం వస్తుంది. అర్జునుడు ఏడిస్తే యోగ అయ్యాడు, మనం ఏడిస్తే రోగులు అవుతాం. మీరు ఏడవకండి, రోగం వస్తుంది. అర్జునుడు ఏడిచాడని మీరు ఏడవకండి. మంచిదని మన కోసం ఏడుస్తాం, అర్జునుడు సమాజం కోసం ఏడ్చాడు. సమాజం కోసం ఏడ్చినాడు యోగ అవుతాడు, మన కోసం మనం ఏడిస్తే రోగం వస్తుంది మనకు. అర్జునుడు ఏడ్చిన మాట నిజమే, ఇతరుల కోసం ఏడ్చాడు కానీ తన కోసం ఏడవలేదు, తన కోసం ఏడవలేదు కానీ ఏడ్చాడు. మనం కూడా ఏడుస్తాం ఇతరుల కోసం ఎప్పుడు, అంత తెలివి తక్కువం కాదు మనం. ఇతరుల కోసం ఎప్పుడు ఏడం, మన కోసం ఏడుస్తాం. ఇతరుల కోసం ఏడ్చేయడంత అమాయకులేం కాదు మనం. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, మొదట అంటాడు ఏడుపు గొడవ. ఎవడు ఏడుపు గొడవ, శంకరాచార్యులంటే పెద్దవాళ్ళు కూడా అర్జునుడు విషాద యోగానికి కామెంటరీ రాయటం మానేశారు, వ్యాఖ్యానం రాయడం. అలా అర్జునుడు విషాద యోగంలోనే తొంతుంది అసలు అంతా, దానికి వదిలేశాడు ఆచార్యుల వారు కూడా, దానికి వ్యాఖ్యానం రాయలే. కృష్ణుడు బోధ మొదట అధ్యాయంలో, రెండో అధ్యాయంలో 11వ శ్లోకం కానీ ఎక్కడి నుంచో ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడి బోధ, భగవంతుడి బోధ, పరమాత్మ యొక్క బోధ, గోవిందుడి యొక్క బోధ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభమైనప్పుడు అప్పుడు అది ఏడ్చాడు కదా, ఏడ్చిన తర్వాత అప్పుడు ఈ మాట నేను మొన్న కాప అక్కడ చెప్పాను, తాజ్నాళ్ళలో చెప్పాను ఈ మాట అన్నాడు. ఈ మాట అర్థం చేసుకుంటే మనకి భగవద్గీత, ఓ అర్జున ఎవరి కోసం ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు అర్జున, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఈ మాట మీకు అర్థమవుతుంది. తాన్నాళ్ళు చెప్పాను కదా, ఎవరి కోసం ఏడవకూడదు వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, ఎవరి కోసం బెంగ పెట్టుకోకూడదు వాళ్ళ గురించి బెంగ పెట్టుకుంటున్నావు, ఎవరి గురించి నువ్వు నలిగిపోకూడదు వాళ్ళ గురించి నలిగిపోతే ఎందుకలా నలిగిపోతున్నావు అర్జున? కొంతమంది ఇంట్లో వాళ్ళ గురించి బెంగ పెట్టుకుని నలిగిపోతారు, ఎందుకలా వాళ్ళ గురించి నలిగిపోతున్నావు? ఎవరి గురించి నలిగిపోకూడదు, కొంతమంది మనసును నలిపేసుకుంటారు కొంతమంది. నీకు అర్థం వచ్చిందా? మళ్ళీ సీతమ్మ కూడా జ్ఞాపకం వస్తుంది. అయ్యా ఎన్ని చెప్పాడు, ఎనిమిది చెప్పాడు, వాల్మీకి ఎన్ని చెప్పాడు, ఎన్ని చెప్పాడు, పది పేజీలు దులిపేశాడు. సీతమ్మ ముఖం ఎలా ఉందంటే పద్మం, మంచి పద్మం, చెల్లో తీసిన పద్మం భూమి మీద పెట్టి ఆ పద్మాన్ని ఎవడైనా కాలుతోటి తన్నేస్తే, కాలుతోటి తన్నేస్తే, కాలుతోటి తన్నబడిన పద్మం ఎలా ఉంటుందో సీతమ్మ ముఖం అలాగుందండి. చెల్లోంచి పద్మాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళతోడు తను తన్నేస్తే, కాళ్ళతోడు ఆ పద్మాన్ని తన్నేస్తే, మీ కాళ్ళతోడు తన్నేయబడిన పద్మం ఎలా ఉంటుందో సీతమ్మ ముఖం ఆంజనేయ స్వామికి నలిగిపోయిన పద్మంలాగా. చెల్లో ఉన్న పద్మంలా లేదు సీతమ్మ ముఖం, నలిగిపోయిన కాళ్ళతోడు తొక్కేసిన పద్మంలాగా సీతమ్మ ముఖం. ఇంక ఎన్నని చెప్పమంటారు నన్ను సీతమ్మ గురించి? ఇలా చెప్తే మీకే విసుకొస్తాను, నాన్నగారు సీతమ్మని ఇచ్చి పెట్టాలి అంటే మీరే అనుకుంటారు అని చెప్పాడు. నేనేం చేస్తాను మరి, వాల్మీకి చెప్పాడు ఆంజనేయ స్వామిని. అసలు పలికించిన వాడు వాల్మీకి, ఆంజనేయ స్వామి చేత పలికించాడు, పక్కన కూర్చొని ఏమి తెలియనట్టుండి. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసాడు వాడు వాల్మీకి. ఇప్పుడు మన రాముడికి లేని దేవాలయాలన్నీ ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఎప్పుడన్నా తప్పు చేస్తే, తప్పు చేశాను ఆడికి తప్పు చేస్తే, తప్పు చేసినట్టు తెలిసేది, తెలిస్తే తప్పు చేశాను పశ్చాత్తాపడితే పాపం అంతా పోయిందట ఆంజనేయ స్వామి. తప్పు చేశాను తప్పు తెలిస్తే ఆడు లంక అంటించేశాడు. ఆడిని చూసిరామంటే కాల్చి వచ్చాడు. సీత ఉందోరే చూసిరామంటే లంకను కాల్చేశాడు. ఆడు త్వాక్యము నిప్పు అంటించాడు, తోకను పండించాడు, కోపం వచ్చి లంకను తాంటించేశాడు. లంకను తాంటించేస్తే లంకలో సీత ఉంది కదా, సీత సీతను కూడా కాలి, సీత కూడా కాలిపోతుందేమని కంగారు పడ్డాడు. ఎవరు ఆంజనేయస్వామి కోపం మీద అంతా తగలబెట్టేశాను అంటే కోపం ఉన్నాడు అప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, కోపం వచ్చినప్పుడు కూడా అలా ఆ మనిషి అలాగే ప్రవర్తిస్తాడని ఆంజనేయస్వామి ఎప్పుడైనా పొరపాటు చేసినా వెంటనే పశ్చాత్తాపడటం వల్ల ఆడి దోషాలు పోయినాయని వాల్మీకి రాశాడు. అంటే ఆంజనేయస్వామి ఏదైనా పొరపాటు చేశానుకో ఎందుకు పశ్చాత్తాపం వచ్చేసేదానికి, ఎవరికి ఈ పొరపాటు ఇలా చేసామని కోపం మీద చేసాం, ఇది చేయకూడదు ఈ పని, కానీ కోపం మీద చేసామని రిపెంట్ అయ్యేవాడు ఎవడు? ఆంజనేయస్వామి. ఆ రిపెంటనెస్లో వాడు దోషాలు పోయి అని ఎవడు రాశాడు? అనురతం ఎలా ఉంటుందో తెలియని వాల్మీకి రాశాడు. అనురత దోషం ఎలా ఉంటుందో తెలియని వాల్మీకి రాశాడు. నదులు ఎంతకాలం, నదుల్లో నీళ్ళు ఎంతకాలం ప్రవహిస్తాయో, కొండలు భారతదేశంలో కొండలు ఎంతకాలం ఉంటాయో నీకు అర్థమవుతుంది. పంచభూతాల గాలి నిప్పి నీరు ఎంతకాలం ఉంటుందో, నా రచన రామాయణం అంతకాలం కూడా జీవించి ఉంటుంది అన్నాడు వాల్మీకి. అంటే గంగానది, గోదావరి నది, కృష్ణానది, నదుల్లో నీళ్లు ఎంతకాలం అయితే ప్రవహిస్తాయో, ఈ కొండలు ఎంతకాలం ఉంటాయో, పంచభూతాలు ఎంతకాలం ఈ సృష్టిలో ఉంటాయో, అంతకాలం ఈ రామాయణం జీవించే ఉంటుంది అన్నాడు వాల్మీకి. అందరూ దోషం ఎరిగిన వాక్కుతో రాశాడు. కాళ్ళతోటి తొక్కేయబడిన పద్మంలాగా ఆంజనేయ సీతమ్మ ముఖం ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. ఇంకా ఎన్ని జ్ఞాపకం వస్తాయి, ఆపు చేసేస్తే మళ్ళీ రామాయణంలోకి వెళ్ళిపోతాం. అర్జున ఎవరు కూడా ఎవరి కోసమైతే నీ కొంతమంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకో వాళ్ళు వాళ్ళ మనసుని అలిపేసుకుంటారు, జుట్టు ఇలా లాగేసుకుంటారు కొంచెం. అది బాబు మాకు ఇలా కష్టం వచ్చేసిందండి, కష్టం వచ్చేసి జుట్టు లాగేసుకుంటారు, ముఖం కందిపోతుంది కదా, ముఖం కూడా కందిపోతుంది. మనసును వాళ్ళ ఎవరు ఇతరులు వాళ్ళు నలిపేసుకుంటారు, వాళ్ళ మనసును నలిపేసుకుంటారు. ఎవరి కోసం అయితే మనసును నలుపుకోకూడదు వాళ్ళ కోసం మనసును నలుపుకుంటామంటారు. ఎవరి కోసం ఏడవకూడదు వాళ్ళ గురించి ఏడుస్తామండి, ఎవరి గురించి బెంగ పెట్టుకోకూడదు వాళ్ళ గురించి బెంగ పెట్టి, ఇంకా భగవద్గీత అక్కర్లేదు అసలు చెప్పవచ్చు అంత ఇక్కడ చెప్పేసి ఇది అర్థమై చావరా, ఇది అర్థమై చావటం లేదు మనకి, ఇంకా 98 అధ్యాయాలు చెప్పాడు. ఎవరి కోసమైతే నీ మనసుని నలిపేసుకుంటావేంటి? వీడేమైపోతాడు, ఆడేమైపోతాడు, భీష్ముడు ఏమైపోతాడు, ఆడేమైపోతాడు, వీడేమైపోతాడు, అదేం పడుతుంది మనసు? ఎంతకాలం నీ మనసుని నువ్వే పాడు చేసుకుంటావేంటి అర్జున? ఎవరి కోసమైతే ఆ మనసును నలిపి, మనకు రోజు అదే పని, మనకి మనసును నలుపుకోవటం పని. మనకు పని ఇప్పుడు చచ్చిపోయేవరకు అదే పని. ఎవరి కోసమైతే నీ మనసులో బెంగ పెట్టుకోకూడదు, ఎవరి కోసమైతే నీ మనసును హింస, నీకు నువ్వే హింస పెట్టుకుంటావేంటి? ఎవరి కోసమైతే నీ మనసును నలుపు, ఆడ గురించి నీ మనసును పాడు చేసుకుంటావు ఇంత అర్జున? భగవంతుడు గీత చెప్పాడు, ఏదో ఒక మచ్చుకు ఒక శ్లోకం ఏదో చదివినిపిస్తా. 120 ఆయన గాంధీ గారి పుట్టిన ఊరు, మహాత్మా గాంధీ గారి పుట్టిన ఊరు పేరు అది పోరుబందర్. ముందు ద్వారక, ద్వారక నుంచి సముద్ర ఒడ్డు అంటే వెళ్తుంటే పోరుబందర్ వస్తుంది. ద్వారక నుంచి పోరుబందర్కే 1 గంట దూరంలో ఉంది. కృష్ణుడు అక్కడ శరీరం విడిచిపెట్టాడు. కృష్ణుడు అక్కడ కృష్ణుడి శరీరం విడిచిపెట్టిన గుజరాత్ వెళ్ళిన వాళ్ళందరూ చూసి వస్తారు. కృష్ణుడు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. అంటే బోయవాడు బాణం పెట్టుకొనితే మోకాలకి, అది ఒక వేలికి, అది బొట్టం వేలికి ఏదో దెబ్బ తగిలితే అది ఒం పెట్టుకుని శరీరం విడిచిపెట్టాడు. అక్కడ శరీరం విడిచిపెట్టే ముందు ఉద్ధవుడితో ఏమన్నా అంటే, రామకృష్ణుడు ఏ విధంగా అయితే దాని భార్యని, ఆయన భార్యను పుట్టింటికి వెళ్ళిపోమన్నాడో, ఉద్ధవుడితో ఉద్ధవ గీతంతో చెప్పి వీళ్ళందరూ యాదవులు అందరూ గర్వంతో ఉన్నారు. బాగా సిరి బాగా ధనగర్వం ఎక్కువైపోయింది ఎవరికి? యాదవులకి. వాళ్ళకేమో మంచి చెడ్డ తెలియటలేదు, ఇది వివేకం, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం అని తెలియటలేదు, పొగరెచ్చి కొట్టుకుంటున్నారు. యాదవులు అంటే వాడి తరపులే. వీళ్ళందరినీ పంపేసి నేను బతుకుండా వీళ్ళందరినీ పంపేస్తాను, నేను బతుకుండా వీళ్ళందరినీ పంపవచ్చు, దేశాన్ని పాడు చేస్తారు వీళ్ళు అంటే, నేను బతుకుండగా వీళ్ళందరినీ పంపేస్తాను, నువ్వు మటుకి బదరీ నారాయణ, బదరీ వెళ్ళిపోవద్దవా అంటే, బదరి వెళ్ళి వాళ్ళందరూ చూడండి, అక్కడ నారాయణుడి విగ్రహం పక్కన ఉద్ధవుడి విగ్రహం కూడా ఉంటుంది. మీరు బదరి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చూడండి, బదరి నారాయణుడి విగ్రహం ఉంటుంది, ఆయన పక్కన ఉద్ధవుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి ఎవడ పంపేశాడంటే పరమాత్మే పంపేశాడు. నువ్వు ఇక్కడ ఉండవచ్చు, ఈ జనం శుభ్రంగా పాడైపోయి ఉన్నారు, మదించిపోయి ఉన్నారు, డబ్బు గర్వం పెరిగిపోయింది, వీళ్ళకి అధికార గర్వం పెరిగిపోయింది, ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధం కావాలి. ఏళ్ళ మధ్య ఉంటే నువ్వు పాడైపోతావు, బదరి వెళ్ళి నీ తప్ప నువ్వు పడి అక్కడ తరించమని చెప్పాడు. ఎవరితోటి? రామకృష్ణుడు ఈ పట్టణవాసులు నేను ఎవడు చూస్తాడు, నువ్వు వెళ్ళిపోయాక నువ్వు పుట్టింటికి నేను వెళ్ళిపోవని ఆయనకి చెప్పినట్టే ఈయన ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు? ఈయన ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పాడు? అమ్మాయి శరీరంలో రాముడు ఉన్నాడు, ఈ శరీరంలో కృష్ణుడు ఉన్నాడు, ఈ శరీరాన్ని కన్నంతకు నువ్వే అదృష్టవంతురాలు అమ్మా. ఎవడు రామకృష్ణుడు తల్లి? ఈ శరీరంలో రాముడు ఉన్నాడు, ఈ శరీరంలో కృష్ణుడు ఉన్నాడు, ఈ దేవుడు నువ్వు కన్నంతకు నీ గర్భమే అదృష్టవంతురాలు. నేను అదృష్టవంతి కాదు, నువ్వు అదృష్టవంతురాలు. అంటే చితి మీద పేరు, శవాన్ని కట్టెల మీద పేరు చేశారు, పెట్టి నిప్పు అంటించే ముందు చెప్పిన మాట రామకృష్ణుడు. ఈడ అదృష్టవంతుడు కాదు, అట్ ఈ నా కడుపులో మోసినందుకు ఆవిడ అదృష్టవంతుడు అలా. కృష్ణుడు అక్కడ దాని ఏదో పేరుంది దానికి. కృష్ణుడు అక్కడ శరీరం విడిచిపెట్టాడు. కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నది 120 కృష్ణుడు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నాడు? 120 ఉన్నాడు. అన్ని పాత్రలు పోషించాడు, యుద్ధాలు చేశాడు, నీకు జ్ఞానం చెప్పాడు, నీకు అర్థమవుతుంది, రాయబారిగా చేశాడు, రకరకాల పొలిటీషియన్ను, స్టేట్స్మెన్ను, సెయింటు, సేజీ అన్ని రకాలలోనే పనిచేశాడు. ఎవరు? కానీ తాను తానుగా ఉన్నాడు, ఇది గొప్పతనం. తాను ఇవన్నీ రకాలుగా పనిచేస్తూ తాను తానుగానే ఉన్నాడు. ఎవరు? కృష్ణుడు తాను తానుగానే ఉండి ఇన్ని పాత్రలు పోషించాడు, ఇంత వైవిధ్యం పోషించాడు. అంటే కృష్ణుడు గొప్పతనం ఎక్కడో చెట్టు కింద కూర్చుని శాంతిగా ఉండటం కాదు. భారత యుద్ధంలో కూడా గొప్ప యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శాంతిగా ఉన్నాడు వాడు, యుద్ధ మధ్యంలో కూడా శాంతిగా ఉన్నాడు వాడు. నువ్వు ఎక్కడో చెట్టు కింద కూర్చుని రామా రామాను శాంతిగా ఉండి కర్మరంగంలో నువ్వు పని చేస్తూ కర్మరంగంలో యుద్ధ రంగంలో కూడా నువ్వు శాంతిగా ఉండగలిగితే అది నీ నిజమైన స్థితి అర్జున అన్నాడు. కోడలు లేని అత్త ఉత్తమరాలు, అత్త లేని కోడలు ఉత్తమరాలు. వాళ్ళందరూ కోడలు లేని అత్తగారు ఉత్తమరాలు. అట్లు నీకు అర్థం, అత్త లేని కోడలు కూడా ఉత్తమరాలు. వాళ్ళందరూ ఉత్తమరా, అత్త లేదు కాబట్టి అది ఉత్తమరాలుగా కనిపిస్తాం. అత్త ఉంటే దాని మజాక తెలుసు. చెట్టు కింద కూర్చి ఇలా ఉత్తములు అనుకోద్దు మీరు. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలు లేని అత్త ఉత్తమరాలు. దాని అత్తను కోడలు ఆగి చేయదు, ఇంకా ఉంటే కదా కోడలు. కోడలు లేని అత్త కూడా ఉత్తమరాలే. ఇంకా కోడలు ఎక్కడ ఆస్తున్నా, ఇంకా కోడలు ఉండదు కదా అసలు. ఇటువంటి కాదు అయ్యా, ఎంతమంది కోడళ్ళు ఉన్నా, ఎంతమంది అత్తలు ఉన్నా, యుద్ధ రంగంలో కూడా నీ శాంతి చెదరకూడదు. అది నిజమైన శాంతి. నేను అందరూ ఇంట్లో అందరూ పీక్కు తింటున్నారని గురిక మాట వరుసకి, అప్పుడు కూడా నీకు శాంతి చెందకూడదు. ఈ మధ్యన ఒక పెద్ద ఆయన వచ్చారు నా దగ్గరికి. పేర్లు మనకు సబ్జెక్ట్ ముఖ్యం కానీ పేర్లు ప్రాపర్ నౌన్స్, నామాలు రూపాలు ముఖ్యం కాదు. నామరూపాలు కాలంలోకి పోతాయి. చాలా పెద్ద ఆయన వచ్చాడు. ఆయన కూతురు లేరు, కొడుకులే, ఇద్దరు కొడుకులు. ఆయనకు 15 కోట్లు ఆస్తి ఉంటుంది. నాన్నగారు మా ఇంటికి వచ్చన్నారు, నాన్నగారు ఈ జనాన్ని పంపేయండి, ఎవడ 10 మంది కూర్చున్నారు మా అరుగు మీద, ఈ జనాన్ని పంపేసి మీతో రహస్యంగా 10 నిమిషాలు మాట్లాడాలన్నాడు. వెళ్ళిపోండి అని చెప్పాను, వాడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాతో మాట్లాడేది ఏంటంటే, నాన్నగారు చచ్చిపోవాలన్నట్టున్నారు. ఆయన 15 కోట్లు ఆస్తిపడు, కూతురు లేరు, కొడు ఇద్దరే కొడుకులే. ఎందుకంటే చచ్చిపోవటండి, మీరు చచ్చిపోవటండి, ఏం చేత చచ్చిపోవాలన్నండి. అలా కాదండి, చచ్చిపోడు చెడ్డ జన్మలు వస్తాయి. బలవంతాన్ని ఎప్పుడు చచ్చిపోకూడదు. భగవంతుడు ఎంతకాలం అయితే మన శరీరానికి ఆయుధ్యం ఇచ్చాడు అంతకాలం బతకాలి. పోనీ చెడ్డ వస్తే రాని ఉండే అంటే ప్రారంభం ఖర్చు అయిపోతే మనం బలవంతాన్ని చచ్చిపోయామనుకోండి, ఈ ప్రారంభం మళ్ళీ వచ్చే జన్మకు వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ ప్రారంభం అనిపించాలి. అంటే మన శరీరం ఎంతకాలం అయితే భూమి మీద తిరగాలి అంతవరకు అవ్వాలన్న ప్రారంభం కాలం ఉంటే ఉండనివ్వండే. ప్రారంభం ఖర్చు అయిపోతే మంచిది కదా. ఇప్పుడు మనకి ఏదైనా రుణం ఉంటే తీరిపోవటం మంచిది కదా. శరీరానికి ప్రారంభం ఉంటే పోతే పోతుంది కదా అంటాడు. ఆడేమో ఎంత డబ్బు అడుగుతున్నాడు, ఎంత డబ్బు అడుగుతున్నాడు అని ఏదో చెప్పాడు. ఆ పెద్ద కొడుకు ఎంత అడుగుతున్నాడు రండి. ఆ కొడుకులు ఇద్దరు డాక్టర్లు వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, తండ్రి దగ్గర మూటలు ఆగేద్దాం అని వాళ్ళు చెప్పలేదు పడుతున్నారు. వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు, ఇద్దరు డాక్టర్లే, కానీ తండ్రి దగ్గర ఏదో మూట ఉందో అది లాగేద్దామని వాళ్ళ ఉద్దేశం. నేనేం చెప్పానంటే వాళ్ళకి పడేసి ఏదో డబ్బు, మీ దగ్గర డబ్బు ఉంది కదా, వాళ్ళేదో అక్కడ స్థలం కొనుక్కున్నాను, ఇక్కడ డాబా కట్టుకుంటున్నాను, ఇక్కడ హాస్పిటల్ కట్టుకుంటున్నాను, ఇది వంపెట్టి అడుగుతున్నారు. పడవని వాళ్ళకి పడవేసేది పడవండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. దీని గురించి మీరు చచ్చిపోవటం ఏంటండి? ఇంత మాత్రం చేస్తే మీరు శాంతి పోగొట్టుకుంటే ఇంకా సాధనే ఉంది. కాదండి, ఎంత మాత్రం చేస్తే మీకున్న శాంతి పోగొట్టుకుంటే అంటే జ్ఞానం పోగొట్టుకుంటే ఇంకా సాధనే ఉంది మీకు. అది నచ్చచే పంపాను, నచ్చే పంపిన తర్వాత మళ్ళీ నన్ను ఫోన్ చేశారు. ఒక కవర్ రాస్తాను మీకు, ఆ కవర్కి మళ్ళీ సమాధానం రాయండి నాకని. ఇక చచ్చిపోయే ప్రయత్నం మానేశారు. 15 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది. నువ్వు దేహం మీద ప్రారంభం ఉంటే ఉండనివ్వండి. ప్రారంభం ఉంటే అది అనిపించేస్తే పోతున్నాయి అన్నీ అబద్ధాలే. దేహమే అబద్ధం అయినప్పుడు ప్రారంభం నిజం ఎలా అవుతుంది? అన్నీ తలంపులే. ఇప్పుడు మీకు సంతోషం వచ్చిందనుకోండి, అది తలంపే. మీకు మీ తల దుఃఖం వచ్చింది అనుకోండి, అది తలంపే. మీ కోడలు మంచిది అనుకుంటారనుకోండి, అది తలంపే. లేదా గయ్యాడు అనుకుంటారనుకోండి, అది తలంపే. మీ శరీరం పుట్టడం తలంపు, మీ శరీరం చనిపోవడం తలంపు, భయం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపులు. అంచేది ఈ తలంపులన్నీ ఏ తలం ఏ మూల ఏ నేను నేను అనే నేను ఏ నేననే బుద్ధికి నేననే బుద్ధికి తలంపులన్నీ వస్తున్నాయి. ఈ నేననే బుద్ధి ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలోంచి వస్తుంది. ఈ నేననే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. ఈ నేననే బుద్ధికి భయం వస్తుంది, కామం వస్తుంది, కోరిక వస్తుంది, ఇష్టం వస్తుంది, అయిష్టం వస్తుంది. ఈ గయ్యాలు కోడలను భరించలేకపోతున్నాయని నేననే బుద్ధి చెబుతుంది. ఈ మంచి కోడలు అంటే ఈ మంచి కోడలని బాధ చూస్తుందని ఎవరు చెబుతారు? ఈ నేననే బుద్ధి చెబుతుంది. ఈ నేననే బుద్ధి ఎక్కడి నుంచి? ఈ నేననే బుద్ధి ఉంటే మీకు అన్నీ వస్తున్నాయి, కానీ గాఢ నిద్రలో నేననే తలంపు లేదు, నేననే బుద్ధి లేదు. నేననే తలంపు ఉంటేనే మీకు ఇతర తలంపులు వస్తాయి. నేననే తలంపు లేకపోతే ఇతర తలంపులు రానే రావు. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచో బయట నుంచి రావటం లేదు, నీ హృదయంలోంచే వస్తుంది. అంటే నేననే తలంపుని నువ్వు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, పూజ చెయ్యి, సత్పురుషుడు సహవాసం చెయ్యి, లేదా ప్రాణాయామం చెయ్యి, నువ్వు యాత్రలు చెయ్యి, ఏ రకంగా చేసిన నేననే తలంపుని అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి విత్డ్రా చెయ్యి. ఉపసంహరించు. దాని అది ఎక్కడి నుంచి అయితే ఉదయించదు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ అణిచేయి. అక్కడ అణిచేస్తే ఇక దేహాభిమానం పోతుంది. అక్కడికి ఏం పోతుంది? దేహాభిమానం పోతుంది. దేహాభిమానం పోయిన వాడికి ఇంకా దేహం రానే రాదు. ఎవరికైతే దేహాభిమానం ఉందో వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఎవరికైతే దేహాభిమానం లేదో వాడికి పునర్జన్మ రాదు. ఒకసారి కృష్ణుడి గోపికలకు సిగ్గుపోలేదు. కృష్ణుడితో ఆడుకుంటున్నారు. కృష్ణుడు మగవాడు, ఆత్మకు లింగ భేదం లేదు, ఆత్మకు శరీర భేదం లేదు, ఆత్మకు శరీరం లేదు, ఆత్మకు మనస్సు లేదు, ఆత్మకు శక్తి లేదు. శరీరానికి శక్తి ఉంది కానీ ఆత్మకు శక్తి లేదు. కృష్ణుడు ఆత్మయ్య ఉన్నాడు. ఈ ఏనాటికైనా మీకు దుఃఖముగా మారిపోతుంది. ఏ నాటికైనా బాహ్య గొడవలు వచ్చే బాహ్య విషయాల వల్ల, బాహ్య స్పర్శల వల్ల, ఏమండి ఈ బాహ్య గొడవల వల్ల మీకు ఏదైనా సంతోషం కనుక వస్తా అంటే ఆ సంతోషం ఎప్పటికైనా దుఃఖంగా మారిపోతుంది. ఏం చేయలేదు, ప్రకృతి సంబంధించింది, అది నిజము కాదు. మీ బట్టలు ఏమని అంటాడు? నేను రీల్ అంటారు. ఇటు నీ బట్టలు ఏమన్నా ఈడంటాడు? ఇదంత కొంటేవాడా? నీకేమనిపిస్తుంది? ఏమిటి కొంటేవాడు కృష్ణుడు? ఇటు బాగా కొంటేవాడు, అల్లరవాడు, ఈయన దేవుడి కింద పూజించమంటారని మీరు తిట్టిపోస్తారు. ఏదో ఎర్ర బట్టలు కట్టుకున్న వాళ్ళు పూజించమనండి. ఏ రామకృష్ణ పరమహంసం గోజి పెట్టుకుని రమణ మహర్షి ఉన్నాడు, ఏదో చిండు కొట్టు కట్టుకుని రామకృష్ణుడు అన్నాడు. అటువంటి వాళ్ళని పూజించమని ఈ కొంటేవాడిని పూజించమంటారంటే మీరు అనుకోవచ్చు. వీడు దొంగవాడు, ఈడు కొంటేవాడు అని మీరు అది మీ మనసుకి అలా అనిపించవచ్చు. వాళ్ళేమో చెడు నీటిలో మా బట్టలు పడే కృష్ణ అంటారు. ఏమంటాడు? వీడు అల్లరివాడు, వాడు బట్టలు ఇవ్వడాడు. వాడు ఏమంటాడంటే వాళ్ళకి దేహాభిమానం పోలేదు. వాళ్ళకి అంటే దేహానికి పరిమితమైన బుద్ధి పోలేదు వాళ్ళకి. మనం ఎవరము ఆత్మ అంటే మనం ఏమనుకుంటున్నాం? ఆత్మను ఆత్మగా గుర్తించడం లేదు, దేహంగా గుర్తిస్తున్నాం. అంటే దేహం ఆత్మని బుద్ధి మనకు పోవటం లేదు. వీళ్ళకి సెక్స్ ఇక్కడ సెక్స్ వస్తుంది. ఎవరికి? గోపికలకి సెక్స్ వస్తాం. అంటే స్త్రీ పురుష భేదం పోలేదు వాళ్ళకి. భక్తులే స్త్రీ పురుష భేదం పోలేదు. స్త్రీ పురుష భేదం ఎప్పుడు పోతుంది? ఆత్మానుభవం పొందిన తర్వాత స్త్రీ పురుష భేదం పోతుంది. ఏం చేత ఆత్మానుభవం పొందిన తర్వాత పోతుంది? ఆత్మకు సెక్స్ లేదు, ఆత్మకు శరీరం లేదు. శరీరం ఉంటే సెక్స్, శరీరం లేని వాడికి సెక్స్ ఏంటి? వీడేమో నేను బట్టలు ఇవ్వను అంటాడు, నేను నీళ్ళలోంచి బయటికి రామంటారు. ఇలా ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ ఇలా ఎంతసేపు ఉంటారు నీళ్ళని? అప్పుడు ఏం చేశారంటే నీటిలోంచి బయటకు వచ్చేసారు. నీటిలోంచి బయటకు వచ్చి ఇలా చేతులు పైకి వచ్చి, కృష్ణ మా బట్టలు మాకు పడేయమన్నారు. వాడు ఏమన్నాడు? మా బట్టలు మాకు పడేయమన్నారు. అంటే ఆ రకంగా వాళ్ళకి శరీరాభిమానాన్ని పోగొట్టి దేహానికి పరిమితమైన బుద్ధిని గోపికలకు పోగొట్టి అప్పుడు వాళ్ళ బట్టలు అడుగు పడేశాడు. వాడికి కొంటేవాడు అంటే ఇంత గొడవ ఎందుకు చేశాడు అంటే వాళ్ళు దేహాభి భక్తులే. ఈ దేహం దేహం పట్ల అభిమానం పోలేదు. నీకు అర్థమవుతుందే, దేహాభిమానం పోతే అన్నీ ఉన్నట్టే, దేహాభిమానం పోతే అన్నీ లేనట్టే. నీవు నీవు నేనంటే వేరు బుద్ధి ఉంది, దేహాభిమానం ఉన్న వాళ్ళకి వేరు బుద్ధి ఉంటుంది. వేరు బుద్ధి ఉన్నంతకాలం బ్రహ్మజ్ఞానం కలగదు. నీకు అర్థమవుతుందే, దేహాభిమానం ఉన్నప్పుడు సెక్స్ పోదు. ఆ సెక్స్ దాటాలంటే దేహాభిమానం పోవాలి. దేహంలో సెక్స్ ఉంటుంది కానీ సత్యంలో సెక్స్ ఉండదు, ఆత్మలో సెక్స్ ఉండదు. ఆ రకంగా గోపికల్ని మహోన్నతాడు చైతన్య స్థాయి పెంచేసిన తర్వాత బట్టల కింద పడేశాడు వాడు కృష్ణుడు. ఎంత ప్రక్రియ చేశాడు అంటే సెక్స్ భావాన్ని ఓవర్కమ్ చేయించడానికి ఎంత ఎటువంటి మిరేకలు చేశాడు చూడండి వాడు పరమాత్మ. అంటే జన్మ జన్మలకి సెక్స్ భావన పీడిస్తుంది, దాన్ని గుహ్యేంద్రం అంటారు. ఏమంటారు సెక్స్ భావన ఏమంటారు? గుహ్యేంద్రం అంటారు. కొంతమంది ఉపస్థేంద్రియం అంటారు. అది జన్మ జన్మలకి పీడిస్తుంది కాబట్టి పరమాత్మ సన్నిధిలో ఆ సెక్స్ భావన కూడా ఓవరకం చేయించే బట్టలు పడేశాడు వాడు పరమాత్మ. ఇది సామాన్య మానవులు చేసే పని కాదు. వాడు కొట్టేవాడి కింద మీకు కనిపించవచ్చు, అల్లరివాడి కింద కనిపించవచ్చు, దొంగ కింద మీరు కనిపించవచ్చు, మీకు ఎలా కనిపించిన వాడు పరమాత్మ. దేహాభిమానం ఉంటే, దేహబుద్ధి ఉంటే యథార్థం చెప్పాలంటే మనం అందరం శవ పూజకులేదు కానీ దేవుడు పూజన చేయటం లేదు. మనం అందరం దైవాన్ని పూజ చేయటం లేదు, శవాన్ని పూజ చేస్తున్నాం. ఆ శవబుద్ధి పోకపోతే దైవం యొక్క ఔన్నత్యం తెలియదు గోపికలకి. ఆ స్థాయికి తీసుకెళ్తానికి కృష్ణ పరమాత్మ చేసిన ప్రక్రియ. మనందరికీ దేవుడు అంటే ఇష్టం ఉండదు, శవాలంటే ఇష్టం. మనందరం దేవుడికి కాదు పూజ చేస్తాండి, శవ పూజకి శవాలను పూజ చేస్తున్నాం. మన శరీరానికి మనమే పూజ చేసుకుంటాం. నీకు అర్థమవుతుందా? మన శరీరానికి స్నానం చేయించడం, శరీరానికి అన్నం పెట్టడం, ఈ శరీరాన్ని అందరికీ అందంలాగా కనిపించేటట్టు మరి మంచి బట్టలు వేసుకోవటం. ఇంకా అంచేపు ఈ శవం చుట్టూరు తప్పుతున్నాం కదా, దేవుడి చుట్టూరు మనం తిరగటం లేదు. దేవుడి భక్తి పేరు మీద కూడా మన శవం చుట్టూ మనం తిరుగుతున్నాం. ఇది మనం చేసే ప్రక్రియ. మనం అందంగా లేకపోయినా ఎదట వాళ్ళకి అందంగా కల్పించాలని అనుకుంటున్నాం. ఇది ఏ బుద్ధిలోంచి వస్తుంది? వేరు బుద్ధిలోంచి వస్తుంది. వేరు బుద్ధి మనకు ఉందని పరమాత్మకు తెలుస్తుంది. అది ఓడగొట్టడం కోసం మన మనసును నలిపి నలిపి ఇంద్రియాలను నలిపి నలిపి వదిలేస్తాడు వాడు దేవుడు. వాడు కొంటేవాడు అయి ఉండొచ్చు, వాడు దేవుడు. మనస్సుని ఇంద్రియాలని నలిపి నలిపి పిండేసి వదిలేస్తాడు వాడు పరమాత్మ. పండితుడిలాగా మాట్లాడుతున్నావు, ఎవడు అర్జునుడు అన్నాడు ఏమనే, నువ్వు మాటలు చూస్తే గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావు. ఓ పక్కన పండితుడిలా మాట్లాడుతూ ఇంకో పక్కన ఎవడ కోసం ఏడవకూడదు ఆడ గురించి ఏడుస్తున్నారు. ఓ పక్కన ఇది చేస్తావు, ఇంకో పక్కన అది చేస్తున్నావు. అర్జున మాటలు చూస్తే పండితుడి మాటల్లా మాట్లాడుతున్నావు, మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి. కానీ ఎవరి కోసం ఏడవకూడదో వాడి గురించి ఏడుస్తూ కూర్చున్నాను అర్జున. వాళ్ళ కోసం ఏడుస్తున్నావు, బతుకున్న వాళ్ళ గురించి పండితులు ఏడవరు, చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా పండితులు ఏడవరు. పండితులైన వాడు బతుకున్న వాళ్ళు ఇది ఎప్పుడు చచ్చిపోతారని కనిపెట్టుకుంటారు, చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఏడవరు. కొంతమంది బతుకున్న వాళ్ళు మంచం పడితే ఇది ఎప్పుడు వెళ్ళిపోతారా వెళ్ళిపోయి వెళ్ళిపోతారో మనం అనుకుంటాం. పైకి అనం అనుకోండి, మర్యాద కోసం ఇది వెళ్ళిపోతే బాగుండి వెళ్ళిపోతే బాగుండి అని అనుకుంటా ఉంటే పైకి అనం. కానీ పండితులు ఎవడు బతికితే ఎంతకాలం బతికినా వాడు పోతే బాగుండు అని అనుకోడు. పోయిన తర్వాత ఎందుకు పోయాడని అనుకో. బతుకున్నప్పుడు ఎప్పుడు పోతాడని అనుకో, పోయిన తర్వాత వీడు ఎందుకు పోయాడని మనం అనుకోము. అంచేది ఎవరి గురించి పథకం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? వేరే కుంతిగారు అబ్బాయి ఏమంటున్నాడు, కుంతిగారు అబ్బాయి ఇదేమంటున్నాడు, ఆ కుంతిగారు అబ్బాయి ఏ కుంచిగారు అబ్బాయి, అర్జున్ ఏమంటున్నాడు, ఏ కుంచిగారు అబ్బాయి, ఏ కుంచిగారు అబ్బాయి అని చెప్పి ఏదో వేసవికాలం వస్తుంది శీతాకాలం వస్తూ ఉంటుంది, వేసవికాలం వేడి వస్తుంది శీతాకాలంలో చలి వస్తూ ఉంటుంది. అలాగే నీ ప్రారంభాన్ని బట్టి ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి విషాదం వస్తుంది. ఇది మామూలుగా కాలం వస్తుంది కదా, వేసవికాలం తర్వాత వర్షాకాలం తర్వాత శీతాకాలం. అలాగే నీ ప్రారంభంలో ఏది ఉంటే ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం పోయి సుఖం వస్తూ ఉంటుంది. ఇవన్నీ మామూలుగా ఉంటాయి, ఇవన్నీ నిలకడగా ఉండవు. నీకు అర్థం వస్తుంది, నీకు ఏదో ఇప్పుడు శీతాకాలం వచ్చిందనుకో నిలకడగా ఉండదు, మళ్ళీ వేసవికాలం వస్తుంది, అలాగే సుఖం వస్తుంది, ఇది నిలకడగా ఉండదు, దుఃఖం వస్తుంది, అది నిలకడగా ఉండదు. ఏది వచ్చినా ఇది ఎప్పుడు ఉండదు అనుకో అర్జున. నీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకో, ఎప్పుడు ఇది ఉంటుంది అనుకోకుండా ఇదో వచ్చింది వెళ్ళిపోయింది. అలాగే నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకో అది అది ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు ఏది వచ్చినా అది ఎప్పుడు ఉండదు. శరీరమే ఎప్పుడు ఉండదు, ప్రారంభం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రారంభం ఎవరికి? ప్రారంభం ఎవరికి? శరీరానికి. ప్రారంభం ఎవరికి? శరీరానికి. నీకు శరీర ఆత్మకి పుట్టిన దానికి ప్రారంభం, కానీ పుట్టిన దానికి ప్రారంభం ఏమిటి? పుట్టిన దానికి ప్రారంభం, పుట్టిన దానికి ప్రారంభం ఏంటి? నువ్వు ఎవరై ఉన్నావు? ఆత్మయ్య ఉన్నావు. అది పుట్టలేదు. పుట్టింది ఎవరు? శరీరము. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదనప్పుడు ప్రారంభం ఎవరికి? శరీరానికి వస్తుంది. అది నువ్వు కాదని తెలిసినప్పుడు ప్రారంభం నేను దెబ్బలు కొట్టలేదు. ఈశ్వరుడు కూడా నేను చేయలేడు. దేహాభిమానం ఎవరికైతే పోయిందో, శవబుద్ధి ఎవరికైతే నశించిందో, దేహబుద్ధి ఎవరికైతే నశించిందో, తాడు దూడ కట్రాడి కట్టేస్తే ఆ కట్రాడి దూడ తెంపేసుకుని వెళ్ళిపోతే యజమాని కొడదామనుకున్న దూడను పారిపోయిన తర్వాత దూడను ఏమి చేయలేడు. అలాగే నీ దేహాభిమానం పోతే ప్రారంభం చేత నేను నలిపేద్దామని ఈశ్వరుడు అనుకున్నావు, ఈశ్వరుడికి కూడా నువ్వు దొరకవయ్యా. ఆ స్టేజ్కి ఎగిరి వెళ్ళిపోమంటున్నాడు. తాడు తెంపుకుని బొమ్మంటున్నాడు. తాడు తెంపుకుని మనం బొమ్మంట పెట్టి దేహాభిమానం పోయిన వాడిని ఈశ్వరుడు కూడా ఏమి చేయలేడు. ఇప్పుడు గోపికలు నీటిలో బయట ఎందుకు రాలేదు? సిగ్గు వస్తుంది వాళ్ళకి. ఏం చేస్తుందా? సిగ్గు ఎందుకు వస్తుంది వాళ్ళకి? దేహాభిమానాన్ని బట్టి సిగ్గు వస్తుంది. దేహాభిమానం లేకపోతే సిగ్గు లేదు కదా. దేహాభిమానాన్ని ఓడగొట్టడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రక్రియ కలకాలానికి. అంటే వాళ్ళకి ఉపకారం చెయ్యాలి, తపస్సులు చేసి వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ దేహాభిమానం పోదు చాలా మందికి. అటువంటిది ఒక ప్రక్రియ, ఒక ప్లాన్ తయారు చేసి వాళ్ళకి దేహాభిమానం పోగొట్టాడు. ఇదంతా మహా యజ్ఞవిధి. సృష్టిలో చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, పుట్టివాళ్ళు పుడుతున్నారు. పుణ్య ప్రారంభం అనిపించేవాళ్ళు పుణ్య ప్రారంభం అనిపిస్తున్నారు, పాప ప్రారంభం అనిపించేవాళ్ళు ప్రారంభం అనిపిస్తున్నారు. ఈ సృష్టి అంతా మహా యజ్ఞవిధి. ఇదంతా కూడా పరమాత్మ అధ్యక్షత కింద జరుగుతుంది. ఇదంతా మహా యజ్ఞం జరిగిపోతుంది. యజ్ఞం అంటే పుట్టివాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. అదృష్టవంతులు అదృష్టవంతులే, దురదృష్టం. కొంతమందికి అలా రోజులు వెళ్ళిపోతున్నాయి, కొంతమంది ఇలా రోజులు వెళ్ళిపోతున్నాయి. నిజం అది కాదు, ఇది కాదు. ఇదంతా స్వప్నమే. దేహము లేనే తలంపు ఉండటం వల్ల ఇదంతా నిజం కింద మీకు కనిపిస్తుంది. వేరు బుద్ధి ఉన్నవాడికి ప్రారంభం, కానీ వేరు బుద్ధి లేని వాడికి ప్రారంభం ఏమిటి అసలు? కృష్ణుడు అంటాడు ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. శంకరాచార్యులు వారు అదే అన్నాడు. రమణ మహర్షి ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నది ఒక్కటంటే అది ఒకటే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దానికి నాశనము లేదు, దానికి పుట్టుక లేదు, దానికి నాశనం లేదు. పుట్టింది నశిస్తుంది, కానీ పుట్టింది ఎలా నశిస్తుంది? అది కత్తితోటి నరకలేం, నిప్పుతోటి కాల్చలేం. అది ఉన్నది ఒక్కటంటే ఒకటి, అది పుట్టికే లేదు. పుట్టికే లేదు, దానికి చావు ఎలా ఉంటుంది? పుట్టికే లేని దానికి ప్రారంభం ఎలా ఉంటుంది? పుట్టిన దానికి ప్రారంభం, పుట్టలేని దానికి ప్రారంభం ఎలా ఉంటుంది? దీని ఉన్నది ఒక్కటంటే ఒక్కటని కృష్ణుడు చెబితే, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అని వీళ్ళు రమణ మహర్షి వీళ్ళు చెబితే, దీని గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఒక్కటంటే రెండు వస్తుంది, మళ్ళీ రెండంటే మూడు వస్తుంది, మళ్ళీ మూడంటే నాలుగు వస్తుంది. ఇదంతా మహాశూన్యం అన్నాడు బుద్ధుడు. అది ఉన్నది ఒక్కటంటే ఒక్కటే అన్నాం కదా, దాని బుద్ధుడు ఏమన్నాడంటే మహాశూన్యం ఇది అన్నాడు. అంటే మన హిందూ మతం ఏం చెప్పిందో బౌద్ధుడు కూడా అదే చెప్పాడు. నీకు అది బుద్ధి అయితే మాటలు తేడా. అదంతా మనం ఉన్నది వస్తువు ఉన్నది లేని దానికి లేదు, ఉన్నది ఏదో ఉంది, లేని దానికి ఉండటం లేదు, ఉన్నదానికి లేకపోవటం లేదు. ఇది నిశ్చయం. మీకు అర్థం కాకపోయినా అర్థం, మన బుద్ధి దాన్ని పట్టుకోలేకపోయినా నాకు అర్థమవుతుందా? సూర్యచంద్రులకు కూడా వెలుగిచ్చేవాడు మన హృదయంలో ఉన్నాడు. సూర్యచంద్రులకు కూడా వెలుగు ఎవడిస్తున్నాడు? ఆ వెలిగే శక్తి ఎవడిస్తున్నాడు? వాడే మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. అంటే ఇక్కడ పెట్టుకుని మన అంత భగవంతుని మన అంతర్యామిగా పెట్టుకుని దేశం అంతా తెలుపుతున్నాం. మన స్వరూపంలో సుఖం ఉంది, మన స్వరూపంలో శాంతి ఉంది, మన స్వరూపంలో ఆనందం ఉంది. ఇది దొరక్కపోవటం వల్ల మన బజార్లో సుఖాల కోసం తిరుగుతున్నాం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదని చెప్పాడు కదా కృష్ణుడు. ఆ ఉన్నదేదో ఉందనకు భౌతిక బుద్ధిని ఉందని చెప్పాడు. మహాశూన్యం అన్నాడు. ఒకటంటే మరి ఒకటంటే అనుకో రెండు వస్తుంది, రెండంటే మూడు వస్తుంది, మూడంటే ఇందుక గొడవ వదిలేశాడు. ఇంకా మహాశూన్యం అని బుద్ధుడు చెప్పాడు. ఆ సత్యం దగ్గరికి వచ్చేప్పుడు కదా చెప్పాడు. వ్యవహారికంలోకి వచ్చేటప్పటికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, వ్యవహారంలో నువ్వు ఇతరులకు ఏది చేస్తావు అది నీకు చెయ్యబడుచు అపూర్వం. చెవులు ఉన్న వాళ్ళందరూ బాగా వినండి. వ్యవహారం అది జ్ఞానం, ఇంకా ద్వితీయం లేదు. వ్యవహారం దగ్గరికి వచ్చేవాడికి ఇతరులకు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు చెయ్యబడుతుంది కాలాంతరంలో. అంటే ఇతరులకు నువ్వు ఏదైనా చెడ్డ చేస్తే నీకు చెడ్డ జరుగుతుంది, చెడ్డ చెయ్యబడుతుంది నీకు. ఇతరులకు ఎవరికైనా నువ్వు మంచి చేస్తే నీకు మంచి చెయ్యబడుతుంది, ఇతరులకు ఏది చేస్తావో అది నీకు చెయ్యబడుతుంది అన్నాడు. అంటే దాని అర్థం నీకు అవుతుందా? ఇతరులకు నువ్వు మంచి చేస్తే నీకు మంచి చెయ్యబడుతుంది, ఇతరులకు నువ్వు చెడ్డ చేస్తే నీకు చెడ్డ చెయ్యి, నువ్వేది ఇతరులకు ఏది చేస్తావు అది నీకు చెయ్యబడుతుంది. ఇది భగవాను వాచ, ఇది ఒక జీవుడు చెప్పిన మాటలు కాదు. నీకు అర్థం అవుతుందా? ఇది భగవాను వాచ. ఏం వాచ? భగవాను వాచ. వేలాది సంవత్సరాలు, వేలాది జన్మలు తపస్సు చేసి పోగొట్టుకోలేనటువంటి కామవాసన్నే గోపికులకు కొన్ని క్షణాల్లో తీసేశాడు. ఆడి పరమేశ్వరుడు బండరాళ్ళని హృదయంలో మోస్తున్న బండరాళ్ళని మామూలుగా ఏదో ఒక నెపం పెట్టి లాగా అవతల పాడేశాడు. నీకు దేహాభిమానం ఉన్నప్పుడు కామవాసన ఎక్కడ పోతుంది? సిగ్గు పోదు కదా. ఆ సిగ్గు చేసి ఆ దేహాభిమానం పోయిన వెంటనే వాళ్ళకి సిగ్గుపోయింది. అప్పుడు కానీ వాళ్ళు భూమి మీదకి రాలేదు. ఇది కొన్ని వేలు సంవత్సరాలు చేస్తేనే కానీ మామూలు వాళ్ళు సాధించలేరు. పరమాత్మ అనుగ్రహం ఇదంతా 10 నిమిషాలు ఈ పని అంతా జరిగిపోయింది. ఈ ప్రక్రియ అంతా జరిగిపోయింది. ఇలా కృష్ణమయంగా ఉన్నా మనం ఎక్కడున్నాం మనకే తెలియట్లేదు. ఈ అంశం ఏదో చదువుదామని తీసాం, చదవటం లేదు. అంటే ఈ దేహం వచ్చింది నీకు, పునర్జన్మ ఉంది, మర్చిపోకు, చనిపోతావు. చనిపోయినప్పుడు నీ స్థూల శరీరం కాలిపోతుంది. కాలిపోతే లోపల నీకు సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం మనస్సు, ఈ స్థూల శరీరంలో నీకున్న అలవాట్లన్నీ సూక్ష్మ శరీరంలో కలిసిపోతాయి. సూక్ష్మ శరీరం వెళ్ళి కారణ శరీరంలో కలిసిపోతాయి. మళ్ళీ నీకు శరీరం వస్తుంది. ఆ శరీరం వచ్చినప్పుడు కారణ శరీరంలో గొడవలన్నీ మళ్ళీ సూక్ష్మదేహంలోకి వస్తాయి. మళ్ళీ నీకు దేహానికి వయసు వచ్చి కొలిచి సూక్ష్మదేహంలో గొడవలు స్థూల దేహంలోకి వస్తాయి. స్థూలం సూక్ష్మంలో కలిసిపోతుంది, సూక్ష్మం కారణంలో సరిపోతుంది కలిసిపోతుంది. మళ్ళీ నీకు శరీరం వచ్చి మళ్ళీ వయసు రావటం మొదలు పెడుతుంది కదా శరీరానికి. అప్పుడు మళ్ళీ కారణం వచ్చి సూక్ష్మంలో కలుస్తుంది, సూక్ష్మం వచ్చి ఈ స్థూలంలో కనిపిస్తుంది. ప్రతి మనిషికి 3 దేహాలు ఉన్నాయి. 1 స్థూల దేహం, 2 సూక్ష్మదేహం, 3 కారణ దేహం. ఈ 3 దేహాలని ఎవడైతే ఛేదించాడో వాడే పరమాత్మ అవుతాడు, పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. మీరు చచ్చిపోతారు, మీ శరీరం చచ్చిపోతుంది. మీ అలవాట్లు వెళ్ళి ఎక్కడ దాక్కుంటాయి? సూక్ష్మంలో దాక్కుంటాయి. మరి సూక్ష్ములు అనేది కారణంలోకి వెళతాయి. మళ్ళీ మీకు శరీరం వచ్చేస్తుంది కదా, శరీరం వచ్చినప్పుడు సూక్ష్మంలో మరి మరి కారణంలోంచి సూక్ష్మంలోకి వస్తుంది, సూక్ష్మంలోంచి మళ్ళీ స్థూలంలోకి వస్తూ ఉంటాయి. అయితే నీకు ఈ శరీరంలో నీకు మామూలుగా బాల్యము యవ్వనము ముసలితనము చావు ఎలాగ వస్తున్నాయో అలాగే పునర్జన్మలు కూడా వస్తాయి, పునర్జన్మలు కూడా వస్తాయి. ఈ పునర్జన్మలు కూడా ఈ జన్మ ఎంత అసత్యమే, రాబోయే జన్మ కూడా అంతే అసత్యం. ఈ జన్మ అంత అసత్యము, రాబోయే జన్మ కూడా ఇంతే అసత్యం. దీన్ని భగవాన్ అంత అందంగా చెప్పారంటే టైం అయిపోతుంది అబ్బో, అప్పుడు ఐదు అయిపోతుందమ్మా, ఇవాళ కృష్ణుడు కూడా పడిపోయాను, మాయ చేసేస్తున్నాడు. కృష్ణుడు కామాన్ని జయించాడు, కాలాన్ని జయించాడు. కృష్ణుడు కాలం లేదు, కృష్ణుడికి కాలాతీతుడు కామాతీతుడు. నీకు స్వరూప జ్ఞానం లేని వలనే నీ కోరికలు వస్తాయి. కోరిక ఎందుకు వస్తుంది? నీకు సుఖపడదామని. అంటే సుఖం స్వరూపంలోనే ఉందని, స్వరూప సుఖం నీకు అందితే బయట వస్తువుల మీద కోరిక రాదు. బయట ఏదైనా ఎందుకు కోరుకుంటాం? మనం సుఖపడదామని కోరుకుంటాం. కానీ నిజమైన సుఖం మన స్వరూపంలో ఉందనుకున్నప్పుడు మనసుకి వాండరింగ్, మనసుకి చాపల్యం ఉండదు. మనసుకి చాపల్యనప్పుడు బయట ఏ వస్తువుని కోరుకున్నా సుఖపడదామనే కోరుకుంటాం మనం. కానీ అక్కడ అది వచ్చిన తర్వాత తెలుస్తుంది అందులో విడిపోలేదు. అందులో ఏదో సుఖం ఉందనుకుంటాం, అది మనకు వచ్చాక అందులో ఏమి సుఖం లేదని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ వాడు అన్వేషణ మొదలు పెడతాడు, ఎక్కడ సుఖం ఉందని, ఎక్కడ సుఖం ఉందని. నీ స్వరూపంలోనే ఉంది, అది నిజమైన సుఖం, అది నిత్యమైన సుఖం. నీకు అర్థమవుతుందా? ఆ సుఖస్థానాన్ని పొందే వరకు నువ్వు బయట బజార్లో సుఖాన్ని వెతుక్కుంటావు. అంచేది నీకు దేహం తప్పదు, ఇంద్రియాలు తప్పదు, మనసు తప్పదు. అది జన్మరహితము, ఏది వస్తువుని గురించి చెప్తున్నాడు, ఏది చైతన్యం గురించి చెప్తున్నాడు. ఏమని అంటే మీకు అందరికీ మోక్షం ఆ చైతన్యం గురించి పరమాత్మ ఏమి చెబుతున్నాడంటే అది జన్మరహితము, దానికి శరీరము లేదు, అక్కర్లేదు దానికి. జీవుడికి మనసుకు శరీరం ఉండాలి, కానీ చైతన్యానికి శరీరంతో పని లేదు. అంటే వ్యక్తి భావన ఉన్నంతకాలం వాడికి శరీరం కావాలి, వ్యక్తి భావన ఉన్నంతకాలం వాడికి శరీరం కావాలి. వ్యక్తి భావన లేని వాడికి శరీరంతో పని లేదు. నీకు నేను ఫలానా రూపాన్ని నేను, ఫలానా నామాన్ని నేను, నీకు అర్థమవుతుందా? ఫలానా రూపాన్ని నేను, ఫలానా పేరు నాకు అని వ్యక్తి భావన ఉన్నంతకాలం నీకు జన్మలు వచ్చి తీరుతాయి. ఈ పునర్జన్మలు రాకుండా ఆగవు. వ్యక్తి భావన అని చెప్పు అంటే ఇండివిజువల్ అయి ఏ ఫాల్స్ అయి ఆర్టిఫిషియల్ అయి అది నీకున్నంత కాలం జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ వ్యక్తి భావం, ఆ వ్యక్తి భావాన్ని పిండి చేయాలి. ఆ వ్యక్తి భావం శరీరాన్ని కాదు చంపవలసింది, వ్యక్తి భావాన్ని చంపాలి. శరీరాన్ని చంపితే వస్తుంది, మళ్ళీ శరీరం వస్తుంది. కానీ వ్యక్తి భావాన్ని చంపాలి. నేను ఫలానా వ్యక్తిని, ఫలానా రూపం నాది, ఫలానా నామం నాది, ఫలానా పుణ్యం చేశాను అని ఇలా అనుకుంటాను కదా. ఇది జ్ఞానికి, జ్ఞాని ద్వారా పని జరుగుతుంది. నీకు అర్థమవుతుంది? బ్రాహ్మీ స్థితి పొందిన వాడి ద్వారా పని జరుగుతుంది, కానీ వాడు నేనేదో చేస్తున్నాను అనుకోడు. నాకు ఈ పని ఉంది ఆ పని ఉందని అనుకున్నవాడు జ్ఞాని కాదు. అంటే బ్రాహ్మీ స్థితి పొందినవాడు బ్రహ్మము చేతిలో ఉంటాడు. నీకు అర్థమవుతుందే? తనకు సంకల్పం అంటూ ఏమి ఉండదు. అది తనకి సంకల్పం. ఈ మధ్యలో ఒక భక్తుడు ఏమన్నాడంటే, నేను ఎప్పటి నుంచి సుఖపట్టడం ప్రారంభమయ్యానంటే, మీ విచారణ మార్గం వల్ల నేను సుఖపట్టడం ప్రారంభం లేదు. ఈ మధ్య నేను ఎప్పటి నుంచి సుఖం ఇస్తున్నాను, సుఖపడుతున్నానంటే, దేవుడి సంకల్పాన్ని నా సంకల్పం చేసేసుకున్నాను, దేవుడి ఇష్టాన్ని నా ఇష్టం చేసేసుకున్నాను, దేవుడి బుద్ధిని నా బుద్ధి కింద చేసేసుకున్నాను. అప్పటి నుంచి నాన్నగారు ఎంత సుఖపడుతున్నారా, మీ నేనేమన్నా కూడా నాకు లేదండి, నేను సుఖంలో ఊగిసలాడుతున్నాను అన్నాడు. మీ నేనేమన్నా కూడా మాకేమి లేదండి, దేవుడు నేను నాకు నాకు ఇష్టం, నా ఇష్టాలు దేవుడితో ఏం చెబుతున్నానంటే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ బుద్ధి నా బుద్ధి అని చెప్పిన తర్వాత నోటితోడు కాదండి, లోపల కూడా ఆ నిర్ణయానికి వచ్చేసాను. ఆ నిర్ణయానికి రాకపోతే చేసేది ఏమి లేదు, ఇంకా చేసేది ఏమి లేదు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చేసాను. అప్పటి నుంచి సుఖంలో ఓలలాడుతున్నానండి, నేనే ఉన్న విచారం నాకు తెలియదండి. సుఖంలో ఉయ్యాలు ఊగుతున్నాను, సుఖంలో ఓలలాడుతున్నాను. ఎప్పుడు నీ బుద్ధి నా బుద్ధి, నీ సుఖమే నీ నా సుఖం, నీ సంకల్పమే నా సంకల్పం. నీకు అర్థమవుతుంది, నువ్వు ఏ పని చేస్తే ఆ పని చేస్తాను, నువ్వు వద్దంటే మానేస్తాను, నువ్వు చేయమంటే చేస్తాను, నేను స్వతంత్రమే కాదు, నా వల్ల ఏం అవదు అని ఒక నిర్ణయానికి వచ్చేసాక సుఖపట్టం నేర్చుకున్నారన్నాడు. మీ గొడవలు మాకేం తెలియదు అని చెప్పాడు. ఈ నేనేమన్న గొడవలు మాకేమి తెలియదు అని చెప్పాడు. ఆయన చెప్పిన పని చేస్తున్నాం, వద్దని పని మానేస్తున్నాం. ఆయన చెప్పిన పని చేస్తున్నాం, వద్దని చెప్పిన ఎందుకు వద్దన్నామని తిరగబట్టాను. తిరగబడి కూడా ఇక్కడ లేడు. భగవంతుడు చేయమ ఈ పని చెయ్యంటే చేస్తున్నాం, వద్దంటే మానేస్తున్నాం, ఎందుకు నన్ను వద్దన్నాం అని అడిగేవాడు ఇక్కడ లేడు. అప్పుడు నుంచి సుఖపడుతున్నారు అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడంటే, అరే బాబు మీరు దుఃఖపడే భవిష్యత్తులో దుఃఖం వచ్చే పనులు ఏమి చేయొద్దన్నారు. మీ ఆలోచన వల్లే భవిష్యత్తులో మీకు దుఃఖం తీసుకొచ్చే ఆలోచనలు చేయకండి, భవిష్యత్తులో మీకు దుఃఖం తీసుకొచ్చే పనులు చేయకండి, భవిష్యత్తులో మీకు దుఃఖాన్ని తీసుకొచ్చే స్నేహాలు చేయకండి. మంచి స్నేహాలు మంచి మంచి స్నేహాలు ఎంత ముఖ్యమో మంచి గ్రంథాలు కూడా అంతే ముఖ్యము. ఈ సజ్జన సాంగత్యం ఎందుకంటే, సజ్జన సాంగత్యం ఎందుకంటే నీ మనసు హృదయం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే అంతర్యామి ఉన్నాడో అది ఆ హృదయంలో మనస్సు స్థిరపడటానికే సజ్జన సాంగత్యం. సత్పురుషులతో సాంగత్యం చేయటం వల్ల మనస్సుకి మనస్సు పరిశుద్ధమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది, దానికి లోచూపు కలుగుతుంది. ఏ లోపు కళ్ళకు కాదు లోచూపు, చెవులకు కాదు లోచూపు, నోటుకు కాదు లోచూపు, ఇంద్రియాలకు కాదు లోచూపు. కళ్ళ ద్వారా ఎవడైతే చూస్తున్నాడో, చెవుల ద్వారా అయితే ఎవడైతే వింటున్నాడో, చేతుల ద్వారా అయితే ఎవడైతే పని చేస్తున్నాడో, కాళ్ళ ద్వారా ఎవడైతే నడుస్తున్నాడో, వాడిరా లోపలకు చూడవలసింది. ఈ కళ్ళు ఎర్రి కళ్ళు వేసుకుని లోపల చూస్తావా? ఎరే బొద్దు అబ్బాయి, ఎరే డనసు, ఎరే తలకాయ లేని వాడా, ఏ కళ్ళు లోపలికి తిప్పుతావేంటి అలాగా, ఏ చేతులు ఆడిస్తావేంటి, ఏంటిరా కళ్ళు తిప్పుతున్నావు అట, నీకేమైనా మెల్లకన్న ఉందా, ఏంటి కళ్ళు తిప్పుతున్నావేంటి? కళ్ళు ద్వారా ఎవడైతే చూస్తున్నాడో, చెవుల ద్వారా ఎవడైతే వింటున్నాడో, నోటి ద్వారా ఎవడైతే మాట్లాడుతున్నాడో, చేతుల ద్వారా ఎవడైతే ఆని లోపలికి తిప్పురా, అది అంతర్ముఖ దృష్టి అంటే అది ఆని లోపలికి తిప్పు. నీకేమైనా మెల్లకన్న ఉందా, అటు ఇటు తిప్పుతున్నావు, కళ్ళు తిప్పుతావేంటరా? కళ్ళు కాదు లోపలకు తోలికెళ్ళవలసింది. కళ్ళు ద్వారా చూసే, కళ్ళు ద్వారా ఎవడైతే చూస్తున్నాడో వాడిని లోపలకు తోలికెళ్ళు. వాడి తోలికెళ్ళు లోపలకు తోలికెళ్ళు ఎక్కడ, అది దాని అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ హృదయంలోంచి వస్తుంది. అక్కడికి ఉపసాగ అక్కడ తోలికెళ్ళు, అక్కడ తోలికెళ్ళు. అది ఎంత లోతులోంచి వస్తుందో అంత లోతులోకి దాన్ని ఉపసంహరించు, విత్డ్రా చెయ్యి, ఉపసంహరించి ఉపసంహరించి మనస్సు మనస్సుకి ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో, మనస్సుకి ఎప్పుడైతే అంతర్ముఖం దృష్టికి అది లోపలికి జారుతుంది, అది అది లోపలికి జారుతుంది, జారి అది ఎక్కడైతే ఉదయించిందో అక్కడికి వెళ్ళి జారిపోతుంది. దాని మూలం అది చూసిన వెంటనే అది నశిస్తుంది. అది నశిస్తే మనస్సు నువ్వైతే మనస్సు నశించినప్పుడు నువ్వు నశించిపోతావు, దేహం నువ్వైతే దేహం నశించినప్పుడు నువ్వు నశించిపోతావు. దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు కాబట్టి మనస్సు నశించినప్పుడు నువ్వు నశించవు, దేహం నువ్వు కాదు కాబట్టి దేహం నశించినప్పుడు నువ్వు నశించవు. ఏది నువ్వుగా ఉన్నావో దానికి పుట్టుక లేదు, దానికి నాశనం లేదు, దానికి పుట్టుక లేదు. ఆ స్థానంలోకి దీన్ని ఉపసంహరించు. ఏదేంటి, ఈ మనస్సును ఉపసంహరించు. ఉపసంహరించు దాని మూలాన్ని చూశాక అది నశించిపోతుంది. అది నశించిపోయిన తర్వాత దేహానికి ఆత్మకి ఈ జత కలిసే జత కల్పించేది పోతుందిరా, అప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు. ఈ దేహానికి ఆత్మకి ఒకటి జత పెడుతున్నాడు రా, మన ఆత్మేమో చావదు, శరీరం చనిపోతుంది. దీనికి ఆత్మకి దేహానికి ఒకటి జత పెడుతున్నాడు, ఆ జత పెట్టేవాడే మనస్సు. ఆ జతగాడిని తీసేయరా, ఆ జతగాడే నీ కొంపలో ముంచుతున్నాడు. కొంతమంది స్నేహాలు చేసి పాడైపోతారు. వీడు ఆత్మకి దేహానికి ఇసుమంతయు సంబంధం లేదు, గడ్డి పరికంత సంబంధం లేదు, తల వెంట్రికంత సంబంధం లేదు. దేనికి ఆత్మకి దేహానికి ఏమీ సంబంధం లేదు. కానీ దేహం అది దాని అది సత్పదార్థం అదే, అది ఎప్పుడు ఉండేది, ఇది నాలుగు రోజులు ఉన్నట్టు కనిపించేది పోయేది, ఎక్కడో దాటేది, నిద్దట్లోనే దీని గొడవ లేదు మనకి, నిద్దట్లోనే ఈ దేహం గొడవ మనకు లేదు. నీకు అర్థమవుతుంది, ఒరే పిచ్చివాడా, దేహం నువ్వు అనుకుంటున్నావు, దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇతరుల దేహాలు కూడా వాళ్ళు అనుకుంటున్నావు. నీ దేహం ఎంత నిజమో వాళ్ళ దేహాలు కూడా, నీ దేహం ఎంత అబద్ధమో వాళ్ళ దేహాలు కూడా అంత అబద్ధము. ఇది నీకు అర్థమైనప్పుడు, ఇది నీ అండర్స్టాండింగ్కి దొరికినప్పుడు అప్పుడు రా మనసు లోపలకు వెళ్ళేది. నీ దేహం ఎంత అబద్ధమో నీ భర్త దేహం కూడా అంతే అబద్ధం, కానీ నీ దేహం నిజం అనుకున్నంత కాలం నీ భర్త దేహం కూడా నిజమే. కానీ అబద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి నీ దేహం ఎంత అబద్ధమో నీ భర్త దేహం కూడా, నీ దేహం అబద్ధమైనప్పుడు నీ భర్త దేహం ఎలా అబద్ధం కాకుండా ఉంటుంది, ఎలా నిజమవుతుంది? ఆత్మకి తమ్ముడు ఎవడో, అన్నగారు ఎవరో, అక్క ఎవరో, చెల్లెలు ఎవరో, తండ్రి ఎవడో, తల్లి ఎవరో, అలా పుట్టిన దానికి అక్క చెల్లెలేంటి, అన్నదమ్ములేంటి? పుట్టినవాడికి అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు, పుట్టిన వస్తువుకి తండ్రి ఎవడు? ఊయిజవర్ మదర్, ఊయిజవర్ ఫాదర్, ఊయిజవర్ సన్, ఊయిజవర్ రిలేటివ్, ఊయిజవర్ ఫ్రెండ్, ఊయిజవర్ ఎనిమీ. ఇదంతా మనస్సు యొక్క గారిడి. ఇదంతా ఏంటి? ఇదంతా మనోకల్పితం, ఇదంతా మనస్సు గారిడి. లోపలికి తిప్పురా, నీ నెల్లకళ్ళు కాదు లోపలికి తిప్పింది, కళ్ళు చెప్పక లోపలికి. కళ్ళు ద్వారా ఎవడైతే చూస్తున్నాడో, చెవుల ద్వారా ఎవడైతే వింటున్నాడో వాడిని లోపలికి చోరికెళ్ళు, వాడిని లోపలికి చేరుకెళ్ళు. వాడి గ్రంథి, వాడు ఏం తెలియనట్టు కనిపి అమాయకుల్లా కనిపిస్తున్నాడు. ఆత్మకి దేహానికి అసలు ఏమీ సంబంధం లేదు. ఆ సంబంధాన్ని ముడిపెట్టేవాడు ఈడే. ఇది మామూలుగా దానికి దీనికి తాడు దోణ కట్టాడు కట్టేసినట్టు దానికి దీనికి సంబంధం పెట్టేస్తున్నాడు. దేనికి? ఆత్మకి దేహానికి సంబంధం ఈడే పెడుతున్నాడు. ఆ చుట్టరకం కలిపాడు ఈడే మనసే పెట్టేస్తున్నాడు. నిజం కానిదాన్ని నిజం అనిపించేలా చేస్తున్నాడు. మీకు ఏదైతే నిజం అది నిజం కానిలాగా అది నిజం కాదనిపిస్తున్నాడు. ఏదైతే సత్యమో అది సత్యము కాదనిపిస్తున్నాడు. ఇంకేది ఆత్మను తీసుకొచ్చి దేహానికి లంకి పెడుతున్నాడు. అంచేది ఈ లంకి, ఈ ముడి విడిపోతే, ఏది మనస్సు అనే ముడి విడిపోతే, ఈ నేరనే తలంపు విడిపోతే ఆత్మ ఆత్మగా కనిపిస్తుంది, దేహం దేహంగా కనిపిస్తుంది. అప్పుడు దేహం చనిపోయినా నేను చనిపోవటం లేదు. నువ్వు ఆత్మ ఉన్నావు కాబట్టి దేహం చనిపోతున్నా నేను చనిపోవటం లేదని నీకు తెలుస్తూ ఉంటుంది. అదే అయ్యే అమృతత్వం అంటే నేను అదేంటది? అది అమృతత్వం. అది నువ్వు శరీరం ఉండగానే పొందొచ్చు. శరీరం చనిపోయిన తర్వాత కాదు. ఈ ఆత్మ సుఖం ఏది? ఆ బ్రాహ్మీ సుఖం, ఆ పరమశాంతి, ఆ పరమాత్మ తాలూకు చైతన్యం శరీరం చనిపోయే వరకు మీరు రాకండి. శరీరం ఉండగానే ఆ సుఖాన్ని పొందొచ్చు. అది ఏంటి? అలౌకిక సుఖం, అలౌకిక శాంతి. ఇది అరవింద్ ఘోష్ గారు అరవింద్ ఘోష్ గారి భాషలో చెప్పాలంటే, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, వాళ్ళకి ఎంత నిశ్శబ్దత వస్తుందంటే, ది కామ్, ది లైట్, ది పవర్. మీకు ది లైట్, ది కామ్, ది పవర్ వాళ్ళకి. తర్వాత వాళ్ళకి సముద్రంలో ఎంత నీరు ఉంటుందో నీకు అర్థమవుతుందా? సముద్రంలో ఎంత నీరు ఉంటుందో అంత ఆనందం మీ హృదయంలోంచి ఉబ్బుకుతుంది. ఎప్పుడు మీకు ఆత్మజ్ఞానం కలిగేది? ఎప్పటికి ఈ సీస్ ఆఫ్ ఆనంద అంటే, సముద్రంలో ఎంత నీరు ఉందో నీకు ఆ బ్రాహ్మీ స్థితి కలిగి అంత ఆనందం వచ్చి మిమ్మల్ని శిరస్సును ముంచేస్తుంది. అప్పుడు శరీరం చనిపోతాం. శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేదే. శరీరం ఉంటే లాభం లేదు, శరీరం పోతే నష్టం లేదు. అంటే ఇంతకీ ఏం చెబుతున్నా అంటే, బ్రాహ్మీ స్థితి పొందిన వాడు బ్రహ్మము చేతిలో పని ముట్టి కింద ఉంటాడు. వాడికి నాకేది ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు అని ఉండదు. వాడి పనే, ఈడి పని, వాడి ఇష్టమే వాడి. అది తెలుసుకున్నాక నేను సుఖపడుతున్నానన్నాడు ఈ మధ్యలో ఒక భక్తుడు. నాకు ఇష్టాలంటే ఏమి లేవు, వాడి ఇష్టమే నాకు ఇష్టం. నీకు అర్థమవుతుంది? వాడి సంకల్పమే నా సంకల్పం. నాకు సొంత బుద్ధి ఏమి లేదు, వాడి బుద్ధే నాకు బుద్ధి. చేయమంటే ఎందుకు చేయమని అడగటం లేదు, వద్దంటే వద్దు, ఎందుకు వద్దాము, ఎందుకు వద్దని అడగటం లేదు. వాడి చేతిలో పనిముట్టేయను. ఆడి చేతిలో పనిముట్టి అయిపోయిన వల్ల ఆడే చేస్తున్నాడు కానీ నేనేమి చేయటం లేదని తెలుస్తుంది. అందుకే దీన్నే రమణ మహర్షి గారు అంటే, రమణ మహర్షి గారికి కూడా డిగ్రీ ఉంది, ఏమీ పని లేని వాడు. అంటే జ్ఞాని పని చేసినా చేయని వాడితో సమానం. జ్ఞాని పని చేసినా చేయని వాడితో సమానం. ఎందుకంటే ఆడి అహంభావంతో చేయడు, వ్యక్తిభావం. జ్ఞానిలో వ్యక్తిభావం ఉండదు. అంటే వాడు పని చేసినా చేయని వాడితో సమానం. ఇంకా అక్కడ వ్యక్తిభావం లేదు, మనస్సు లేదు. వ్యక్తిభావం లేనివాడు పని చేసినా చేయనివాడితో సమానం. చేస్తే అంటుకుంటుంది, మీకు అర్థమవుతుంది, చేస్తే చుట్టుకుంటుంది. వాడు ఏమి చేయను, చేసినా చెయ్యని వాడే. ఈ మధ్యన ఆ భక్తుడు అన్నాడండి, నేనెవడని విచారణ చేయలేదండి, దేవుడు ఇష్టమే నా ఇష్టం అనుకుంటున్నాను, ఆయన సంకల్పమే నా సంకల్పం అనుకుంటున్నాను, అప్పటి నుంచి నేను సుఖపడుతున్నాను. కానీ నాకు కొంతమంది ఇంకా మమ్మ ఇంట్లో వాళ్ళ మీద నాకు అంత మమకారం పోలేదండి, ఇంట్లో వాళ్ళ మీద అంత మమకారం పోలేదు నాకు. మరి ఈ మమకారం ఏంటని దేవుణ్ణి అడిగాను నేను, అంటే మనసులో ఏంటి మరి ఈ మమకం, నీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నప్పుడు ఈ మమకారం ఏంటని అడిగాను. ఈ మమకారం కూడా నీ ప్రారంభం తెచ్చిపెట్టింది, కానీ నిజంగా వాళ్ళ మీద నీకు ఇష్టం ఉంది కాదురా, వెరీ తలకాయ అన్నాడు. నీకు ఈ మమకారం నీకు ఎందుకు వచ్చిందంటే నీ ప్రారంభం తెచ్చిపెట్టింది. నీకు అర్థమవుతుంది, ఈ మమకారం నిజం కాదు, కానీ నీ దేహ ప్రారంభం వాళ్ళ మీద మమకారం తెచ్చిపెట్టిందిరా. నేనేమో నేను మమకారం చేయమన్నానా, నీ దేహ ప్రారంభమే వాళ్ళ పట్ల నీకు మమకారం కల్పించింది. నీకు అర్థమవుతుంది, అది నువ్వు అర్థమైతే నా మీద నిశ్చూరాలు ఏవిరా బాబు అన్నాడు. అంటున్నాడు నా మీద నిశ్చూరాలు వేసేస్తావు. బాగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. కొంతమంది చాలా మమకారం అంటారు, వాళ్ళు కడుపునొప్పి వస్తే వీళ్ళు కడుపునొప్పి వచ్చింది అంటారు, వాళ్ళ తలకాయ పోటీ వస్తే వీళ్ళకి తలకాయ పోటీ వచ్చింది అనుకుంటారు. మీకు అర్థం, వాళ్ళకి ధర వస్తే వీళ్ళు ఇదేంటారా, వాళ్ళకి కాదు నీకు రావాలంటే వీళ్ళకి వచ్చేది, వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఎందుకు ఏడుస్తారు, వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏడుస్తారంటే అంత విపరీతమైన దేవుడు మమకారం పెట్టేస్తాడు. ఆ మమకారం ఎందుకు పెడతా అంటే ఆయన మర్చిపోవడం కోసం మాయ. మరి ఏంటి దేవుణ్ణి అడిగాడు, ఏంటి ఇంత మమ్మో పక్కన నిన్ను పూజిస్తున్నారు, నాకు ఎంత మమకారం ఉందంటే ఆ మమకారం నిజం కాదు, నీ ప్రారంభం తెచ్చిపెట్టిందిగా మమకారం. ఆ ప్రారంభాన్ని నాకు ఇచ్చేస్తే ఇది కూడా పోతుంది. నీ కొంతమందికి చాలా మమకారంగా ఉంటారు. నీకు అర్థమవుతుందా, బళ్ళలోంచి లేటుగా వచ్చారనుకోండి పిల్లలు, బళ్ళలోంచి అయ్యబాబు దారిలో ఏమైనా బండి కింద పడిపోయారేమో, లేదా చచ్చిపోయారేమో, ఎవరైనా కొట్టేశారేమో, లేదా ఆస్ట్రేలియాలో ఎవరైనా చంపేశారేమో, ఏంటి ఆ మమకారం కొద్ది 90 ఆలోచనలు, లేదా ఆ స్కూల్ బస్సు ఎక్కడ బోల్తా పడిపోయిందేమో, వాళ్ళు టైంకి రాలేదు బస్సు. కారణం ఏంటి, అది నిజం కాదు, నీ మమకారం తెచ్చిపెట్టిన క్షోభ అర్జున నీ మమకారం తెచ్చిపెట్టిన క్షోభ అది. ఇంకా నీకు సాధన ఎప్పుడు చేస్తావు, నీకు సాధన ఎప్పుడు చేస్తావు, నువ్వు సాధన ఎప్పుడు చేస్తావు అంట. అంచేత నువ్వు మామూలు పని చేయి, బాగుపడివాడు బాగుపడతాడు పాడే, నువ్వు మమకారం పెట్టు పని చెయ్యి, కానీ మమకారం పెట్టు పని వద్దంటలేదు, పని వద్దంటలేదు. నీకు అర్థమవుతుందా, ఆ పని వద్దంటలేదు. పని కృష్ణుడు కర్మయోగం బాగా చెప్పాడు, అది ముద్దబ్బాయిలా కూర్చో, ఆయన ముద్దబ్బాయిలా కూర్చోలేదు, మన ముద్దబ్బాయిలాగా కూర్చోమంటాడు. ఆ నిరవధంగా పని చేస్తూనే ఉన్నాడు, పని చేస్తూనున్నాడు. ఆడు పొద్దున్న మంచం మీద లేచి ఇలా కళ్ళు నూపుకుంటా అంటే, ఎరే గోవింద, ఎరే దామోదరా, ఆవులని మేపాలరా, ఇంకా కళ్ళు ఇంకా బద్ధకంగా ఉందా, ఇంకా ఆవలంతలు వస్తున్నాయా, ఇంకా కళ్ళు మూతలు పడినాయా, లేవరా గోవింద, దామోదర, నారాయణ, మాధవ, యశోదాన్ని కూర్చొని ఇవ్వటాలో అది పనికి తోలేస్తానండి. కాదురా మంచం మీద లేచా ఇంకా కళ్ళు నలుపుకుంటాయంటే లేదురా బాబు, దూడ తోలికెళ్ళాలి ఆవుల్ని, ఆవులు ఎవరు మనమే. యేసుక్రీస్తు కాసిన గొర్రెలు మనమే, కృష్ణుని మేపిన ఆవులు మనమే, జీవకోటే ఆవులు ఎవరు అనుకుంటారు, మనమే ఆవులు, మళ్ళీ తోలికెళ్ళాలి కదా. అంటే కొంతమంది ఏమంటారంటే ఇంట్లో వాళ్ళ మీద ఉన్నా, ఇంట్లో వాళ్ళ మీద ఏదో డ్యూటీ చేయాలి కదా అంటారు. ఏదో అంటే డ్యూటీ చేయొచ్చు, మమకారం పెట్టుకోక్కలే డ్యూటీ చేయొచ్చు. కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు డ్యూటీ చేస్తున్నావంటే పాలెడికింత చేస్తున్నావు. మామూలు డ్యూటీ అనేది గొప్ప మాట అనుకుంటాం మనం, ఏమన్నా డ్యూటీ చేయాలి కదండి అంటారు. డ్యూటీ అనేది మనకి ఎంత గొప్పగా ఉంది, అంటే డ్యూటీ అంటే తప్పదు కాబట్టి చేస్తామని అర్థం వస్తుంది, అంతే కదండి. ఏమంటే మా డ్యూటీ మేము చేయాలి కదంటే మాకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి కదా. ఆ డ్యూటీ కూడా తప్పన్నాడు కృష్ణుడు. యజమాని కింద చెయ్యి, చెయ్యాలని చెయ్యి. బలవంతంగా ఏ పని చేయొద్దు, చెయ్యాలని చెయ్యి, యజమానిగా చెయ్యి, బానిస కింద చెయ్యి. డ్యూటీ అంటే ఏంటి? ఏదో మాకు ఈ డ్యూటీ వచ్చి మీద పడిందంటే పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేదా పొట్టదండి, ఏది డ్యూటీ చెయ్యాలి కదా అంటారు చాలామంది. ఆ డ్యూటీ అనే మాటలు కృష్ణుడు ఒప్పుకోడు. ఏ నువ్వు కూలోడువా? ఏంటి కూలోడు? కూలి మాటలు చెబుతావండి, కూలి మాటలు చెబుతావండి. నువ్వు యజమాని కింద చెయ్యి, ప్రభువు కింద చెయ్యి. అంటే నువ్వు కర్మకి బానిస కింద చెయ్యకు, స్వతంత్రంగా చెయ్యి, పెద్ద రకంగా చెయ్యి. నీకు అర్థమవుతుంది? అంటే యజమాని కర్మకి యజమానిగా ఉండి కానీ బానిసగా ఉండకు. ఏదైనా తప్పదండి, ఏదో వాళ్ళకి రుణ సంబంధం ఉన్నామండి, ఇది చాకరీ చేస్తే ఇలా ఏడుస్తే ఎంతకాలం చేస్తారు రా పని అంటాడు. ఎంతకాలం ఏడుస్తారు అంటే కృష్ణుడు చెప్పేది ఏంటంటే మీరు చేసే పని మీరు మోక్షం పొందడానికి సహకరించాలి, అలా చేయండి అని. నీకు అర్థమవుతాను. ఇందులో సబ్జెక్టు కర్మ, మీరు చేసే పని మీరు మోక్షం అంటే మీరు చేసే పని వల్ల మీకు చిత్తశుద్ధి కలగాలి. ఎలా పని చేస్తే మీకు మోక్షం కలుగుతుందో అలా పని చేయటం నేర్చుకోండి. అంటే ఇష్టంతో చేయండి, బానిసగా చేయకుండా యజమానిలా చేయండి. కొంతమంది అంటారు ఈ రుణం తీర్చలేకపోతున్నామని అందుకు ఇలా అన్నాడు అంటారు. ఏనాడు రుణం ఉండాలి, వీళ్ళకి చేస్తున్నాడు చాకరీ అంటారు. కొంతమంది అంటారు ఏదో డ్యూటీ చేయాలని చేస్తాం, ఉసు ఊరుమంటే ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఏది డ్యూటీ చేయాలి, ఇటువంటి మాటలు ఉదయం ఉన్నాడు భగవంతుడు. యజమాని కింద చెయ్యండి, ప్రభువు కింద చెయ్యండి. ఏదో అంటే రుణం తీరిపోతుందంటే రుణం తీరిపోవడం అంటే అంటే రుణం తీరిపోవడానికి మీరు పని చేస్తున్నారా లేకపోతే ఇష్టంగా చేస్తున్నారా? మీరు ఎలా పని చేస్తే మోక్షం వస్తుందో అలా పని చేసే వాళ్ళకి రుణం తీర్చలేంటి. అసలు ఏం పని చేయటం? ఆ పని ఎలా చేయాలో తెలుసుకుని చేయండి. అంటే అక్కడ పని చేయటం కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆ పని ఎలా చేస్తే మీకు మోక్షం వస్తుందో, ఆ పని ఎలా చేస్తే మీకు శుద్ధశుద్ధి కలుగుతుందో అంటే కర్మని యోగంగా చేయండి. కర్మయోగం అంటే ఏంటి? కర్మని యోగంగా చేయండి. వీళ్ళు ఏమంటారు? ఏదో చేస్తున్నామంటే జాగ్రత్త చేస్తున్నామంటే అడగంటారు. అంటే నువ్వు కర్మని యోగంగా చేసేవాడికి వాళ్ళే కనిపిస్తారు, కానీ చాకరీ చేసేవాడు కనపడి అది యోగం. మీరు బాగా సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారా? నాకు నోరు నొప్పిదే. మీరు సబ్జెక్ట్ టైం అయిపోయింది, 3 గంటలు కూర్చున్నాం, 3 గంటల పైన అయిపోయింది. మీరు పని ఎలా చేయమంటున్నారంటే మనం కనపడ మనం ఎవరి కోసం చేస్తున్నాము, ఏ పని చేస్తున్నా పని కనపడాలా, కానీ మనం కనపడకూడదు. అక్కడ మీరు ఏదైనా గుడి కట్టించారని కూడా గుడి కనపడాలి, కానీ మీరు కనపడకూడదు. మీకు అర్థమవుతుంది? ఏదైనా మీరు మంచి పని చేశారని కూడా పని లోకానికి కనపడవచ్చు, మీరు కనపడకూడదు. అంటే ఆ పని ఎవరు చేశారంటే నేను చేశానే తలంపు మీకు అసలు లోపల ఉండకూడదు. అంటే ఏది ఆ పని ఉండాలి, మీరు ఉండకూడదు. ఆ పని ఉండాలి, మీరు ఉండకూడదు. అప్పుడు ఏం పోతుంది? ఈ నేను పోతుంది. అప్పుడు ఎక్కడ బ్రహ్మముడు తెలుస్తావు, ఎక్కడికి పోతావు? ఈ నేను రమణ మహర్షి నేను పోవాలి, నేను పోవాలని చెప్పాడు. కర్మయోగం కూడా నేను పోగొట్టుకో. కృష్ణుడు ఏం చెబుతున్నాడు? ఈ నేను పోగొట్టుకోమని విచారణ చేసి నేను పోగొట్టుకోమంటున్నాడు కదా రమణ మహర్షి. కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు నిష్కామ కర్మ చేసి, స్వార్థం లేని కర్మ చేసి నేను అంటే ఆ పని కనిపిస్తుంది, నేను కనపడటం. చివరికి భగవంతుని మిగులుతాడు నేను కనపడటం. భగవంతుని మిగులుతాడు ఈ నేను కనపడటం. నువ్వు పని చేస్తూ ఈ నేను ఎలా కనపడకుండా పోవాలో అలా చెయ్యి పని. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు? ఏం తిరకాసుగా ఉందా? ఆల్జబ్రా లెక్కన ఉందా? అంటే ఇప్పుడు ఈ నేను పోవాలి, ఇది ఇలా చేయండి, విచారణ ఎలా చేయండి, అలా చేయండి అని భగవాన్ చెప్పారు. ఇక్కడ కృష్ణుడు చెప్పే కర్మ రహస్యం ఏంటంటే మీరు చేస్తున్న పని ఎలా చేయాలంటే పని జరుగుతూ ఉండాలి, ఇక్కడ నేను కనపడకూడదు. ఆ పని పూర్తయ్యేటప్పటికి నేను కూడా పోవాలి. మనకేమవుతుందంటే పని పూర్తయ్యేటప్పటికి నేను పెరుగుతుంది. మీరు చూసుకోండి, మీ అనుభవంలో కూడా చూసుకోండి. మనకు ఆ పని పూర్తయ్యేటప్పటికి నేను పెరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆ పని పూర్తయ్యేటప్పటికి నేను పోవాలి. నేను పోయిన తర్వాత ఉన్నది బ్రహ్మమే కదా. ఈ ముడి నేను పోతే ఏది పోతుంది? ముడి తగ్గిపోతుంది. అంటే దేహాన్ని ఆత్మనుకునే బుద్ధి పోతుంది. ఈ నేననే బుద్ధే దేహానికి ఆత్మకి, దేహానికి ఆత్మకి సంబంధం లేకపోయినా దేహమే ఆత్మని బుద్ధి కలగజేస్తుంది. ఏది? ఈ నేనే బుద్ధి. ఆ ముడి నువ్వు స్వార్థం లేకుండా పని చేస్తాంటే, అంటే పని కోసమే పని చేస్తాంటే ఈ ముడి తెగిపోతుంది. అప్పుడు నువ్వు బ్రాహ్మ స్థితిని పొందుతావు. పని యజమాని కింద చెయ్యి, బానిస కింద చెయ్యి. అసలు ఇక్కడ ఏమంటున్నాడు? ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. ఉన్నదానికి లేదు, ఇది నూటికి నూరు పాడి సత్యం. ఇది పారమార్థిక సత్యం. ఏంటిది? పారమార్థిక సత్యం. అది మనకి బ్రెయిన్కి అందక అబద్ధం, మనకి తెలియని అబద్ధాలు అనుకుంటాం. మన బుద్ధి మంచిది కాదు, మన బుద్ధి పాడైపోయి ఉంది. భగవంతుడు చెప్పిన చాలా విషయాలు అంగీకరించినట్టు నటిస్తాం, కానీ అంగీకరించాం, అంగీకరించాం. ఇంకేదో మన అహంకారం అంగీకరించనివ్వదు, మనలో ఉన్న పాపం అంగీకరించనివ్వదు. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. లేనిది నువ్వు ఉందే ఉందనుకున్నా లేదు. ఉన్నదానికి లేదనుకుంటే ఉన్నది పోదు. లేనిదాన్ని ఉందే ఉందనుకున్నా నువ్వు అనుకోవటమే కానీ అక్కడ లేదు. నువ్వు తిరగేసి అనుకుంటున్నావు. ఈ తిరకాసి నీ బుద్ధిలో ఉంది. ఈ తిరకాసి ఎక్కడుంది? నీ బుద్ధిలో ఉంది. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉన్నది అంటూ లేదు. ఇది సత్యము, ఇది నిశ్చయం అన్నాడు గీతలో కృష్ణుడు. నీకు అర్థమైనా అర్థం అవుతుంది, ఇది ట్రూత్. కృష్ణుడు ఏమన్నా అంటే, ముగిస్తున్నాను, టైం అయిపోయింది, ఇవాళ 3 గంటల పని అయిపోయింది. అది వచ్చే సంవత్సరానికి కృష్ణాష్టమి మానవ గారు 2 గంటలు మింగేస్తున్నాడు భగవంతుడు. భగవంతుని కాలం లేదు. కాలాన్ని జయించిన వాడు, కామాన్ని జయించిన వాడు ఈశ్వరుడి స్వరూపాన్ని పొందుతాడు. ఈశ్వరుడు కాలాన్ని తన్నాడు, కామాన్ని దహింపజేశాడు. కామం వల్ల పుడతారో, కాలం వల్ల చచ్చిపోతారో? కాలం వస్తే చచ్చిపోతారో, కామం వస్తే పుడతారో? ఇదే నేనెవడనే పుస్తకంలో ఏం చెప్పాడు? నువ్వు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఎవరు? భగవాన్ చెప్పాడు నేనెవడనే పుస్తకంలో. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఇతరులకు నువ్వు చేసేది దేవుడికి ఇచ్చే అప్పు లాంటిది. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. దేవుడిని అప్పు తీర్చి తీరుతాడు. దేవుడు దివాడా చేయడు. దేవుడు దివాడా చేస్తాడని భయపడకండి. మీరు నువ్వు ఎవడికైతే అప్పు ఇచ్చేవాడు దివాడా చేయొచ్చు. నీకు అర్థమవుతుందా? ఎవడికైతే నువ్వు సహాయం చేసావో ఆడి దివాడా చేయొచ్చు. కానీ దేవుడు దివాడా చేయడు. ఇతరులకు నువ్వు చేసి సహాయం అంతా కూడా దేవుడికి ఇచ్చిన అప్పు లాంటిది రా బాబు అన్నాడు బైబుల్లో. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఒక నోరు కాదు, 1000 నోట్లతోటి ఈ మాట యొక్క సౌందర్యం చెప్పలేము. ఒక నోటితోటి ఎలాగ చెప్పలేము? 1000 నోట్లు పెట్టుకుని ఈ మాట యొక్క సౌందర్యం చెప్పలేము. అంత సౌందర్యం, అంత స్వచ్ఛమైన మాట ఇది. ఒకసారి ఆనందమయ్యని ఒక ప్రశ్న అడిగారు. కర్మ చేస్తే జన్మ వస్తుంది, జన్మ వస్తే కర్మ చేస్తాడు. జన్మ కర్మ కర్మ జన్మ జన్మ కర్మ కర్మ జన్మ. నువ్వేదో కర్మ చేసావు, జన్మ వస్తుంది. నీకు అర్థమవుతుందా? మళ్ళీ జన్మ వస్తే ఏదో కర్మ చేస్తావు, మళ్ళీ జన్మ వస్తుంది. దీని ఆనందమయ్యని ఈ ప్రశ్నకి, ఏమంటే ఈ కర్మరహస్యం ఎప్పుడు తెలుస్తుంది? ఈ కర్మరహస్యం తెలియటాలి దీన్ని గ్రంథాలు చదివిన అతను. ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు అనుభవించిన కర్మ అంతా ఖర్చు అయిపోయి ఇంకేం మిగలకపోతే అప్పుడు కర్మరహస్యం తెలుస్తుందని చెప్పి. ఎవరు? ఎంత బాగా చెప్పింది ఆనందమయ్య. ఎలా చెప్పిందంటే, నువ్వు అనుభవించవలసిన కర్మ అంతా ఖర్చు అయిపోయి ఇంకా నువ్వు అనుభవించడానికి నువ్వు అనుభవించడానికి కర్మ మిగలకపోతే అప్పుడు కానీ నీ కర్మరహస్యం తెలియదని చెప్పింది. ఈ లోపల నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా కర్మరహస్యం తెలియదు. స్వామి వివేకానందరే ఎవరు అడిగారంటే విత్తి ముందా చెట్టు ముందా అని. ఏమని అడిగారు? విత్తి ముందా చెట్టు, విత్తులోంచి చెట్టు వస్తుంది, చెట్టులోంచి విత్తు వస్తుంది, ఇంతకు విత్తి ముందా చెట్టు ముందా అని. వివేకానంద అన్నారు, మా మతంలో దానికి సమాధానం చెప్పలేదు, మా మతంలో దానికి ప్రత్యేకంగా యుధమిద్ధంగా సమాధానం చెప్పలేదు. కానీ దేవుడు విత్తిలోంచి చెట్టును చేయగలడు, చెట్టులోంచి విత్తిని చేయగలడు, రెండూ చేయగలడు అని చెప్పాడు. విత్తిలోంచి చెట్టుని తీస్తాడు, చెట్టులోంచి విత్తిని తీస్తాడు. అది మీరు ఎలా ఏది ముందని అడుగుతున్నారు. ఏది ముందన్నది కాదు, ఏది ముందన్నది మా మతంలో చెప్పలేదు. అందులోంచి ఎలా విడుదల పొందాలని చెప్పారు, కానీ ఏది ముందది చెప్పలేదు. కానీ విత్తిలోంచి చెట్టుని తీస్తాడు, చెట్టులోంచి విత్తిని తీస్తాడు, భగవంతుడికి ఏదైనా సాధ్యమే అని రాదు. గోవింద యశోద, మీరు మన శరీరానికి ఏదో రోజున చావు వస్తుంది, ఊరికే వాయిదాలు వేస్తున్నారు. ఏదో రోజున శరీరానికి చావు వస్తుంది అంటే శరీరానికి చావు వచ్చే ముందు చావు లేని స్థితికి మీరు రావాలి. అంటే శరీరం చనిపోయినా నేను ఉంటానన్న సంగతిని మీకు అనుభవానికి వచ్చేస్తుంది. మీకు ఎప్పుడు అమృత ఆత్మానుభవం కలిగినప్పుడు అది అనుభవిక వైద్యం. ఏది ఆత్మది? ఆత్మ అనుభవిక వైద్యం. యశోది ఎలా పిలిచేది వాడిని నిద్రమోకంలో ఉండగా? ఎప్పుడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అల్లర వద్దని. ఎప్పుడన్నా ఈ కొంటివాడు అల్లరి చేస్తాడంటే అల్లర వద్దని చెప్పి చెప్పకుండా ఎరే ఎరే అల్లరే అంటే మనం అలా అంటాం. ఆడు అలా యశోది అల్లరి, ఎరే గోవింద అంటే అల్లరి చేయొద్దని. ఎరే గోవింద దామోదర మాధవ నారాయణ, ఏమిట్రా అల్లరి చేస్తున్నావు, అల్లరి చేయొద్దు, ఏరే కొంటి పనులు చేస్తున్నావు, మట్టి తింటున్నావా, కొంటి పనులు అలా అందావుడు. ఏమంటుంది అల్లరి చేయొద్దు అని? ఏమంటుంది? గోవింద దామోదర మాధవ నారాయణ. మీరు కూడా అనండి, మీరు కూడా అని, మీకు సిగ్గేస్తానండి. గోవింద గోవింద దామోదర మాధవ నారాయణ. ఏ నారాయణ, ఇంకా ఆలస్యం అయిపోతానురా, దూడదోలికి వెళ్ళటానికి అంటానికి నారాయణ అంటుంది. నారాయణ అంటే దూడదు, నువ్వు ఆలస్యంగా లేవకు పని పని చెయ్యాలని. ఏ గోవింద గోవింద మాధవ గోవింద దామోదర మాధవ నారాయణ. ఇప్పుడనుకో మనం చనిపోయే టైంలో మన శరీరం ప్రాణం మన శరీరాన్ని ప్రాణం మన శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు కూడా ఇదే అనుకోవాలి మనం. అప్పుడు మీరు అప్పుడైనా అప్పుడు దేహం ఉండగా తరించపోయినా దేహం పోయాక తరిస్తారు. ఇంతవరకు మనం జీవనముక్తి గురించి చెప్పుకున్నాం, అప్పుడు ఈ విదేహముక్తి వస్తుంది. ఏది శరీరం ఉండగా తరించపోయినా శరీరం పోయిన వెంటనే తరిస్తారు. ఏమనుకోవాలి? కానీ అది ఎలాగ జ్ఞాపకం రాదు లేని మనకి. నీకు బోళ్ళని గొడవలు ఉన్నాయి, నీకు బోళ్ళని గొడవలు 90 గొడవలు మీకున్నాయి, అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇది ఎలాగ జ్ఞాపకం రాదు? జ్ఞాపకం రాదని నాకు తెలిసి ఉండే చెబుతున్నాను. నూటికు నూరి పాళ్ళు మీకు జ్ఞాపకం రాదు. ఇది నీకు సంసారం గొడవలు బోళ్ళు ఉంటాయి కదా, నీకు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఉంటాయి, నీకు 90 గొడవలు ఉంటాయి కదా. దాని సీక్రెట్ బర్ధన్స్ అన్నాడు కృష్ణుడు. నీకేమంటారా? మీ హృదయంలో ఏదో మోస్తూ ఉంటారో, మీకు ఈ దామోదరుడు ఎక్కడ జ్ఞాపకం వస్తాడు రా, మీ హృదయంలో ఏదో ఒకటి మోస్తూ ఉంటారా, ఈ జ్ఞాపకం వస్తాయి కానీ ఈ జ్ఞాపకం రావు. మీ హృదయంలో ఉన్న పనికిరాని రాళ్ళు జ్ఞాపకం వస్తాయి కానీ ఈ జ్ఞాపకం రావు. ఆ రాళ్ళు జ్ఞాపకం వస్తాయి, ఆ ముద్దులందరూ జ్ఞాపకం వస్తారు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ అనండి, గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామిని కూడా గోవింద అనే పిలుస్తారు. అంటే గోవింద పేరు కృష్ణుడు, ఇంద్రుడు దేవేంద్రుడు కృష్ణుడికి గోవింద అనే పేరు పెట్టాడు. ఈ గోవింద అనే పేరు దేవేంద్రుడు కృష్ణుడికి పేరు పెట్టాడు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళందరూ వెంకటేశ్వర వెంకటేశ్వర అందరం గోవింద 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 అంటారు. వెంకటేశ్వర స్వామి బొమ్మను చూసేటప్పుడు కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర అని ఎవడా అండవు. గోవింద 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 అంటే కలియుగంలో వెంకటేశ్వర అత్యవతారం కోసం కృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా ఉన్నాడు. ఆ పరమాత్మ శ్రీకృష్ణుడే కలియుగంలో వెంకటేశ్వర రూపంలో అంటే అత్యవతారం అంటారు, మన అర్చన చేసుకోవడానికి ఆ రూపంలో ఉన్నాడు. అయ్యా వెంకటేశ్వర స్వామి అన్నా వెంకటేశ్వర గోవింద గోవింద గోవింద, ఈ పేరు ఈ దేవేంద్రుడు కృష్ణుడికి పెట్టిన పేరు. ఇక వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ పేర్లు మనం జ్ఞాపకించుకుంటే సరిపోతాడు. పెంపుడు అమ్మ పెంచుకున్న అమ్మ ఏమని పిలిచేది కృష్ణుడిని? గోవింద. ఇది మన ప్రాణం ప్రాణ ప్రయాణ టైంలో కూడా ఈ మాటలు జ్ఞాపకం ఉండాలి. గోవింద మీరు పుస్తకంలో రాసుకోండి, గోవింద దామోదర మాధవ నారాయణ నారాయణ గోవింద 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 మా దామోదర మాధవ నారాయణ నారాయణ గోవింద గోవింద దామోదర దామోదర మాధవ మాధవ నారాయణ. ఇంటికాడ రాసుకుని రోజు పోయిన సాయంత్రం బులు చావు వస్తుంది రోజు మనకి. దాన్ని ఏమంటారు? బులు చావు అంటే చిన్న చావు. అంటే మనం నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని బులు చావు అంటారు. మన 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 శరీరం నుంచి పాము పాకిందో మనకు తెలియదు. అంచేత నిద్రపోయిన వాడు చచ్చిన వాడితో సమానం అంటారు. మీకు అర్థమవుతుందా? నిద్రట్లో మనకి ఏం తెలియదు కదా, శరీరం కూడా తెలియదు. నిద్రట్లో బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ ఆల్సో. అంటే నిద్రట్లో వాడు దేహరహితుడు మనోరహితుడు లోకరహితుడు దైవరహితుడు. మీకు అర్థమవుతుందా? అది చిన్న చావు. అంటే శరీరం చనిపో మన నిద్రట్లో లేచాక ఈ నిద్రట్లో లేచాక ఈ శరీరంలో లెగిస్తాం, చచ్చిపోయిన తర్వాత ఇంకో శరీరంలో లెగిస్తాం. అంటే నిద్ర కూడా చిన్న చావు లాంటిది. ముందు ఈ చిన్న చావులో ప్రాక్టీస్ చేయండి, తర్వాత పెద్ద చావు చాటుబాటు చూద్దాం. ముందు ఈ చిన్న చావు రోజు రోజు చచ్చిపోతాం మన రాత్రి, రోజు సాయంత్రం పడుకునే వెంటనే చచ్చిపోతాం. అంటే అప్పుడు ఇంకా దేహం గొడవలేదు, ఇల్లు గొడవలేదు, కులం గొడవలేదు, ధనం గొడవలేదు, సెక్స్ గొడవలేదు, ఈ లోకం పరలోకం గొడవలేదు, పుణ్యం లేదు, పాపం లేదు, లాభం లేదు, నష్టం లేదు. బుల్లి చావు చిన్న చావు లాంటిది. అది ముందు చిన్న చావులో ప్రాక్టీస్ చేద్దాం. అంటే సాయంత్రం మీకు నిద్రపోయే ముందు ఈ మిగతా గొడవలు వదిలేయండి. ఇవి అనుకోండి, ఏమనుకోండి, ఇవి అనుకుంటే ఈ చిన్న చావు ముందు ఇది ప్రాక్టీస్ చేస్తే పెద్ద చావు వచ్చినప్పుడు చూద్దాం. ముందు రోజు చిన్న చావు వచ్చేస్తుంది, రోజు పదింటికి వచ్చేస్తుంది చిన్న చావు. చిన్న చావు రాకుండా ఎలా పదింటికి వచ్చి మీద పడిపోతుంది చిన్న చావు. మీరు పెద్ద ప్రయత్నం చేయకుండానే వచ్చి పడిపోతుంది. ఈ చిన్న చావులో ముందు ప్రయత్నం చేయండి. గోవింద 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 దామోదర 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 మాధవ మాధవ మాధవ. అంటే అల్లర చేయొద్దు అంటానికి అల్లర చేయొద్దు అందం. ఏ మాధవ 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 అన్నం తినంటానికి అన్నం తిని, ఏదో గోవింద గోవింద అంటుంది. కానీ ప్రతిదానికి గోవింద 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 దామోదర 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 మాధవ 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 నారాయణ నారాయణ. గోపికలు భక్తి ఎంత పరాకాష్ఠ కలిపేది అంటే మాకు ముక్తి వద్దు భక్తి చాలు. గోపికలు ఏమంటారంటే మాకు ముక్తి వద్దు భక్తి సరిపోతుంది. వాడి భక్తి అంత పరాకాష్ఠ గడిపోయింది. అంటే భక్తిలో వాళ్ళు ఎంత సుఖాన్ని అందుకోవాలి అంత సుఖాన్ని అందుకుంటున్నారు. ఇంపర్సనల్ లైఫ్, మాకు ముక్తి అక్కర్లేదు భక్తి సరిపోతుంది అన్నారు గోపికలు. ఓం ఓం శాంతి శాంతి శాంతి. హ్యాపీనెస్ టు యూ.